गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मं तस्मै श्रीगुरवे नमः गुरु गुरु
आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने
महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः ध्यानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मन्त्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मं तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मं तस्मै श्रीगुरवे नमः ॐ श्री गुरुभ्यो नमः ॐ श्री ज्ञानपरमात्मने नमः
थैंक यू मग्रिष्मा ओम श्री नाना परमात्मने नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः ఇది మొదలు పెట్టడం డాక్టర్ రామారావు గారు అద్భుతంగా నాన్నగారి మీద ఒక చిన్నది రాశారండి పుట్టినరోజు సందర్భంగా సో అది చదివిన తర్వాత మన నాగలక్ష్మిని వెల్కమ్ చేద్దాము ఈ సత్సంగానికి చాలా అద్భుతంగా రాశారు ఫార్వర్డ్ కింద భరతమాత గర్భాన పవిత్ర గోదావరి తీరాన సాగర సంగమం సమీపాన 1934 సెప్టెంబర్ 23 ఆదివారం నిండు పున్నమి రోజున పుణ్య దంపతులు జిన్నూరు గ్రామవాసులు సూర్యనారాయణరాజు రాజయమ్మల ప్రథమ బిడ్డగా వెంకట లక్ష్మీ నరసింహరాజు నామధేయంతో ఆధ్యాత్మిక ఆకాశాన ఒక పూర్ణ చంద్రుడు కొమ్మర గ్రామంలో ఉదయించారు. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు చిరు ప్రాయమునందే ఆధ్యాత్మిక చింతనతో ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానులయ్యారు. పుణ్యతీర్థాలు సందర్శించారు, పునీతుల దీవెనలను అందుకున్నారు. 1957 అరుణాచల ఋషిగా వెనుతుకెక్కిన భగవాన్ శ్రీ రమణ మహర్షి ఆ బాలునికి స్వప్నంలో దర్శనమిచ్చి హృదయానికి హత్తుకుని ముద్దాడి ఆశీర్వదించారు. 1983 మొగ్గ పువ్వుగా మారింది. గోదావరి ప్రాంతం అంతా రమణతత్వం పరిమళంతో గుప్పుమంది. ఆ గుబాళింపు దేశ విదేశాలు వ్యాప్తి చెందుతోంది. వారే జిన్నూరు శ్రీ నాన్నగారు. భక్తులు కొలిచే పెన్నిది దీనుల పాలిట కల్పతరువు. ఇది డాక్టర్ రామారావు గారు సందర్భంగా రాశారండి. సో చాలా అద్భుతంగా ఉంది, దీంతో బిగించేశాను. మన నాగలక్ష్మితో ఈ రోజు సత్సంగం.
The person you are speaking with has put your call on hold. Please stay on the
ఈ రోజు నాగలక్ష్మి గారితో మాట్లాడించడంలో ఉద్దేశం ఏంటి అంటే ఆవిడ అంటే అందరికీ తెలుసు, నాగలక్ష్మి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఫస్ట్ నుంచి కూడా అంటే బాధ్యత ఏదన్నా ఇచ్చి పని అప్పచెప్పడము అంటే లైక్ 100% ఫెయిత్ తో నమ్మకంతో ఆవిడ చేతిలో పెట్టేయచ్చు అనమాట. అంటే వర్క్ ద ఎఫిషియన్సీ అట్ వర్క్ అంటే కంప్లీట్ డెడికేషన్ కంప్లీట్ అంటే ఎంత అంటే వర్క్ ఇస్ వర్షిప్ అన్నట్టుగా చేస్తూ వచ్చారు. అండ్ అంత పెద్ద కార్యాలు ఇక్కడ హైదరాబాద్ లో గురు పూర్ణమే కాదు పుట్టినరోజు ఎక్కువ రెండు కూడా జిన్నూరు కొంచెం ఒత్తిడి ఎక్కువ అవుతుంది అని ఇంకా ఆయన ఫస్ట్ కాల్ నాగలక్ష్మికి చేయడం జరిగిందండి. ఫంక్షన్స్ అద్భుతంగా 10 ఏళ్ళు జరపడము అదొకటి. ప్రతి సంవత్సరం ఒక్కొక్కళ్ళు గురు పూర్ణిమ చేసుకుంటే పుట్టినరోజు మాత్రం ఇక్కడ మొదలుపెట్టిన సంవత్సరమో సెకండ్ ఇయర్ నుంచో చెప్తారు ఆవిడ. అప్పటి నుంచి కూడా విజయలక్ష్మి గారు మన చౌదరి విజయలక్ష్మి గారు చేసుకుంటూ వచ్చారనమాట. ఆవిడ రిక్వెస్ట్ చేశారు నాన్నగారిని ప్రతి సంవత్సరం పుట్టినరోజు మాత్రం నాకు కేటాయించండి నాన్నగారు అని. సో ఆవిడ కూడా చాలా భక్తి చాలా శ్రద్ధ నాన్నగారి పట్ల అపారమైన విశ్వాసం గౌరవం. సో 10 ఏళ్ళు కూడా సింగిల్ హ్యాండెడ్గా అంటే మేమందరూ ఊరికే వెనకాల ఉండడం తప్ప భక్తులందరూ ఊరికే చిన్న చిన్న చేయడం తప్ప ప్రైమ్ సింగిల్ హ్యాండెడ్గా అడ్మినిస్ట్రేషనే కాదు నాన్నగారికి పురమాయింపులే కాదు హైదరాబాద్లో ఎక్కడెక్కడికి వెళ్ళాలన్నా కూడా కార్లు పురమాయింపే కాదు. అంటే గత అంటే బహుశా అంటే లక్ష్మి దేహం చాలించిన తర్వాత హైదరాబాద్లో మళ్ళీ నాన్నగారు బాడీ విడిచిపెట్టే వరకు హైదరాబాద్లో నాన్నగారి కార్యక్రమాలు అన్నీ కూడా హ్యాండిల్ చేసింది నాగలక్ష్మి గారేనండి. అండ్ ఆవిడికి నాన్నగారు ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆవిడ సమర్థతకి. సో ఈరోజు మనం ఆవిడ్ని తలపెట్టుకుని ఆవిడ గురించి ఆవిడకు ఆవిడలో ఉన్న ఔన్నత్యం చెప్పకుండా మనం ఇది బిగించేయకూడదు. ఒక్క టీచింగే కాదు అండ్ అది అది ఫంక్షన్స్కి సంబంధించండి. ఆశ్రమానికి సంబంధించి అడ్మినిస్ట్రేషన్లో ఆవిడ్ని జనరల్ సెక్రటరీ కమ్ ట్రెషరర్గా కూడా ఆవిడ పెట్టడం జరిగింది నాన్నగారు స్వయంగా. అండ్ అది కాకుండా ఆయనకి భోజనం వండి పెట్టారండి మోర్ దెన్ 10 ఇయర్స్. అంటే బిగినింగ్ నుంచి మన వరలక్ష్మి గారు చేశారు పద్మవాళత్త గారు పార్వతి గారు చేశారు వీళ్ళందరూ చేసుకుంటూ వచ్చారు. కానీ లాస్ట్ 10 ఇయర్స్ బహుశా లాస్ట్ 10 ఇయర్స్ నాన్నగారు ఎక్కడికి ప్రయాణం చేసిన హైదరాబాద్ వచ్చిన అరుణాచలం వెళ్ళినా కూడా నాగలక్ష్మి నాన్నగారికి వంట కూడా వండి పెట్టడం జరిగింది. సత్సంగాలు మెయిన్ ఆవిడ ఏంటంటే హైదరాబాద్కి మెయిన్ సత్సంగం టీచర్ అయ్యారు ఫర్ మెనీ మెనీ ఇయర్స్. ఎస్ఆర్ నగర్ మెయిన్ సత్సంగంగా ఉండేదండి. తర్వాత వాళ్ళ ఇంట్లో అంటే సోమవారం సత్సంగం ఎస్ఆర్ నగర్లో మంగళవారం సత్సంగం కూకట్పల్లి వాళ్ళింట్లో. మళ్ళీ అంటే ఎక్కడ ఎవరు పిలిచినా కూడా వాళ్ళకి వెళ్ళి నో అనకుండా వెళ్ళి సత్సంగాలు చెప్పడం. అది కాకుండా నెలకి 1-2 సార్లు నళిని గారింటికి ఆహ్వానిస్తే అక్కడ చెప్పడం. గత కొన్ని సంవత్సరాలుగా ఓల్డ్ ఏజ్ హోమ్లో వరలక్ష్మి గారు రిక్వెస్ట్ చేశారని అక్కడికి వెళ్ళి చెప్పడం. సో సత్సంగాలు మెయిన్గా ఆవిడ చెప్పడం జరిగింది. అండ్ చాలా సందర్భాల్లో నాగలక్ష్మి పుట్టినరోజు కూడా ఇదే నెల అండి సెప్టెంబర్ 2వ తారీఖు. సో ఎప్పుడన్నా నాన్నగారి సమక్షంలో సెప్టెంబర్ 2వ తారీఖు ఉండడం జరిగితే భక్తులు ఇష్టంగా ఆప్యాయంగా కేక్ కట్ చేయించిన తర్వాత నాన్నగారు నోట్లో పెట్టి భక్తులకి నువ్వు సర్వీస్ చేయాలమ్మా భక్తుల్ని చూసుకోవాలమ్మా అని ఆవిడ్ని బ్లెస్ చేయడం కూడా జరిగింది. సో ఈ సందర్భంలో అంటే పుట్టినరోజు యాప్ట్ అవుతుంది నాగలక్ష్మికి. అండ్ మోర్ ఓవర్ మెయిన్ టీచర్ కాబట్టి ఈ 2.5 అవర్స్ ఆవిడ కేటాయించడం భావ్యం అనిపించింది. సో అయితే వద్దన్నారు ఆవిడ పాపం అంటే పెద్దోళ్ళందరూ ఈ పెద్ద పెద్ద వాళ్ళు నిజంగా సబ్జెక్ట్ చెప్పే వాళ్ళందరూ కూడా వద్దు అని మొహమాట పడుతూ ఎందుకమ్మా మా సత్సంగాలు మాకు ఉన్నాయి మళ్ళీ ప్రత్యేకం ఇలా అవసరం లేదు మీరు అందరూ చెప్పుకుంటున్నారు కదా బాగుంది వింటున్నాం అంటున్నారు తప్ప ముందుకు రావడం లేదు ఎవరు. కానీ మరి సబ్జెక్ట్ బాగా చెప్పే వాళ్ళందరూ కూడా ప్లాట్ఫామ్ మీదకి వచ్చి చెప్తే అందరికీ ఆదర్శంగా ఉంటుంది మనం టచ్లో ఉండొచ్చు అందరం ఒక్క చోటు ఉన్నాం మనందరం ఒక్కటనే భావంలో ఉండాలనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం కూడా జరిగిందండి. సో ఈరోజు మనకి నాగలక్ష్మి అంటే పరిచయ వాక్యాలు వద్దన్నారు కానీ అందరికీ తెలియదు కదా ఎలా నాన్నగారి దగ్గరికి రావడం జరిగింది నాన్నగారు ఆవిడకి ఆ వర్క్ ఎలా పురమాయించారు ఫుడ్ ఆవిడ ఎలా వండడం మొదలుపెట్టారు ఇవన్నీ చెప్పే వాళ్ళకి అవసరం లేకపోవచ్చు కానీ వినేవాళ్ళకి ఇది చాలా ఆనందం ఎందుకంటే వాళ్ళ పరిచయం నాన్నగారితో ఎలా అయ్యి వాళ్ళు నాన్నగారి వర్క్ అంటే భక్తులందరూ వెళ్ళి దర్శనం చేసుకుని రావడం ఒక ఎత్తు అయితే ఆయన పక్కన ఉండి సర్వీస్ చేయడం ఒక ఎత్తు అండి. సో ఆ సర్వీస్కి అవకాశం ఇచ్చినప్పుడు నాన్నగారు డీలింగ్ ఎలా చేశారు అనేది కూడా వింటే చాలా అద్భుతంగా ఉంటుంది మనకి. సో దాంతో బిగించేసి తర్వాత సబ్జెక్టులకు వెళ్ళి ఎంత మనకి టైం లిమిట్ లేదు నాగలక్ష్మి గారికి ఎంతసేపు కావాలంటే అంతసేపు మనందరినీ సబ్జెక్టులో ముంచాలని కోరుకుంటూ వెల్కమ్ టు నాగలక్ష్మి. నాగలక్ష్మి గారు
ఏంటి గారు
మర్యాద ఇవ్వాలి,
ఏ రోజు మర్యాద అక్కర్లేదు, హార్ట్ ఉంటే చాలు.
నాగలక్ష్మి అసలు ఫస్ట్ మీ పరిచయం నాన్నగారితో ముందు మాకు చెప్పాలి.
అదే ఫస్ట్ నేను భీమవరంలో మన భీమవరం స్వరాజ్యం గారి ఇంట్లో పాత మేడ పైన నాన్నగారిని చూశానండి. అది ఎప్పుడు అంటే ఇంచుమించు 1989 ఆగస్ట్ అనుకుంటున్నాను నేను. అంటే మా దీపు 6-7 నెలల వయసు పిల్లోడప్పుడు అనమాట భీమవరాన్ని మన స్వరాజ్యం గారి మేడ పైన మా దీపు అంటే చంటి పిల్లోడు దీపు అప్పుడు వాడిని తీసుకుని వెళ్ళాను వాళ్ళ ఇంటికి. వెళ్ళేసరికి మొత్తం అందరూ ఒక హాల్లో ఒక 20 మంది పెద్దోళ్ళు ఉన్నారు. నేను ఆ స్వరాజ్యం గారి బెడ్రూమ్ లోంచి తలుపు తెరిచి వీళ్ళు ఏం చేస్తున్నారా ఏంటి అని ఇలా తొంగి చూశాను. తొంగి చూసేసరికి నాన్నగారు చెప్తున్నారు, ఏదో చెప్తున్నారు, నేనైతే వినలేదు అప్పుడు. ఆ చెప్తా ఏం చేస్తారంటే నాన్నగారు చటుక్కుని ఇలా చూశారు తలుపు తెరిచి నేను చూస్తున్నప్పుడు. అప్పుడు అది ఫస్ట్ చూపు నాన్నగారు చూపు మనం నోచుకోవటం. అది మీటింగ్ అయిపోయిన తర్వాత గబగబా జయారమ్మ స్వరాజ్యం అత్తగారు మా పెద్దనాన్నత్త అనమాట, ఆవిడ గబగబా మా దీపుని తీసుకుని నాన్నగారు వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి గబగబా తీసుకుని కిందకి వెళ్ళి కారు దగ్గరికి వెళ్ళి, వీడు మా మేనమావగా మా తమ్ముడు మనవడ నాన్నగారు అని చెప్పి మా దీపుని నాన్నగారు చేతిలో పెట్టారు. అలాగండి అలాగండి స్వీట్ బాయ్ అని చెప్పి మళ్ళీ నా చేతిలోకి నా చేతికి ఇచ్చేసారు. అది ఫస్ట్ టైం మా తమ్ముడు గారు పాప నాన్నగారు చిన్న పాప అని మా జయారమ్మ అనమాట మా పెద్దనాన్నత్త అలా పరిచయం చేశారు. అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఒక 2 సంవత్సరాలకి స్వరాజ్యము జయ ఇద్దరూ కలిసి హౌసింగ్ బోర్డులో, మేము అప్పుడు ఇక్కడ హౌసింగ్ బోర్డులో కుక్కడపల్లి హౌసింగ్ బోర్డుకి షిఫ్ట్ అయ్యాము మధురానగర్ నుంచి. అప్పుడు వీళ్ళిద్దరూ కలిసి మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి ఆ నైట్ మా ఇంట్లో ఉండి మర్నాడు ఎక్కడంటే మన కొంపెల్ల పోడూరు మునసబ గారని ఉండేవారు, ఆ పోడూరు మునసబ గారి తోటలో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెడితే వీళ్ళిద్దరూ నన్ను బలవంతాన్ని లాక్కెళ్ళారు అనమాట స్వరాజ్యము జయ వీళ్ళిద్దరూ. మొత్తానికి పోడూరు మునసబ గారి తోటకెళ్ళాం. తోటకెళ్తే అక్కడ ఆ మునసబ గారు పెంకుటింట్లో ఒక చిన్న హాల్ కింద ఉంది, అందులో మీటింగ్ మధ్యాహ్నం ప్రొద్దుటేమో నాన్నగారు దర్శనం చేయించారు. దర్శనం అయిపోయిన తర్వాత జయ ఏం చేసిందంటే నామం తీసుకో అని నన్ను గెంటింది. తీసుకో అని అంటే తీసుకో అని నాన్నగారు చిన్న గదిలో ఉన్నారు, అక్కడ విడిగా ఒక గది ఉంటే ఆ గదిలోకి తీసుకెళ్ళింది. నీకేం నామం కావాలి అని అడిగారు. అని అడిగితే నాకు అలా నామం తీసుకోవటం ఇవన్నీ నాకు అసలు ఏమి తెలియదు. అసలు అంటే స్పిరిచువాలిటీ అంటే ఊరికే మనం పూజ చేయటం, మన పండగలప్పుడు అది అలా పూజ చేయటం, దీపం పెట్టుకోవటం, ఈ రకమైనదే తప్పించి ఒక ఆధ్యాత్మిక జీవితం ఉంటుంది మనం అది అసలు ఆ ఇన్నర్ లైఫ్ గురించి కానీ అసలు ఆ రకమైనటువంటి ఆ నాలెడ్జ్ కానీ ఏమీ లేదు నాకు. సరే ఏదేమో బలవంతాన్ని నామం తీసుకో అని చెప్పేసి అంటే ఆ గద్దె దగ్గరికి తీసుకెళ్ళింది. తీసుకెళ్ళి ఏం చేసిందంటే జయ ఫోర్స్ఫుల్ గా నామం తీసుకుంటుందండి మా మేనమామ గారు అమ్మాయి నామం తీసుకుంటుంది అని చెప్పేసింది నాన్నగారి దగ్గర. సరే నీకు ఏం నామం కావాలి అని అడిగారు నాన్నగారు. ఏం నామం కావాలి అంటే నాకు ప్రత్యేకించి ఫలానా అవతార పురుషుడి మీద ఇష్టం అనేది నాకు తెలియదు అసలు అప్పటికి. అప్పుడు ఏం నామం కావాలి అని అంటే నాకు చట్టుకున్న ఈశ్వర నామం కావాలండి అన్నాను. అప్పుడు ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని నాకు ఉపదేశించారు నాన్నగారు. అసలు ఇందులో ఎక్కడా నా ప్రమేయం కానీ నా ఇంటర్ఫీరెన్స్ కానీ ఏమీ లేకుండానే ఆటోమేటిక్ డివైన్ యాక్షన్ అలా జరిగింది. జరిగిన తర్వాత ఆ మధ్యాహ్నం ఏమైంది, అందరూ అక్కడ చెట్టు కింద కూర్చున్నారు. అప్పుడు రామారావు గారు కూడా నాకు వచ్చినట్టు గుర్తు. రామారావు గారు ఇంకా ఎవరెవరో కొంతమంది మన మాదాపూర్ లక్ష్మి కొంతమంది భక్తులు వాళ్ళు ఏం చేశారంటే ఆ చెట్టు కింద కూర్చుని నాన్నగారు చెప్పిన అయ్యే చెప్పుకుంటున్నారు. చెప్పుకుంటా ఉంటే వాళ్ళందరి కళ్ళు చెమరుస్తున్నాయి. అది చూసి నాకేమనిపించిందంటే ఏంటి వీళ్ళందరూ కొంచెం ఏదో తేడాగానే ఉన్నారు అనుకున్నాను. నాకు అబ్జర్వ్ చేస్తుంది అనమాట. నాకంటే బట్ అంటే ఏంటో తెలియదు కదా. బట్ అంటే ఏదో అలాగా మనం ఇంట్లో చేసుకునేది, గుడికి వెళ్ళటం, అది తప్పించి ఇంకొకటి లేదు. కానీ టెంపుల్ అంటే నాకు ఎప్పుడు ఇష్టం ఉంది. ఏ అంతేగా అలానే నేను టెంపుల్స్ కూడా అత్తమాను నేను వెళ్ళిపోవటం కూడా నాకు ఆ హ్యాబిట్ లేదు. కానీ గౌరవం ఉంది. ఏ అయితే ఇదంతా చూసి ఏంటి ఇదంతా అని అని అనుకున్నాను. అని అనుకునే పూర్వం భీమారాన్ని ఏం చేసేవారంటే అందరూ మన సర్కిల్లో జనం అందరూ ప్యాక్ ఆట అనమాట. ఏంటి వీళ్ళందరూ ప్యాక్ ఆటం అనేసి ట్రెండ్ ఇటు మార్చారు అని అలా ఒక నెగిటివ్ కోణమే తప్పించక పాజిటివ్ యాటిట్యూడ్ లేదు. సరిగ్గా మధ్యాహ్నం 2 గంటలకు అందరికి భోజనాలు అయిపోయి మధ్యాహ్నం 2 గంటలకి నాన్నగారు ఆ పోడూరు మున్సిపల్ గారి ఇంట్లో పెంకుటింట్లో ఉన్న చిన్న హాల్లో మీటింగ్ అనమాట. మీటింగ్ అయితే నాన్నగారు కుర్చీలో కూర్చున్నారు. వీళ్ళు ఏం చేశారంటే నన్ను ఎదరు గెంటారు. గెంటితే నేను అనుకున్నాను బాబు ఇది ఎక్కడ గొడవ, ఇప్పుడు ఎదరు కూర్చుంటే కదలటానికి ఉండదు కదా, మధ్య మధ్యలో ఆయన చూస్తూ ఉంటారు బాబు ఇదేంటి ఇలా ఎదరక మనం ఇలాగా అని. మనకంటే అప్పుడు భక్తి అసలు ఏమీ లేదు కదా, తెలియదు కదా. కానీ ఆశ్చర్యం ఏంటంటే నాకు ఇష్టమే, నాకు భగవద్గీత చాలా ఇష్టం. ఆ ఇష్టం కూడా ఎలా ఏర్పడిందంటే నా చిన్నతనంలో స్కూల్ అయిపోయిన తర్వాత మా సంస్కృతం మాస్టర్ ఉండేవారు. ఏ ఆయన ఇంటి పేరుతో పిలిచేవారు, ఓ రుద్రరాజు ఇలా రా అంటే నన్ను బలవంతాన్ని పట్టు లాక్కెళ్ళి భగవద్గీత శ్లోకాలు చదివించి అవి మళ్ళీ టీటీడీ వాళ్ళు కొన్ని ఎగ్జామ్స్ పెట్టేవారు అనమాట. ఆ టీటీడీ వాళ్ళు పెట్టినట్లకి పంపుతా ఉండేవారు. ఆయన నన్ను పట్టి బలవంతాన్ని లాక్కెళ్ళటమే. అలాగ భగవద్గీత మీద తెలియకుండా ఇష్టం వచ్చింది. ఆ శ్లోకాల పట్ల తెలియకుండానే, అంటే వాటి యొక్క అర్థం ఆ వైభవం నాకు తెలియకపోవచ్చు కానీ ఆ చదవటం అది ఆ ఇష్టం ఏర్పడింది అలా ఆ సంస్కృతం మాస్టర్ ద్వారా. సరిగ్గా నాన్నగారు ఆ వేళ ఏం చేశారంటే మొత్తానికి అక్కడ మన మున్సబ గారింట్లో భగవద్గీతని ఆయన పట్టుకున్నారు. భగవద్గీతను పట్టుకుని ఇంకా చాలా అద్భుతంగా చెప్పుకొచ్చారనమాట. చెప్పుకొచ్చేసి మధ్యలో ఏం చేశారంటే సడన్ గా ఆయన భగవద్గీత గురించి చెప్తా, అమ్మా భగవంతుడు అంతటా ఉన్నాడు, అంతటా ఉన్నటువంటి భగవంతుడిని అర్జునుడు దర్శించలేకపోవటం వల్ల ఆయన ఆ విశ్వరూప దర్శనాన్ని చూపించాడు అర్జునుడి కళ్ళు తెరిపించటానికి అని చెప్పి చెప్పుకుని వస్తున్నారు. వస్తామంటే ఆ వయసు అటువంటిది. సరిగ్గా నాకు ఎన్నో సంవత్సరం, 19వ సంవత్సరం. 19వ సంవత్సరం నాన్నగారు మీటింగ్ వింటున్న దగ్గరికి వచ్చేసరికి 27 వచ్చినాయి. ఆ టైంలో మనం అంటే మనకి నాన్నగారు గురువు అసలు ఇంకదేమీ ఉండదు కదా మనకి. అయినా మనకి నెగిటివ్ యాటిట్యూడే, కానీ పాజిటివ్ సైడ్ అసలు మన మైండ్ లేదు కదా. వెంటనే నేను ఏమన్నానంటే అంతటా భగవంతుడు ఉన్నప్పుడు అంతటా భగవంతుడు ఉన్నాడని చెప్తున్నారు కదా మీరు, మరి అంతటా భగవంతుడు ఉన్నప్పుడు మరి ఎందుకండి మళ్ళీ విశ్వరూప సందర్శనం అర్జునుడికి చూపించవలసినటువంటి అవసరం ఏమొచ్చింది అని అడిగాం మీటింగ్ లో. అంటే తెలియదు కదా నాన్నగారు తెలియదు కదా మనకి అని అంటే అప్పుడు నాన్నగారు చాలా వైభవంగా చెప్పుకొచ్చారనమాట. ఆ చెప్పుకొచ్చే ఆ సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఆ లోపల అసలు ఆ ఘనీభవించినటువంటి మన మైండ్ బండరాయిలా ఉంటుంది కదా, అది మెత్తబడటం మొదలైంది. నాకు తెలియకుండానే ఆయన సబ్జెక్ట్ ని నా మనసు అంగీకరించింది. కానీ నేను పైకి మట్టుకు నేను అంగీకరించేదని కాదు, జై దగ్గర కానీ ఇలా ఎవరి దగ్గర అని అస్సలు ఒప్పుకునేదంట. కానీ లోపల మట్టుకు సబ్జెక్ట్ ని యాక్సెప్ట్ చేయటం అనేది లోపల కరెక్ట్ గా ఆ క్షణంలో నాకు అభ్యాసం పడింది అని అనిపిస్తుంది అనమాట. అది నాన్నగారు అంటారు కదా జ్ఞాని సమక్షంలో ఆ జ్ఞానము అనేటువంటి బీజం ఆయన సమక్షంలో ఆయన సన్నిధిలో ఆ ఎదుటి కూర్చున్నటువంటి భక్తుడి హృదయంలో జ్ఞానం అనేటువంటి విత్తు నాటుతాడు అనేవారు కదా. ఆ బీజం సరిగ్గా అప్పుడు పడి ఉండొచ్చు. అలా తర్వాత మళ్ళీ కొంతకాలం గడిచిపోయింది. అంటే నా వెంపు నుంచి నాకేమీ ఎఫర్ట్ లేదు. కానీ నాకు ఎప్పుడు ఏం గుర్తొస్తుందంటే నాన్నగారు నేను ఆ స్వరాజ్యం గారింట్లో బెడ్రూమ్ లో తలుపు తెరిచి ఇలా చూస్తా ఉంటే మొహం ఇలా పెట్టుకుని ఇలా తలుపులోంచి మొహం ఒకటేనమాట బయటికి పెట్టి ఇలా చూస్తా ఉంటే చటుక్కుని నాన్నగారు ఇలా చూసినటువంటి ఆ చూపు మటుకు నాకు ఎప్పటికీ గుర్తుకొస్తానే ఉంటుంది. ఏ రోజు గుర్తొస్తుంది ఆ చూపు. అలా కొంతకాలం గడిచింది. తర్వాత జై హైదరాబాద్ వచ్చేసింది. హైదరాబాద్ వచ్చేసి ఏం చేసేదంటే ఎల్బీ నగర్ నుంచి మన కుక్కడిపల్లి రామకృష్ణరాజు గారి ఇంట్లో హౌసింగ్ బోర్డ్ లో మా సత్సంగం కొకటసారి రామకృష్ణరాజు గారి ఇంట్లో పెట్టారు. ఆ సత్సంగం ఆ లక్ష్మి గారి ఇంట్లో సత్సంగానికి ప్రతి శుక్రవారం జయ ఎల్బీ నగర్ నుంచి హౌసింగ్ బోర్డ్ వచ్చింది. వచ్చి అంటే అప్పటికి కాలనీ లోపలికి బస్సులు లేవు, మెయిన్ రోడ్డు మీద దిగి మెయిన్ రోడ్డుకి దగ్గరలో మా ఇల్లు, బస్సుకి ఊరికే ఒక 10 అడుగులు సరిగ్గా దిగి మా ఇంటికి వచ్చేది. మా ఇంటి జయ వచ్చింది పంపదు, ఒక్కదాన్ని ఎలా పంపుతాం, సరే మనం కూడా వెళ్దాం అని చెప్పి వెళ్ళేవాళ్ళం. నడుచుకుంటా లక్ష్మి గారి ఇంటికి వెళ్ళేవాళ్ళం. లక్ష్మి గారి ఇంట్లో సత్సంగం చెప్పేది, సత్సంగం అంటే నేను వినేదాన్ని. ఎందుకు వినేదాన్ని అంటే జయని పేకటం కోసం వినేదాన్ని, నెగిటివే పాజిటివ్ లేదు. అలా సబ్జెక్ట్ వినటం మొదలైంది. అక్కడి నుంచి మళ్ళీ నడుచుకుంటా మా ఇంటికి రావాలి, ఇంచుమించుగా దగ్గర దగ్గర ఒక 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. నడుచుకుంటా మా ఇంటికి వచ్చే లోపు దాన్ని ఇంకా అసలు పట్టి పీకుతా ఉండేదని నువ్వు అలా చెప్తావు, ఇలా ఎందుకున్నావు, నువ్వు అలా అన్నావు, ఇలా అన్నావు, ఇంకా అసలు ఆ సబ్జెక్ట్ అంతా పీకటం అన్నమాట, పీకటం. అలాగా ఇంటికి వచ్చేవాళ్ళం సాయంకాలం. మళ్ళీ పాపం జయ ఎల్బీ నగర్ వెళ్ళిపోయేది.
దయచేసి లైన్ లో ఉండండి.
సబ్జెక్ట్ వినటం అనేది అలా అలవాటైంది అలవాటైంది. తర్వాత నాన్నగారు ఈ రామకృష్ణరాజు గారు వాళ్ళు ఏం చేసేవారంటే, లక్ష్మి వాళ్ళు వెంకటేశ్వర స్వామి గుళ్ళో మీటింగులు పెట్టేవారు, మీటింగులు కండక్ట్ చేసేవారు వెంకటేశ్వర స్వామి గుళ్ళో. ఎక్కడైతే నాన్నగారు ప్రవచనం చెప్పేవారో, నాన్నగారు ఆ ప్రవచనాలు చెప్పిన తర్వాత అంటే మన భక్తులు పెరిగిపోవటం వల్ల అక్కడ ఇంకా వెళ్ళటం మానేశారు. వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర మీటింగ్ చెప్పటం అంటే భక్తులు పెరిగిపోతున్నారు కదా, అక్కడ వాళ్ళు కూర్చోటానికి అది అనుకూలంగా ఉండదని. ఎక్కడైతే నాన్నగారు చెప్పటం మానేశారో అక్కడ ఆ టెంపుల్ వాళ్ళు శంకరాచార్యుల వారి యొక్క విగ్రహాన్ని పెట్టారు. వైకుంఠ ఏకాదశి రోజు వెళ్ళి చూస్తే అసలు ఆ శంకరులు శంకరాచార్యుల యొక్క విగ్రహం చూస్తే ఎంత ఆనందం వచ్చేసిందంటే ఇంకా అంత ఆనందం అనిపించేది. ఎప్పుడు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినా నాన్నగారు అలా వెంకటేశ్వర స్వామి గుడిలో చాలా ప్రవచనాలు చెప్పారు. అక్కడికి మీటింగ్కి వచ్చి ఏం చేసేవారంటే, నాన్నగారు వెళ్ళేటప్పుడు నేను మీటింగ్ కూడా వెళ్ళేదాన్ని కాదు, మొదట్లో వెళ్ళకపోతే నాన్నగారు ఏమని నాన్నగారు అడిగేవారు. మీ మేనమామ గారు పాప ఇక్కడే ఉండేది కదా, ఇక్కడే ఉంటుంది కదా మీ మేనమామ గారి పాప అని అడిగి జైలు తీసుకుని మా ఇంటికి వచ్చి ఒక అరగంట కూర్చుని చాలా ప్రేమ చూపించి వెళ్తా ఉండేవారు. అసలు ఆశ్చర్యం అనమాట. ఆయన ఎప్పుడు ఎవరింటికి వచ్చినా ఏమి తినరు కదా, తినరని పాపం వీళ్ళు గొడవ చేసేవారు. కానీ నేను ఎప్పుడూ బొబ్బాసుకాయ ముక్కలు, బొబ్బాసు పండు మంచి పండు, బొబ్బాసు పండు ముక్కలు, పుచ్చకాయ ముక్కలు ఏవో ఒకటాల బౌల్ భోజనం చేసి వస్తున్నారు కదా, ఇంకేం పెడతాం పెద్ద ఆయన వచ్చినప్పుడు అని అయిపెట్టేదాన్ని. ఆశ్చర్యం, బొబ్బాసు పండు ముక్కలు పెట్టినా తినేవారు, పుచ్చకాయ ముక్కలు పెట్టినా తినేవారు. నాకు ఆశ్చర్యం వేసింది. అంటే అది ఆయన కావట్లేదు కానీ తినాలని కాదు, నన్ను సంతృప్తి పరచడానికి, నన్ను ఆయన ఫోన్లోకి లాక్కోవటానికి అలా లవ్వు కురిపించేవారు అనమాట. తర్వాత జయమనేదంటే మధురా నగర్ నాన్నగారు వచ్చినప్పుడల్లా ఏమని చెప్పిందంటే, నాన్నగారు అడుగుతున్నారు కదా పోనీ గురువన్న మాట పక్కకు పెట్టే, పెద్ద ఆయన అడుగుతున్నారు కదా పోనీ అలా పెద్ద ఆయనని ఒకసారి వచ్చి చూసి వెళ్ళచ్చు కదా అని మొండితనం నువ్వుని అనేది. ఆనంటే సరే అని అలా నెమ్మదిగా వెళ్ళటం మొదలైంది ఆ మధురా నగరం. తర్వాత నెమ్మది నెమ్మదిగా సత్సంగాలు, అలా సత్సంగాలు రుచి ఆ టేస్ట్ ఆ సబ్జెక్ట్ అలవాటైన తర్వాత నాన్నగారు ఏమన్నారంటే, నువ్వు విన్నప్పుడమ్మా విన్నప్పుడు నీకు నచ్చిన మాటని నువ్వు రాసుకుంటా ఉండు, నువ్వు పుస్తకంలో రాసుకుంటా ఉండు అనేవారు. మొట్టమొదటిని అలా రాసుకుంటా ఉండమ్మా నాగలక్ష్మి, నీ చదువు నీకు ఉపయోగపడకపోవచ్చు, నీ చదువు మాకు ఉపయోగపడుతుంది భవిష్యత్తులో అనేవారు. అలాగ నాకు నచ్చిన మాటని రాసుకోవటం, ఆ రాసుకున్నది ఏదో ఒక టైంలో మళ్ళీ మనం తిరగేస్తాం కదా అలాగ. తర్వాత అంటే అలాగ నాన్నగారు నా ప్రమేయం లేకుండా నా సంకల్పం లేకుండా అసలు నా వెంపు నుంచి అసలు 1% కూడా ఎఫెక్ట్ లేకుండా ఆయన తనంత తానుగా నా జీవితంలో ఎంటర్ అయ్యారని అనిపిస్తుంది. నా ప్రయత్నం ఏమీ లేదు. చాలా మందికి చాలా అనుభవాలు ఉంటాయి. నాకేమనిపిస్తుందంటే గురువు చూపు పడక ముందర మన జీవితానికి, గురువు చూపు మనల్ని తాకిన తర్వాత మన జీవితానికి వచ్చినటువంటి వ్యత్యాసానికి మించినటువంటి అనుభవం ఇంకెవరికి ఉంటుంది అది ఎవరికి వాళ్ళకే, అది ఎక్స్పీరియన్స్ లో మనకు తెలుస్తూ ఉంటుంది. పూర్వపు జీవితం, నాన్నగారు మన జీవితంలో ఎంటర్ అవ్వకముందరా మన జీవితం ఏంటి, ఎంటర్ అయిన తర్వాత మన జీవితం ఏంటి, ఏ విషయాలను గాని వ్యక్తులను గాని పరిస్థితులను గాని అది తీసుకునేటువంటి విధానంలో వచ్చినటువంటి చేంజెస్ ఏంటి, దానికి మనం ఏమన్నా ఎఫర్ట్ పెట్టామా, మనం ఏమన్నా సాధన చేశామా, మనం ఏమన్నా ప్రయత్నం చేశామా? ఏమీ లేదే, ఏమీ లేదే. అంతా గురువు యొక్క దయలోంచి మనకు వచ్చింది తప్పించి మనకంటూ మన ప్రయత్నం చేసి పొందినదంట సున్నా. ఇంకా సున్నాల అనుభవాలు ఏం చెప్తాయి ఉషా? నాకు అనిపిస్తుంది అనమాట, అనిపిస్తుంది ఆయన దయ, ఆయన ప్రేమ, ఆయన ఆప్యాయత, మనం పొందినటువంటి అసలు ఆ టచ్, ఆ డివైన్ టచ్, అసలు మనం మాటలతో చెప్పుకున్నా కూడా ఎంగిలి చేసేస్తున్నామేమో. ఆ ప్రేమకి, అసలు ఆయన కురిపించినటువంటి ప్రేమకి మనం జస్టిస్ చేయలేం కదా, ఆప్యాయతకి మనం జస్టిస్ చేయలేం కదా. అది మాటలతోటి వర్ణించేది కాదు కదా, ఎంగిలైపోతుంది కదా. ఎందుకు మనం ఇంగేసి మనం అనుభవిస్తుంది అనిపిస్తుంది. అలాగ తెలియకుండా తర్వాత ఏమన్నారంటే నాన్నగారు సంజయ్ మన మధురానగర్ లో సత్సంగం మన వీళ్ళ జయ చెప్పిది. తర్వాత నాన్నగారు ఏమన్నారంటే శుక్రవారం సత్సంగం అమ్మా, నాగలక్ష్మి నీకు దగ్గరే కదా, నువ్వు నెమ్మదిగా శుక్రవారం సత్సంగం లక్ష్మి గారింటికి వెళ్ళి నువ్వు చెప్పు అన్నారు. చెప్పాలి అనంటే చెప్పటం అంటే టీచర్స్ కి ఒక రకమైనటువంటి బెనిఫిట్ ఉంది. అది అది నాన్నగారు కూడా చెప్పేవారు. ఆ బెనిఫిట్ ఏంటి అంటే చెప్పాలంటే ఏం చెప్తాం మన లోపల, అసలు మనం మనకి ఆ డివైన్ టచ్ మనం ఏమీ పొందకుండా, దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ లేకుండా, దానికి సంబంధించినటువంటి శ్రవణం లేకుండా మనం వెళ్ళి నాలుగు మాట్లాడో మాట్లాడి వచ్చేసామనుకో, వాళ్ళందరి టైముని మనం చంపిన వాళ్ళం అవుతాం. భవిష్యత్తులో మళ్ళీ భగవంతుడు మన చేత సమాధానం చెప్పిస్తాడు. ఈ ఎందుకు వచ్చింది అవి అవి చెప్పాలి అని అంటే మరి చెప్పాలి అంటే వినాలి కదా, మరి వినాలి కదా. వినటం అంటే ఇంకా చెప్పాలి. నువ్వు శుక్రవారం నువ్వు చెప్పమ్మా నాగలక్ష్మి, నువ్వు చెప్పమ్మా, నువ్వు శుక్రవారం నువ్వు లక్ష్మి గారింటికి వెళ్ళి చెప్పు అన్నారు. చెప్పన్న తర్వాత నేను అప్పుడు ఆ వినటం మీద మరింత శ్రద్ధ పెట్టాను. ఆ వినటం మీద మరింత శ్రద్ధ పెట్టి నాకు నచ్చిన మాటలు రాసుకుని వాటిని ఎంజాయ్ చేసి నేను ఏ మాట అయితే ఆ చెప్పేవారు నాన్నగారు, నువ్వు ఏ మాటని ఎంజాయ్ చేశావో, ఏ మాటని అనుభవించావో అది మాత్రమే నువ్వు చెప్పు, అప్పుడు మాత్రమే ఎదుటి వాళ్ళకి అది గుండెకి పడుతుంది అనేవారు. అలాగే నేను కూడా ఆ సబ్జెక్ట్ మీద ఆ వినటం 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 ఆ వినటం అసలు అనేవారు కదా నాన్నగారు, శృణు శృణు. వినటంలో నీకు కలిగే లాభం ఏంటి అంటే, నీకు లాభం ఏంటి అంటే, అంటే గురువు యొక్క టీచింగ్ ఆ సబ్జెక్ట్ శ్రవణం చేస్తా ఉంటే నీకు కలిగేటువంటి మహోపకారం ఏంటి అంటే, నీకు సూక్ష్మ బుద్ధి వచ్చేస్తుంది, సూక్ష్మ బుద్ధి వస్తుంది. ఆ సూక్ష్మ బుద్ధిని అంటే ఆ సూక్ష్మ బుద్ధిని ఆ సెటిల్ ఇంటలెక్ట్ ఆ సూక్ష్మ బుద్ధి, ఆ సూక్ష్మ బుద్ధి వల్ల ఏమొస్తాయంటే తెలివితేటలు వస్తాయి, తెలివితేటలు వస్తాయి. అయితే ఆ తెలివితేటల్ని మనం ధర్మాన్ని అంటిపెట్టుకుని ఉండి, ఏ ఆ గురువు యొక్క రూపాన్ని అంటిపెట్టుకుని, ధర్మాన్ని అంటిపెట్టుకుని, భగవంతుని అంటిపెట్టుకుని, ఆ తెలివితేటల్ని మన లోపల ఇన్నర్ జర్నీ కోసం, లోపల జీవితాన్ని సవరించుకోవటం కోసం, లోపల జీవితాన్ని మనం సక్రమ అంటే ఆ లోపల ఉన్నటువంటి ఆ విషయవాసనలోంచి విడుదల పొందటం కోసం ఆ తెలివితేటల్ని ఉపయోగించుకుని, ఆ గ్రేస్ని ఉపయోగించుకుని, ఆ సూక్ష్మ బుద్ధిని ఉపయోగించుకుని అలా లోపల జీవితాన్ని పొందిన వాడు మిక్కిలి అదృష్టవంతుడవుతాడమ్మా. ఒకవేళ ఆ తెలివితేటల్ని గనక ప్రపంచం వెంపుగా, ప్రకృతి వెంపుగా, లోకం వెంపుగా గనక మీరు పెడితే ఏదో కాస్త గౌరవం రావచ్చు, కాస్త గొప్పలు రావచ్చు. కానీ గౌరవాలతో పాటు ఈ గొప్పలతో పాటు భవిష్యత్తులో తిప్పలు కూడా వస్తాయి. ఎలా అంటే, అంటే ఆ తెలివితేటలు నిన్ను బహిర్ముఖం చేసేస్తే, బయటికి వెళ్ళిపోతే గనక నువ్వు, ఏ నువ్వు బయటికి వెళ్ళిపోయావనుకో, వెళ్ళిపోయే కొంది పునర్జన్మలనేటువంటి విషవలయంలో ఊరుకుపోతాము, ఊరుకుపోతాము. సబ్జెక్ట్ వల్ల ఫస్ట్ వచ్చేది ఆ సూక్ష్మ బుద్ధి. సూక్ష్మ బుద్ధి నుంచి మనకి కలిగేది వివేకం వస్తుంది, తెలివితేటలు పెరుగుతాయి. ఆ తెలివితేటలతో ఆ వివేకంతో ఆ ఇన్నర్ లైఫ్ ని మనం సంపాదించుకోవాలి. లోపల విషయవాసన నుంచి విడుదల పొందాలి. మన దేహాలకి వయసు వచ్చేసింది, 50 ఏళ్ళు వచ్చేసింది మనకి, మనము ఇంకొక 10 ఏళ్ళు సాధన చేయగలం. ఆ తర్వాత ఏముంది, ఈటింగ్ డెడ్ బాడీయే కదా. ఇంకా మనం ఏం చెయ్యగలం, మన చెయ్యి మంచి చెయ్యగలదా, మన నోరు మంచి మాట్లాడే శక్తి ఉంటుందా, మన తలకాయి ఆరోగ్యవంతంగా ఉంటుందా, వృద్ధాప్యం ఉందనుకోండి, మన సాధనా పరంగా ఏం చెయ్యగలం? మ్యామ్ గారు ఏంటంటే ఆ చెప్పి 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 ఆ టీచింగ్ మీద నాకు ఆ ఇష్టాన్ని కూడా తీసుకొచ్చారు. అలా నెమ్మదిగా సబ్జెక్టు ఆ సబ్జెక్ట్ చెప్పటం వల్ల ఇతరులకు ఏదో చెప్తున్నాము లేకపోతే మనం సత్సంగాలకు వెళ్ళి చెప్తున్నాము అనే భావన అసలు నాకు అది మైనస్ చేసి ఆ సబ్జెక్ట్ మీద ఆ కాన్సన్ట్రేషన్ అనేది కుదిరేటట్టుగా ఆయన గ్రేస్ ఆయన అనుగ్రహం నా మీద పనిచేసింది అనిపిస్తుంది. అసలు ఇప్పటికీ అసలు ఈ రోజుకి కూడా నేను ఎప్పుడన్నా ఒక పాత పుస్తకం ఏదో నేను మనసం పక్కన పెట్టుకుంటాను, అందులో ఒక్క పేజీ ఏదన్నా తిరగేశాను అనుకోండి, అందులో ఒక మాట ఆ రాసుకున్నటువంటి ఆ మాట నాకేమనిపిస్తుంది అంటే ఇది నాకు భగవంతుడు ఇచ్చినటువంటి సంపద, భగవంతుడు ఇచ్చినటువంటి సంపద ఇది. ఏదైనా ఒక వాక్యం అసలు ఇలా పేజీ తిరగేసేసరికి ఆ మాట చదివేసరికి ఆ క్షణాలు ఆ మధుర క్షణాలు గురువు సమక్షంలో గురువు సాంగత్యంలో మనం గడిపినటువంటి మధుర క్షణాలని ఆ వాక్యం మళ్ళీ జ్ఞాపకానికి తీసుకువస్తుంది. అవును కదా మనం అప్పుడు కదా అక్కడ అలా ఉన్నాం కదా అక్కడ కలుసున్నాం కదా అరుణాచలంలో ఇలా జరిగింది కదా మనం భద్రాచలం విన్నప్పుడు ఇలా చెప్పారు కదా ఎంత బాగుంది ఇది అని ఇంకా అసలు అది ఎవర్ ఫ్రెష్ అది ఆ మాటని ఎప్పుడు చదివినా ఎక్కడ చదివి ఎలా తల పెట్టుకున్నా సరే అది ఎప్పటికప్పుడు ఎవర్ ఫ్రెష్ అంటే ఆత్మజ్ఞానం ఎవర్ ఫ్రెష్ అని ఎవరు కదా నాన్నగారు. అలాగా ఆ సబ్జెక్ట్ మీద నాకు అపారమైన ఇష్టం కుదిరింది. ఆ ఇష్టం కూడా ఆయన అలా ఇవ్వటం వల్ల వచ్చింది తప్పించి లేకపోతే రాకపోనేమో అలా సత్సంగాలు చెప్పుతాం సరిగ్గా అనుకోకుండా జయేమో మళ్ళీ దేవరం వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది బహుశా నన్ను భక్తిలోకి దింపటానికి భక్తిలోకి లాగటానికి భగవంతుడి దాని దేహాన్ని వాడుకున్నాడేమో, మిగతా విషయాలు మనకి సంబంధం లేదు, నాకు మట్టుకు నేను భక్తిలోకి నన్ను రప్పించటానికి భక్తిలోకి లాగటానికి ఆ శరీరాన్ని అలా వాడుకున్నాడని అని అనిపిస్తుంది. అలా నాకు చాలా అన్నమాట అసలు ఆశ్చర్యం అనిపించేది నాన్నగారు కోల్లోకి వచ్చిన తర్వాత 4 మీటింగ్లు 3 మనం కూడా కలిసి వెళ్ళి వాళ్ళం కదా ఓషా గుండుగొల్లు ఇవన్నీ కూడా వెళ్ళాం కదా మనం చాలా సార్లు చాలా చోట్లకి సరిగ్గా చూసుకునేవాళ్ళం కదా 3 మీటింగ్లు 4 మీటింగ్లు ఎప్పుడు కలుస్తున్నాయో చూసుకునేవాళ్ళం చూసుకుని లైన్ గెలిపిన గణపవారం శృంగరక్షం అసలు దసరా వచ్చిందంటే ఎంత ఆనందం అసలు అలా వెళ్ళేవాళ్ళం కదా. అలా మీటింగ్లకి వెళ్తే నాన్నగారు నీ ప్రోగ్రామ్ ఏంటి అని అడిగేవారు. నా ప్రోగ్రామ్ ఏంటి అంటే మన ప్రోగ్రామ్ ఏముంటుంది ఇంకా అసలు ఏమని దాన్ని నాన్నగారు మీది రేపు ఈ మీటింగ్ ఉంది కదండి ఎల్లుండి ఆ మీటింగ్ ఉంది ఆ తర్వాత రోజు అక్కడ ఉంది కదండి అది అయిపోయాక వెళ్ళిపోతున్నామండి అని చెప్పి నువ్వే బాగా గుర్తుంచుకుంటున్నావు మా మీటింగ్ లో మాకే గుర్తులేదమ్మా అనేవారు. అసలు ఆశ్చర్యం ఎంత ఇష్టం అనిపించేదంటే 84 అయ్యన్నీ రామారావు గారు పట్ల అసలు రామారావు గారు తర్వాత బుజ్జిగాడు వీళ్ళందరూ అవ్వచ్చు అసలు వీళ్ళందరి పట్ల కృతజ్ఞత మనకు అందరికీ ఉండాలి భక్తులందరికీ ఆ పాత భక్తుల పట్ల. ఎందుకంటే అసలు సబ్జెక్ట్ అంతటినీ క్యాసెట్లోకి తీసుకొచ్చారు ఇంచుమించు నేను 900 క్యాసెట్లు ఆ పాత మీటింగ్ల క్యాసెట్లన్నీ రికార్డు చేయించుకుని మళ్ళీ బుజ్జిదారి తెప్పించుకుని అసలు ఇంక ఎంత ఇష్టం అంటే ఎంత ఇష్టం అంటే ఆ సబ్జెక్ట్ మీద ఆ ఇష్టం ఆయన అలా కలగజేశారు. మనకి ఇష్టమైన పదార్థం తినటం మీద మనకి ఎంత ఇష్టం సబ్జెక్ట్ అంటే ఆ సబ్జెక్ట్ మీద అంత ఇష్టాన్ని కలగజేస్తారు. అలా సబ్జెక్ట్ నాకు ఫస్ట్ లవ్ ఏంటి సబ్జెక్ట్ అలాగా ఆటోమేటిక్ గా అలా కొంతకాలం ఇవన్నీ జరుగుతూ ఉండగా సరిగ్గానే ఇంచుమించు 93-94 ఆ టైంలో అనుకుంటాను నాకు కరెక్ట్ గా గుర్తులేదు అరుణాచలం భక్తులందరూ ఎవరై వెళ్తా ఉంటే అరుణాచలం రండి అని అంటే అరుణాచలం వచ్చాను ఫస్ట్ టైము. అరుణాచలం వచ్చినప్పుడు అరుణాచలం ఆ మొత్తానికి అవన్నీ తిరిగాము ఆ ప్రదక్షిణలు చేసాము అంతా అయిపోయింది అరుణాచలం ఆ వారం రోజులు అయిపోయింది నాకు ఆ ప్రదక్షిణ అవి ఎప్పుడు అలవాట్లేదు కదా ఆ ప్రదక్షిణలకి కాళ్ళు బొబ్బలు వచ్చేసి నేను ఇప్పటికీ ప్రదక్షిణ పెద్ద ఎక్కువ చేయలేదు ఆ బొబ్బలు వచ్చేస్తే ఏంటి భక్తి ఏంటి వరస ఏంటి అని అనుకున్నాం అయిపోయిన తర్వాత నాన్నగారు పార్వతి గారు ఎంసీసీ పార్వతి ఉన్నారు కదా మెడ్రాసు పార్వతి గారు గెస్ట్ హౌస్ కి వెళ్ళారు. అయితే పార్వతి అంటే ఏం చేశారంటే మమ్మల్ని అందరినీ కూడా ఆవిడ తీసుకెళ్లారు వాళ్ళ గెస్ట్ హౌస్ కి. తీసుకెళ్తే అక్కడ నాన్నగారు ఏం చేశారంటే రామకృష్ణ మఠం కూడా పెట్టుకుని అప్పుడు ఇంచుమించు ఒక 10 మంది ఉన్నామేమో, 10 మంది భక్తుల్ని ఇంకా అట్లా అలా కూడా పెట్టుకుని రామకృష్ణ మఠము, మళ్ళీనేమో అదేంటి మన బాబా టెంపుల్, సుబ్రహ్మణ్యుడి టెంపుల్, కపిలేశ్వర స్వామి టెంపుల్, పార్థసారథి కోవిల్, ఇవన్నీ చూపించారు. ఆ పార్థసారథి కోవిల్లో వెనకాల వివేకానందుడు వచ్చి అక్కడ పార్థసారథి కోవిల్ దర్శనం చేసుకున్నాడంట. అక్కడ పార్థసారథి అంటే మా అర్జునుడు రథం మన కృష్ణుడు తోలుతో ఉన్నట్టుది కదా, ఆ విగ్రహం ఆ ఫోటో చెక్కారు అనమాట అక్కడ గోడ మీద. కింద ఏమని రాశారంటే, కింద వివేకానందుడు రాస్తాడంట ఆ మాట. ఏమని రాస్తాడంటే, ఇది అంటే అంటే పార్థుడికే కాదు సారథి, మనందరి జీవితాలకి సారథి వాసుదేవుడే అని రాశాడనమాట ఆ మాట. అది కూడా చెప్పుకొచ్చారు. నాకు తెలియకుండానే నా మైండ్ ఆయన వింపు నెమ్మది నెమ్మదిగా జారటం మొదలయ్యింది. ఆ తర్వాత కపిలేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళారు. కపిలేశ్వర స్వామి అంటే చాలా బ్యూటిఫుల్ టెంపుల్ అది మెడ్రాస్, మీరు అందరూ చూసుంటారు ఆ కపిలేశ్వర స్వామి టెంపుల్. ఆ కపిలేశ్వర స్వామి టెంపుల్లో అందరూ దర్శనం చేసుకున్నారు. నాన్నగారితో పాటు అందరం దర్శనం చేసుకున్నాం. సరిగ్గా వేళ మధ్యాహ్నం బయలుదేరి వచ్చేయటం. నాన్నగారేమో సత్కారు ఎక్కేయటం, మేమేమో చెన్నై ఎక్స్ప్రెస్ ఎక్కేయటం. నాన్నగారు అన్నారు ఒక 1/2 గంట గ్యాప్ ఉన్నా అందరం ఒకసారి బయలుదేరి వెళ్ళిపోదామమ్మా అన్నారు సెంట్రల్ కి. సరిగ్గా అప్పుడు ఏమైందంటే అందరూని గుళ్ళోంచి కపిలేశ్వర స్వామి టెంపుల్ లోంచి బయటకు వచ్చేస్తా ఏం చేశారంటే అందరూని పెద్ద పెద్ద పూల దండలు అంటే నాన్నగారికి ఇచ్చుకోవటానికి పళ్ళు ఇలా అందరూ అన్ని కొంటున్నారు. నాకు ఆ చూస్తున్నాను కానీ నాకు ఏది ఎక్కడ కొనాలనిపించలేదు. సడన్ గా ఒక చోటకు వచ్చేసరికి కలువ పువ్వు, నేను ఇప్పటికీ అంత అందమైన కలువ పువ్వుని చూడలేదు. ఎంత పెద్దదంటే 2 అరిచేతులు పెడితే కూడా ఉన్న అంతకంటే పెద్ద సైజు కలువ పువ్వు. అసలు ఇలా విచ్చుకునే ఉందన్నమాట ఆ కలువ పువ్వు పట్టుకొచ్చిన. సరే ఇది ఒకటే కొంత, అప్పటికి ఎంతదా కలువ పువ్వు 2 రూపాయలు. అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ కలువ పువ్వు పట్టుకుని మన పార్వతి గారి గెస్ట్ హౌస్ కు వచ్చాం. గెస్ట్ హౌస్ మొత్తానికి అందరూ అన్ని ఎవరు ఎవరి పద్ధతి వాళ్ళు నచ్చింది వాళ్ళు కొనుక్కున్నారు. నాన్నగారికి ఇచ్చుకోవటానికి వచ్చేసాం. వచ్చేసిన తర్వాత గెస్ట్ హౌస్ లో సరిగ్గా 3:30 ఇంకొక 1/2 గంట. నాన్నగారు అందరూ ఇంకా స్టేషన్ కు 1 గంట ముందు వెళ్ళిపోయి ఊరుకున్నా 3:00 ఇంకా తీసుకొచ్చేసుకుని మనం బయలుదేరిపోదామంటే పాపం పార్వతి అంటే అందరికి బాక్సులు సెట్ చేసేసారు. అవన్నీ అయిపోయాక సరిగ్గా నాన్నగారికి అందరం దండం పెట్టుకుంటున్నాం. దండం పెట్టుకుంటా ఉంటే నేను మొహమా అంటే కలువ పువ్వు కానీ ఇవ్వట, అసలు నేను ఎప్పుడు ఆయనకి ఏమీ ఇవ్వలేదు అప్పటికి వచ్చి. ఆ ఇవ్వాలి అంటే ఏదో లోపల అన్ఈజీగా ఉంది మొత్తానికి, కానీ ఇవ్వాలని కోరిక ఉంది. సరే తెచ్చాను కదా ఆయన కోసమే కదా, సరే ఫోన్లే ఇద్దాం. అందరూ అన్ని పెద్ద పెద్ద ఇస్తే పోనీ ఏముంది, మనం ఇదే ఇద్దాం, మనం ఇదే తెచ్చాం కదా అని చాలా సిగ్గుపడతా మొహమాటంగా ఆ కలువ పువ్వు తీసుకెళ్లి ఇచ్చాను. ఇస్తే ఆశ్చర్యం, అసలు అంటే ఆయన అది ఆ వస్తువు ఏంటి అన్నది కాదు, అక్కడ మన హృదయాన్ని ఆయన ఫోన్లోకి లాక్కోవటానికి ఆయన చేసేటువంటి ప్రయత్నం. అసలు అంత గురువు తప్పించి మన జీవితంలో ఏమీ లేదు, సున్నా. సరిగ్గా ఇంకా కలువ పువ్వు చేతిలో పెట్టుకుని ఇంకా 2 కళ్ళకి ఇలా టచ్ చేసి, ఎంత బాగుందమ్మా ఈ పుష్పం, నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావమ్మా, ఇది ఎక్కడి నుంచి పట్టుకోవచ్చు, ఎక్కడి నుంచో పట్టుకుంటున్నట్టు ఇంకా అసలు పొంగించేశారనమాట. పొంగించేసి ఆ పువ్వు అలా చేతిలో పెట్టుకుని అప్పుడు అన్నారు, అమ్మా ఈ కలువ రేకులు ఎలా వికసించి ఉన్నాయో ఇది ఫస్ట్ మెసేజ్. అంటే నన్ను అంటే అది అందరికీ ఆ మాట అందరికీ, కానీ అది ఆ పువ్వు చూస్తా నా వంక చూస్తా కళ్ళతోటి ఆ 2 కళ్ళతోటి ఎంత ఆనందంతో కూడినటువంటి ఆ ముఖం అసలు ఎంత అందంగా చెప్పారంటే, అమ్మా ఈ కలువ రేకులు ఎంత అందంగా విచ్చుకుని ఉన్నాయో అలా అన్ని కోణాల్లో అన్ని వెంపులుగా అన్ని మన తలకాయలో మన సహస్రారంలో అన్ని కోణాలు కూడా అలా వికసించినప్పుడు మన జీవితం ధన్యమవుతుంది అని చెప్పారు నాన్నగారు. ఆ మాటకి అర్థం నాకప్పటికి తెలియదు ఆయన చెప్పారు. ఆ మాట విన్నాం కానీ చాలా సంతోషం అనిపించింది. చెప్పన్నారు పార్వతి ఆంటీని పిలిచారు, పార్వతి ఈ పువ్వు నలిగిపోకూడదు, ఈ పువ్వును ఏం చేస్తామంటే నీళ్లు పోసి ఆ నీళ్లలో ఈ పుష్పాన్ని ఉంచు. ఇది తాజాగా కొద్ది రోజులు ఉంటుంది అలా పెడితే అన్నారు. అని అంటే అప్పుడు పార్వతి ఆంటీ ఏదో మొత్తానికి గ్లాస్ లోనో గిన్నెలో బౌల్లోనో మొత్తానికి వాటర్ తెచ్చి ఆ పువ్వు బందులో పెట్టారు. అది అలాగే అక్కడే గెస్ట్ హౌస్ లో పెట్టారు. మేము అందరం బయలుదేరి వచ్చేసాం. అది ఫస్ట్ టైం అరుణాచలం. అసలు ఇంకా ఆటోమేటిక్ గా ఆయన ఆయన నా జీవితంలోకి ఎలా ఎంటర్ అయ్యారు అన్నది కూడా నాకే అసలు ఆశ్చర్యం. అసలు నాకు అసలు అది ఊహించుకోవటానికి కూడా నాకు అది అందదు అందదు అలా ఆటోమేటిక్ గా ఆటోమేటిక్ గా. కానీ చిత్రం ఏంటి అంటే నాన్నగారు నా పట్ల ఎంత ప్రేమ కురిపించేవారో అలాగే కొంతమంది భక్తులు కూడా, అంటే అది ఎంత బాగుండే అయ్యి ఉండొచ్చు భక్తుల ప్రేమ, నాన్నగారికి అది డివైన్ లవ్, కానీ భక్తులు కూడా ఎలా ప్రేమించేవారంటే అసలు అంత ఆప్యాయత కురిపించేవారు. నాకు అనిపించేది ఏంటి ఎంత ప్రేమిస్తున్నారు మనల్ని వీళ్ళ ప్రేమకి మనం బంది, అంటే వీళ్ళ ప్రేమకి మనం కట్టుబడి ఉండాలి కదా, మనకి కృతజ్ఞత ఉండాలి కదా, మనం వీళ్ళ పట్ల ఎంత ప్రేమని మనం పొంది వీళ్ళ నుంచి మనం అంత ప్రేమని పొందినప్పుడు మనం మన వెంపు నుంచి మనం ఏం చేయగలం అని అనిపించేది. ఏ ఇందిరా అంటే అలాగా నన్ను ప్రేమించిన వాళ్ళు చాలా మంది భక్తులు అందరినీ మనం చెప్పుకోలేము. ఇందిరా అంటే ఏ ఇందిరా అంటే ఏం చేసేవారంటే ఇంక ఎంత ప్రేమ చూపించేవారంటే అంత ప్రేమ చూపించేవారు. ఒకరోజు నేను నాన్నగారితో నాన్నగారు ఏంటి నాన్నగారు ఎంత ప్రేమ చూపిస్తున్నారు ఈ ప్రేమని అంటే అంటే నాన్నగారు అన్నారు అదేంటమ్మా వాళ్ళు వాళ్ళు హృదయపూర్వకంగా నిన్ను ప్రేమిస్తున్నారు, వాళ్ళు ఎంత ప్రేమ అంటే వాళ్ళు ఎంత ప్రేమ నీ పట్ల చూపిస్తున్నారో అంతకు మించినటువంటి ప్రేమ, అంతకు మించినటువంటి బాధ్యత, అంతకు మించినటువంటి అనురాగం వాళ్ళ పట్ల నువ్వు కూడా కలిగి ఉండాలి అన్నారు. ఇది ఎప్పుడో ఇంచుమించు 22 ఏళ్ళు 23 ఏళ్ళ క్రితం జరిగినటువంటి మాట అనమాట. జై వెళ్ళిపోయిన తర్వాత అలాగే సంజీవ్ రెడ్డి నగర్ సత్సంగం లక్ష్వారం పార్వతి గారు ఉన్నంతకాలం పార్వతి గారింట్లో ఒక 5-6 ఏళ్ళు జరిగింది. తర్వాత పార్వతి గారు వెళ్ళిపోయాక మన వసుంధర వచ్చింది. వసుంధర ఇంట్లో ఒక 4-5 ఏళ్ళు జరిగింది. ఆ తర్వాత మన చౌదరి సుబ్బారావు గారు పద్మ వాళ్ళు మధుర ఆ మొత్తానికి శ్రీనగర్ కాలనీలో ఇల్లుంచారు. అక్కడ 4 ఏళ్ళ జరిగింది, 4 సంవత్సరాలు జరిగింది. కానీ అసలు ఆశ్చర్యం నాన్నగారు ఏమనివ్వరంటే ఎప్పుడూని అంటే ఆ బాధ్యత, అమ్మా సుబ్బారావు గారు వాళ్ళు మన కోసం ఇల్లు ఉంచేస్తారంటున్నారు, మన కోసం అలా ఇల్లు అలా ఖాళీగా ఉంచేస్తే అది నాకు అంతగా నచ్చట్లేదు. ఏ నువ్వు లక్ష్మీవారం సత్సంగం నువ్వు అక్కడికి వెళ్ళి చెబుతాను అని అంటే అప్పుడు మనం తీసుకుందాము అన్నారు. అని అంటే అలాగే నాన్నగారు అన్నాను. నిజంగా 4 సంవత్సరాలు వాళ్ళు ఒక ఎగ్జిబిషన్ ఏ రోజు వచ్చేది పద్మ, ఏ రోజు ఆ ఇల్లు శుభ్రం చేయటం, అక్కడ దీపం పెట్టడం, లక్ష్మీవారం మేము వెళ్ళి సత్సంగం చేసుకోవటం, నాతో పాటు మీ అక్క పద్మ వచ్చేది, ఎప్పుడన్నా సౌగంధికి కూడా వచ్చినట్టు గుర్తు నాకు. ఏ అలాగా అలాగా అలా సత్సంగానికి టీచర్స్ అందరూని ఏ ఆప్యాయంగా. కానీ ఏంటంటే ఎప్పుడు నాకు కుదరకపోయినా సరే మీ అక్కకి ఫోన్ చేస్తే ఈ రోజు నాకు ఇబ్బంది అన్న మాట ఎప్పుడు చెప్పలేదు. నేను వెళ్తాను నాగలక్ష్మి, మీరు పని చూసుకోండి అనేది మీ అక్క. ఏ ఓకే అంటే అందరికీ ఒక రకమైన సాధనే కాదు, ప్రతి అంటే టీచర్స్ ఎక్కువ స్టూడెంట్స్ తక్కువ అనే భావన అసలు ఆరోగ్యకరమైనది కాదు. అందరూ ఎవరికి వారే ఎవరికి వారే, మల్లెపువ్వు మల్లెపువ్వే, సంపెంగ పువ్వు సంపెంగ పువ్వే, అది పుష్పమే ఇది పుష్పమే, పోలికలు ఎందుకు, అసలు పోలికలతోటి పని లేదు. అసలు ఆశ్చర్యం రోడ్ నెంబర్ 45 లో లక్ష్మి ఉండగా నాన్నగారు ఒక మాట చెప్పారు మెక్కకి, నాకు ఇప్పటికీ గుర్తు. ఏమన్నారంటే అమ్మా పద్మ నీ విషయంలో నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవటమే తపస్సు అన్నారు. అంటే భగవన్ అంటే మనకి భగవంతుడు మన దేహం పుట్టినప్పుడే మనకు ఒక ప్రారంభం కూడా రివీల్ చేస్తాడు. ఆ ప్రారంభం ఏమో మన అంటే ఆ ప్రారంభం యొక్క కెరటం మనల్ని ఎలా కొడుతుందో చెప్పలేము. ఆ ప్రారంభం దేహానికి సంబంధించినది అయితే దేహానికి సంబంధించింది అయినప్పటికీ కూడా దానితోటి మనకున్నటువంటి తాదాత్మ్యం, దానితోటి మనకున్నటువంటి ఆ ఐడెంటిఫికేషన్, ఆ దేహమే నేను, ఆ దేహమే సత్యం అనేటువంటి ఆ బలీయమైనటువంటి ఆ భావన, ఆ తలంపు మన సమస్త దుఃఖాలకి కారణం. నిజంగా అసలు దాని విషయంలో ఏమని చెప్పారంటే దానికి ఇచ్చినటువంటి అనారోగ్యం అంటే ఆ శరీరాన్ని ఆ జాగ్రత్తగా చూసుకోవటమే తపస్సు అన్నారు. అంటే ఆ అనారోగ్యాన్ని భరించి ఆ దేహాన్ని అలా కాపాడుకోవటమే తపస్సు. అది అప్పటి నుంచి అస్సలు ఆ అనారోగ్యం అనే గొడవ అసలు ఎప్పుడు చెప్పదు దాని నోట్లోంచి. అది ఎప్పుడు ఉండేదే కదా, దాన్ని యాక్సెప్ట్ చేసేసింది. యాక్సెప్ట్ చేసి అదే రకమైనటువంటి లైఫ్ ఎక్కడ డీవియేషన్ లేకుండా, అంటే అలా జీవించటం చాలా కష్టం ఉష. మనం ఏదో చెయ్యొచ్చు చెయ్యొచ్చు అన్ని అనుకూల పరిస్థితి, అది వేరు. అసలు మన ఒంటి మీద పడ్డప్పుడు దాన్ని భరించడం వేరు. నాకు అలాగా నేను భక్తుల నుంచి నేను చాలా నేర్చుకున్నాను అనిపిస్తుంది. భక్తుల నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను, ఎంతో నేర్చుకున్నాను అంటే కొంతమంది భక్తులు ఎంత ఆప్యాయంగా ఉండేవారంటే, ఎంత ఆదరణగా ఉండేవారంటే, అసలు వాళ్ళు వర్క్ చేస్తామంటే ఆ మాదాపూర్ లక్ష్మి అన్నారు. ఆ లక్ష్మి దగ్గర నేను మొట్టమొదటిసారి జ్యోతి పెట్టడం లక్ష్మి దగ్గర చూస్తాను గిరి వేసి ఆ జ్యోతి వెలిగించడం నాకు ఇంక ఎంత ఆనందం వచ్చిందంటే అంత ఆనందం కలిగింది నాకు. అక్షరమణమాల అసలు ఇంకా భక్తులందరూ పాడటం అసలు కళకళలాడిపోతా అలా చెయ్యడం నాకు ఎంత సంతోషం వేసేసిందంటే, అప్పటి వరకు నేను ఎప్పుడు లక్ష్మితో మాట్లాడలేదు. అప్పుడు లక్ష్మి వంటింట్లో ఏదో పని కోసం వెళ్ళారు, నెమ్మదిగా నేను వెళ్ళాను లక్ష్మి ఎంత బాగా చేశారమ్మా అన్నాను. అనంటే అప్పుడు లక్ష్మి ఏమన్నారంటే, అసలు చేసేవాడే లేడు కదా నాకు లక్ష్మి, అది కదా భగవాన్ టీచింగ్, ఇంకా చెయ్యటమేంటి. అసలు నాకు ఆ మాట ఇప్పటికీ జ్ఞాపకం. అలా ప్రతి అంటే భక్తుల నుంచి కూడా నేను చాలా నేర్చుకున్నాను అనిపిస్తుంది. పని చెయ్యటం అవ్వచ్చు, అసలు ఆ లివింగ్ లో ఉన్నటువంటి ఆ వైభవం అవ్వచ్చు. ఇప్పుడు ఆ స్వరాజ్యం లక్ష్మి ఉన్నారు, ఎవరు మన చిక్కడపల్లి స్వరాజ్యం ఉన్నారు. ఏ గురుపౌర్ణం అయిపోయాక ఒకసారి జున్నూరు మనం చించినాడు వెళ్ళేవాళ్ళం కదా, చించినాడులో స్వరాజ్యాన్ని ఆ భరత్ వచ్చారు. ఎవరో స్వరాజ్యం గారు బాబు భరత్ వస్తే పాపం స్వరాజ్యం నాన్నగారు ఒక చూస్తారు, పాపం ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ఎందుకు తిరిగినాయో, ఆవిడ హృదయంలో ఏమనిపించిందో మనకి తెలియదు. కళ్ళు ఇలా తుడుచుకుంటున్నారు, తుడుచుకుంటా ఉంటే అప్పుడు నాన్నగారు ఏమన్నారంటే, అమ్మా స్వరాజ్యం అందరూ అన్నీ ఇస్తారమ్మా, అందరూని సమాజం కోసం, తోటి వాళ్ళ కోసం, దేశం కోసం, మన ప్రజల కోసం, ఇలా ఏదో ఒకటి త్యాగం చేసే వాళ్ళు ఉంటారమ్మా స్వరాజ్యం. అలా ఉండే అలా జీవించే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ సంపదని కొంత అలా డొనేట్ చేస్తారు, అలా త్యాగం చేసే వాళ్ళు ఉంటారు. అమ్మా స్వరాజ్యం బిడ్డని దానం చేసే వాళ్ళు ఎవరుంటారమ్మా, నువ్వు భరత్ని దేశానికి అప్పచెప్పావు. అసలు నాకు ఆ మాటతోటి ఆవిడ హృదయంలో అప్పటి వరకు, అంటే ఎవరికైనా ఇప్పుడు యాజ్ ఏ మదర్ నేను నా బిడ్డను నేను ఇవ్వగలనా, నేను ఇవ్వలేను, నేను ఎలా ఇస్తాను, నేను ఇవ్వగలనా దేశానికి, నేను చెప్పచ్చు ఎంత వైభవం కానీ ఆ పని నేను చెయ్యలేను అంటే అది మనం చెయ్యలేము ఆ స్థాయికి మనం ఎదగలేము. కానీ స్వరాజ్యం పట్ల మన హృదయంలో గౌరవం ఉందనుకో, ఆ గౌరవం మనకి 50% ప్యూరిటీని తీసుకొస్తుంది కదా. వితౌట్ సఫరింగ్, వితౌట్ పెయిన్, వితౌట్ స్ట్రగుల్ మనం ఆనందాన్ని మనం అసలు సొంతం చేసుకుంటాం కదా, దానివల్ల భగవంతుడి దయ మనం పొందుతాం కదా. నాకు అనిపించింది అనమాట, అలా ఎందుకు మనం ఉండకూడదు, అలా ఎందుకు ఉండకూడదు, అందరూ అన్ని చెయ్యగలమా, చెయ్యలేం కదా. అసలు నాకు అప్పుడు అనిపించింది, స్వరాజ్యం జీవితం ధన్యం కదా, గురువు యొక్క నోట్లోంచి ఆ మాట వచ్చింది. అసలు గురువు హృదయం, అసలు ఆ హృదయం నుంచి, కల్మషరహితమైనటువంటి హృదయం నుంచి, పవిత్రమైనటువంటి హృదయం నుంచి, అమ్మా స్వరాజ్యం నువ్వు దేశానికి బిడ్డనిచ్చావమ్మా. అసలు ఆ మాట, అది భరత్ అంటే భరత్ జీవితానికే అది చాలు. భరత్ తోటి మనకేం అనుబంధం లేదు, ఊరికే అలా చూసాం, అందరు భక్తులు ఎలా చూసారో అలా చూసాం అంతే. అసలు నాకు చాలా 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 సంతోషం అనిపించింది. అలా కొన్ని సంఘటనలు ఏమయ్యి అంటే, నాలో అసలు అంటే ఆ లోపల అని అంటారు కదా, బండరాయి లాంటి మనస్సు, కొండరాయిలా ఘనీభవించినటువంటి మనస్సు, జన్మజన్మల నుంచి రాగద్వేషాలతో నిండిపోయినటువంటి మనస్సు, ఈ కల్మషంతో కూడినటువంటి మనస్సు, ఆ గురువు యొక్క ప్రజెన్స్ లో, గురువు యొక్క గ్రేస్ లో అది ఎత్తబడటం మొదలయ్యిందేమో అని అనిపించింది. నెమ్మదిగా డివైన్ టచ్ ని అసలు నేను కూడా ఫీల్ అవుతున్నాను ఏంటి అని అనిపించింది. అని అనిపించి ఎవరైనా భక్తులు వస్తే వీళ్ళు చాలా నాన్నగారి దగ్గరికి చాలా ఆప్యాయంగా కొత్త భక్తులను చాలా మంది తీసుకొచ్చేవారు. ఏ అలా వస్తే అసలు నాకేమనిపించేదంటే, నాలాంటి దానికే స్పందన కలిగి గురువు యొక్క దయని, అంటే గురువు యొక్క అనుగ్రహం నాలాంటి దానిలోనే మార్పు తీసుకురాగలిగినప్పుడు, ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవకోటి వాడు ఎట్టివాడైనప్పటికీ వాడు ఖచ్చితంగా మారిపోయేస్తాడు. కానీ ఆ మార్పు అనేది ఏదో కొంత టైం పడుతుంది. అసలు మనం అనేవారు కదా నాన్నగారు, వరి చేను నువ్వు నాటావనుకో అది పెరగటానికి ఎదగటానికి కొంత సమయం పడుతుంది కదా, కంగారు పడిపోతే ఎలాగా అనేవారు కదా. అలా కొంచెం మనం రైతన్ అవ్వటానికి, మనం వికసించటానికి, మనం జ్ఞానవంతులు అవ్వటానికి, మనం ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ సద్వస్తువును మనం పొందటానికి, అట్టి స్థితికి మనం వెళ్ళటానికి మనకి కొంత టైం పట్టచ్చు. కానీ భక్తులందరూ ఖచ్చితంగా తరింపబడతారు. తరింపబడే యోగం అసలు అనేవారు కదా, ఆయన మాటే అది, తరింపబడే యోగం ఉన్న వారిని మాత్రమే ఈ అరుణాచల క్షేత్రం ఆకర్షిస్తుంది. ఈ క్షేత్రానికి వచ్చిన వాళ్ళు భగవాన్ ఇచ్చినటువంటి అభయం కదా. ఈ క్షేత్రానికి వచ్చిన వాళ్ళు నాస్తికులు ఆస్తికులు అవుతారు, ఆస్తికులు భక్తులు అవుతారు, భక్తులు జ్ఞానులు అవుతారు అని చెప్పేవారు కదా, చెప్పేవారు కదా. అదే అనిపించేది నాన్నగారు. అసలు అంటే తరించే యోగం కనుక మనకి లేకపోతే మన నాన్నగారి దగ్గరికి ఎలా వెళ్తాము, ఎలా వెళ్తాము? అసలు ఆ వెళ్ళే అవకాశమే లేదు, అవకాశమే లేదు. అయితే అసలు నాకు ఎక్కువ వినటం వినటం వినటం, ఆ వినటం మీద ఇష్టం నాన్నగారే పుట్టించారు, లేకపోతే మనం ఎక్కడ వింటాం అసలు, వినం కదా. ఆ వినటంలో నాకేమనిపించిందంటే ఆయన జీవితంలో కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని మాటలు ఆ చెప్పినటువంటి మాటలు ఏనా చెదినపడినాయి. అసలు నాకు ఆ మాటలు వినేసరికి నాకేమనిపించిందంటే, అంటే భగవంతుడు దేహం ధరించి వస్తే, గురువు శరీరం ధరించి వస్తే ఇలా జీవిస్తాడా, ఇలా జీవిస్తాడా అని నాకు ఒక అంటే నాన్నగారి పట్ల ఒక రకమైనటువంటి అంటే ఒక రకమైనటువంటి అది ఆ హృదయంలో ఆ స్పందన మొదలయ్యింది. ఏ చాలా చిత్రం, చాలా పాత ప్రవచనాల్లో నాన్నగారు ఏమనేవారంటే, మేము భగవాన్ భక్తులమై ఉండొచ్చు, భగవానికి మా జీవితం అంకితం చేసి ఉండవచ్చు, కానీ ఈ పూట మేము నాలుగు మాటలు, నాలుగు మంచి మాటలు మేము చెప్తున్నాము అంటే మా దగ్గరికి వచ్చి మీరు ఎంతో కొంత శాంతిని పొందుతున్నారు అంటే దీనికి కారణం ఏమనుకుంటున్నారు, మా నానమ్మ గారైనటువంటి పాపాయమ్మ గారి రక్తం మాలో ప్రవహించటం వల్ల. ఎవరు చెయ్యగలరు జస్టిస్? ఎవరు చేస్తారు జస్టిస్? అసలు పాపాయమ్మ గారు, పాపాయమ్మ గారిని ఎవరం తలపెట్టుకుంటాము? అసలు పాపాయమ్మ అంటే పాపాయమ్మ గారి హృదయం ఏంటంటేనంట, నాన్నగారు అనేవారు, అమ్మా మనం 10 రూపాయలు సంపాదించుకోవచ్చు, 10 రూపాయలు సంపాదించుకోవచ్చు అమ్మా, సంపద ఏముంది, పూర్వ పుణ్యం ఉంటే మనకి సంపద వర్షిస్తుంది, అది కూడా పూర్వపు జన్మల నుంచి వచ్చేదే కదా, సంపద మనం సంపాదించుకోవచ్చు. కానీ ఒక మనిషి హృదయంలో స్థానం సంపాదించుకోవటం చాలా కష్టం, మనుషుల్ని సంపాదించుకోవటం చాలా కష్టం. మనం సంపద సంపాదించుకోవచ్చు, గౌరవాలు సంపాదించుకోవచ్చు, అధికారాలు సంపాదించుకోవచ్చు, కానీ ఒక హ్యూమన్ మ్యాన్ హృదయం, ఆ హృదయంలో మనం ఆ స్థానం సంపాదించుకోవటం చాలా కష్టం అని అన్నారు. అంటే పాపాయమ్మ గారు అంట సూర్యావతక్క, ఆ చంటిదాన ఆపరేషన్కి వచ్చేవారు కదా, ఆ శ్రీనగర్ కాలనీలో ఉండగానే నెలేసి రోజులు ఒక్కొక్కసారి 10 రోజులు 15 అలా కలిసి ఉండేవాళ్ళం కదా. సూర్యావతక్క అనేవారు, మా నాన్నమ్మ పాపాయమ్మ గారు అంటే ఏంటనుకుంటున్నారు నాగలక్ష్మి? అసలు అంటే కలిసి జీవించే అవకాశం కూడా గురువు ఇస్తే వస్తుంది. కానీ ఇప్పుడు మనం ఎవరికి చేస్తామన్నా, ఏది చేస్తామన్నా చెయ్యగలమమ్మా మనం? గురువు యొక్క గ్రేస్ మన నెత్తి మీద పడితే మన చెయ్యి మంచిలో ఉండే, అంటే మన చెయ్యి మంచిలో ఉండటానికి గురువు అనుగ్రహం మన మీద పడితే ఉంటుంది, కానీ లేకపోతే ఎక్కడ ఉంటుంది? అసలు మంచినే గౌరవించలేని వాళ్ళ జ్ఞానాన్ని ఎలా గౌరవిస్తాం? అసలు అంటే పాపాయమ్మ గారి గురించి సూర్యావతక్కు ఒక మాట అన్నారు. పాపాయమ్మ గారంట అంటే అసలు ఆవిడకి పిల్లలు లేరు కదా, ఈ మాట కన్నమ్మ చెప్పారు, కన్నమ్మ చెప్పారు. ఫస్ట్ ఆ గురు పౌర్ణమి నాన్నగారు శరీరం విడిచిపెట్టాక గురు పౌర్ణమికి వెళ్ళినప్పుడు ఆ తెల్లవారుజామున దండం పెట్టుకోవడానికి వెళ్తే అప్పుడు కన్నమ్మ చెప్పారు ఏమనంటే, పాపాయమ్మ గారికి ఎంతో కాలం పిల్లలు పుట్టలేదంట పాపం పాపాయమ్మ గారికి. అంటే నాన్నగారు తాతగారు భూపతిరాజు రంగరాజు గారు, నానమ్మ గారు భూపతిరాజు పాపాయమ్మ గారు. అంటే పాపాయమ్మ గారిని తల పెట్టుకోకుండా మనం పుట్టినరోజు చేసుకుంటే మనకు ఆ ఫలితం రాదు, రాదు. అసలు అంటే ఆ పాపాయమ్మ గారు అంటే ఆవిడ జీవితం ఏంటి అంటే పరమ ధర్మాత్ములు అంటే వీళ్ళిద్దరూనే. అయితే పిల్లలు పుట్టలేదు వీళ్ళకి, పెద్ద వయసు వచ్చేసింది. కానీ పాపం ఈవిడికి పిల్లలు అంటే పిల్లలు లేరు కదా, మరి పాపం పిల్లలు కావాలనిపించేదంట. అప్పుడు ఒకరోజు జిన్నూరులో ఎవరో యజ్ఞం చేసుకుంటున్నారు, యజ్ఞం చేసుకుంటున్నారు. యజ్ఞం చేసుకుంటా ఉంటే మరి పూర్వపోళ్ళు మన నానమ్మలో టైంలో ఎవరు గుమ్మంలోంచి బయటకు వచ్చిన వాళ్ళు లేరు కదా. అసలు మనం అందరం ఇప్పుడు రోడ్డు మీదే ఉంటాము. అసలు రోడ్డు ముఖం చూసిన వాళ్ళు ఉన్నారా జీవించిన వాళ్ళు? ఎప్పుడన్నా రోడ్డు అక్కర్లేదు, ఈది గుమ్మం చూడలేదు కదమ్మా వాళ్ళు. అంత కట్టుబాట్లు కదా. ఆ పాపాయమ్మ గారు ఒక పిల్లోని పిలిచారంట, పిల్లోని పిలిచన్నారంట, వీళ్ళు యజ్ఞం చేసుకుంటున్నారు కదా, ఆ పూర్ణాహుతి అయ్యాక కొద్దిగా యజ్ఞ ప్రసాదాన్ని నాకు తీసుకొచ్చిస్తావమ్మా అని అడిగారంట పాప మా పిల్లోని. అసలు చూడు ఏ అంటే ఆవిడంతా భారతం, రామాయణం, భగవద్గీత ఏ ఇవన్నీ కూడా అంటే ఆవిడ చదువుకుంటా ఉండేవారంట, భాగవతం ఇవన్నీ చదువుకుంటా ఉండేవారంట. రాముడు యజ్ఞ ప్రసాదం వల్ల జన్మించాడు కదా, ఆవిడకి ఏదో ఒక నమ్మకం అనమాట. ఆ యజ్ఞ ప్రసాదం నాకు కొంచెం పట్టుకొచ్చియమ్మా బాబు నువ్వు అని అడిగారంట. అడిగితే అప్పుడు వాడు నెమ్మదిగా యజ్ఞ ప్రసాదం తీసుకొచ్చి పాపాయమ్మ గారికి ఇచ్చాడంట. నిజంగా వాడు ధన్యుడు. వాడు ఎక్కడున్నాడో అసలు వాడే ఏమో పెరిగి పెద్ద ఎక్కడ ఉన్నాడు, ఏ లోకంలో ఉన్నాడు, కానీ వాడు ధన్యుడు. వాడి జీవితం ధన్యం మనకి తెలియకపోవచ్చు, కానీ భగవంతుడి దృష్టిలో వాడు ఆ యజ్ఞ అంటే ఆ జ్ఞాన యజ్ఞంలో వాడు ఒక సన్నిధ. మనం గుర్తించకపోవటం వల్ల నష్టమేంటి? వాడు యజ్ఞ ప్రసాదం తీసుకొచ్చి పాపాయమ్మ గారికి ఇచ్చారంట. మళ్ళీ అసలు ఇంకా వెంటనే మరు నెలలో ఆవిడ గర్భం దాల్చారు. అలాగా నాన్నగారి తండ్రి భూపతిరాజు సూర్యనారాయణరాజు గారు భూమి మీదకి వచ్చారు. ఒక్కడే పిల్లోడు, ఏ ఒక్కడే పిల్లోడు. ఆ అసలు ఏ సరే సరే అంటే పెద్ద వయసు వచ్చాక పుట్టారు కదా పాపం ఈ రంగరాజు గారు అంటే పాపాయమ్మ గారి భర్త కొద్ది కాలానికి శరీరం విడిచిపెట్టేశారు. ఏ ఈ కొడుకుని చాలా ప్రేమగా పెంచుకున్నారు. ప్రేమగా పెంచుకుని నాన్నగారి తల్లి అంటే కొమ్మర కొమ్మర పుట్టిల్లు ఏ ఎవరు రాజయ్యమ్మ గారిని ఇచ్చి పెళ్లి చేశారు. ఏ కొడుకుకి ఈ పాపాయమ్మ గారు పెళ్లి చేసిన తర్వాత అంటే అసలు అనిపిస్తుంది అసలు భగవానికి ఎన్ని కష్టాలు, భగవాను తన తల్లికి ఎన్ని పెట్టి అన్ని బోట్లు ఊడగొట్టి జ్ఞానంలో ఐక్యం చేశాడో అసలు అలా పాపాయమ్మ గారు ఎన్ని ఎంత కష్టపడ్డారమ్మా. కష్టపడి కష్టపడి పెంచి పెద్ద చేసి ఆ పిల్లోడికి ఆ పెళ్లి చేసి చేసిన తర్వాత ఏ సరిగ్గా సంవత్సరానికి నాన్నగారు పుట్టారు. నాన్నగారు పుట్టిన తర్వాత నాన్నగారు తమ్ముడు పుట్టారు. మూడో ఆయన ఐదో నెల కడుపుతోటి ఉండగా సరిగ్గా ఆ పాపాయమ్మ గారి కొడుకు ఆ రాజయ్యమ్మ గారి భర్త నాన్నగారు తండ్రి శరీరం విడిచిపెట్టేశారు. అసలు పాపం ఇద్దరు పిల్లలతోటి కోడలు మూడోసారి కడుపుతోటి పాపాయమ్మ గారు ఇంకా ఎవరు మనుషులు లేరు ఆ ఇంట్లో. ఆ కష్ట సుఖాలు పంచుకునే వాళ్ళు లేరు, కష్టానికి సుఖానికి చేసేవాళ్ళు ఎవరు లేరు. అప్పుడు పాపం ఏ పాపాయమ్మ గారు ఏం చేశారంటేనంట, కోడలు అంటే పూర్వీకులు ఎలా ఉండేవారంటే ఎవరికి కష్టం వస్తే వాళ్ళని వాళ్ళు వెళ్ళి హగ్ చేసుకుని ఆదరించి మీకు మేము ఉన్నాం కదా, మీరు ఒడ్డుకొచ్చే వరకు ఈ బాధ్యతలు నేను చూసుకుంటాను అని చెప్పి పూర్వీకులు ఆదరణ ఉండేది, ఆదరణ ఉండేది. వాళ్ళకి సంపద లేకపోయినా ఏమీ లేకపోయినా అసలు వాళ్ళకి ఆ హృదయం నిండా ఆ వాత్సల్యం ఆదరణ పూర్వీకులకు ఉంది, ఇప్పుడు మనకి లేదు. ఏ వాళ్ళు ఇక కొమ్మరి నుంచి ఆ మొత్తానికి రాజయ్యమ్మ గారి ఆ తల్లి తండ్రి వచ్చి మొత్తానికి ఈ ఇద్దరు పిల్లల్ని కడుపుతోటున్నటువంటి ఆ కూతుర్ని తీసుకుని వెళ్ళిపోయారు. పాపం ఇంకెవరు మిగిలిపోయారు? పాపాయమ్మ గారు ఒక్కరు మిగిలిపోయారు. అసలు కన్నమ్మ గారు అన్నారు, ఇది ఎంత అన్యాయం అమ్మా. పాపాయమ్మ గారు తను పాపాయమ్మ గారు అక్కడికి వెళ్ళాలి అని అనుకుంటే వెళ్ళటానికి ఆవిడ హృదయం కోడలనే వాళ్ళు పాపం తీసుకెళ్లి కోడల్ని మనమల్ని తీసుకెళ్లి కడుపులో పెట్టుకుంటే మళ్ళీ వాళ్ళకి భారంగా నేనెలా వెళ్తాను అని పాపం ఈవిడ వెళ్ళలేకపోయారు. అలా అని పాపం అసలు ఇంకా ఎన్ని అసలు ఇంకా తులసి కోటని పట్టుకుని ఇంకా అసలు ఆవిడ జీవితం పొడుగున ఆవిడకు వచ్చిన కష్టం, ఆవిడకు వచ్చిన వేదన, ఆవిడకు వచ్చిన స్ట్రగులు ఆ తులసి కోటే. అంటే స్నేహితు అంటే తులసమ్మే ఆవిడకి స్నేహితురాలన్నమాట. ఇంకా పాపం అలాగా తులసి కోట దగ్గర ఇంకా ఆవిడ కన్నీళ్ళన్నీ కూడా తులసమ్మ ఆవిడ గుండెలో పెట్టుకుంది. అలాగా కొంతకాలంగా సరిగ్గా అప్పుడు పెదమడి మురమళ్ళ మనం వెళ్ళాం ఉష మురమళ్ళ, మురమళ్ళలో నాన్నగారు మీటింగ్లు చాలా సార్లు, మురమళ్ళ వీరేశ్వర స్వామి దేవస్థానం అక్కడ చాలా సార్లు మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లకు వెళ్ళాం, మూడేసి రోజులు ఉండేవారు నాన్నగారు అక్కడ పెదమడిలో. అంటే నాన్నగారి నానమ్మ గారి పుట్టిల్లు అనమాట ఆ పెదమడి. ఆ పెదమడి వెనుకబడి నుంచి ఏ పాపాయమ్మ గారు అన్నగారు వచ్చి అన్నారంట, పాపాయమ్మ నువ్వు ఒక్కదానివి, నువ్వు ఒక్కదానివి, ఇంట్లో ఎలా ఉంటావమ్మా, ఎలా ఉంటావు నువ్వు, నువ్వు నిన్ను మేము తీసుకెళ్లిపోతాము, మళ్ళీ నీ మనవలు కొంచెం ఎదిగిన తర్వాత, నీ కోడలు కొంచెం స్థిరపడ్డ తర్వాత నెమ్మదిగా వచ్చినప్పుడు మళ్ళీ నిన్ను మేము తీసుకొచ్చి దింపుతాము అని చెప్పి పాపాయమ్మ గారిని తీసుకెళ్ళటానికి వచ్చారు. మర్నాడు ప్రొద్దుటే బయలుదేరి పాపాయమ్మ గారు వెళ్ళిపోవటం. అసలు నిజంగా సూర్యావత అన్నారు, ఆ పాపాయమ్మ గారు వెళ్ళిపోయేటప్పుడు పద్మహుడి ఆ ఎత్తరు మామూలుగా ఆ అరుగులతోటి కూడినటువంటి ఆ పెంకుటిల్లు కదా, ఆ పెంకుటిల్లు కూడా పాపము ఆవిడ ఎలా కట్టుకున్నారంటే ఆవిడ వాళ్ళకి బాటాల్లో ఎక్కడో మూల లోపలికి సంబులు వచ్చిందంట. వస్తే అప్పుడు పాపాయమ్మ గారు ఆ పాపాయమ్మ గారు ఏం చేశారంటే లోపల అంటే దేవుడు దేవుడు గుమ్మంలోకి రాని ఇల్లేంటి అంటే ఊళ్ళో ఈ శివరాత్రులప్పుడు ఇలా పర్వదినాలప్పుడు దేవుడు ఊరేగుతాడు కదా గుళ్ళో దేవుడు, ఆ సందులోకి వెళ్ళడంట దేవుడు, దేవుడు రానటువంటి సందులో మనకి ఇల్లేంటి అని చెప్పి పాపాయమ్మ గారు ఆవిడకి పుట్టింటి నుంచి వచ్చినటువంటి కొంత సంపదలతోటి ఆ స్థలం కొన్నారు. నాన్నగారు ఇప్పుడు ఏదైతే నాన్నగారు స్థానంలో ఆ స్థలం కొని అక్కడ ఏం చేశారంటే ఆ పెంకుటిల్లు కట్టుకున్నారు. ఆ పెంకుటింట్లో అంటే ఆ పెంకుటిల్లు ఆవిడ జీవితం అసలు పాపం అలా ఉన్నటువంటి ఆవిడ ఆ ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది, ఎవరు లేరు, మనుషులు లేక వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు ఆవిడ పాపం రాత్రంతా తులసమ్మను కావలించుకుని ఏడ్చారంట, ఏడ్చి ఇంటి చుట్టూరు ప్రదక్షిణ చేసి తులసమ్మకి దండం పెట్టుకుని ఐదు గడప ఉండేది కదా, ఆ నాన్నగారి సింహద్వారం ఉండేది కదా, ఆ గడపకి దండం పెట్టుకుని పాపాయమ్మ గారు కన్నీళ్లు నిండి ఆ బరువెక్కినటువంటి హృదయంతో ఒకే ఒక్క కోరిక కోరారంట. అంటే ఏమని కోరారంటే ఈ ఇంటిలో నలుగురు మనుషులు లేనందువల్ల, నలుగురు మనుషులు తిరగనందువల్ల ఈ ఇల్లు విడిచిపెట్టి వెళ్ళవలసి వస్తుంది, భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితి ఈ ఇంటికి రాకూడదు, తండ్రి ఈ ఇంటి నిండా మనుషులతోటి నిండి ఉండేలా అనుగ్రహించు అని ఆవిడ ఆ కోరిక కోరారంట. ఆ కోరికకి ఫలమే అసలు ఇప్పటి వరకు కూడా ఎటు అసలు ఈ గుమ్మంలోంచి కొడితే ఆ గుమ్మంలోకి వెళ్ళిపోయేవాళ్ళం, ఆ గుమ్మంలోంచి కొడితే ఈ గుమ్మంలోకి వెళ్ళిపోయేవాళ్ళం, ఏ రకంగా లోపలికి వెళ్ళిపోవాలో అదే ధోరణితోటి కదా అసలు గురు పౌర్ణమని అసలు పుట్టినరోజు అమని ఇంకా అసలు భక్తులు 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 మనుషులు 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 ఆ ఇల్లు ఎప్పుడు మనుషులతోటి నిండిపోయి ఉండేది కదా. అంటే పాపాయమ్మ గారు అసలు ఒక్క సత్సంకల్పం అంటే కల్మషరహితమైనటువంటి సత్సంకల్పం యొక్క వైభవం అది.
అవును 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 అవును,
సంకల్పంలో ఎప్పుడూ దోషం ఉండకూడదు. సంకల్పం అసలు ఆ సంకల్పంలో దోషం ఉంటే అది రేణింపండదు, సంకల్పంలో దోషం లేకపోతే ఆ అనుగ్రహం ఖండాలు దాటుంది, దేశాలు దాటుంది, సముద్రాలు దాటుంది, ఎక్కడ ఏ మూల ఉన్నప్పటికీ కూడా ఆ సత్సంకల్పం ఏ హృదయంలో ఉందో ఆ హృదయాన్ని భగవంతుడు నెరవేరుస్తాడు.
అవును అవును అవును, ఎక్సలెంట్.
అలాగా అసలు లక్షలాది మంది భక్తులు, వేలాది మంది భక్తులు, ఎంత మంది వాళ్ళు ఎంత కన్నీటితోటి వచ్చినా సరే ఆ గుమ్మంలోంచి శాంతి నిండినటువంటి హృదయంతో, సుఖం నిండినటువంటి హృదయంతో, నిర్మలత్వంతో, ఒక ధైర్యంతో అలాగా గుమ్మం నుంచి బయటకు వచ్చారు. గుమ్మంలోకి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళేవాళ్ళమో, గుమ్మం నుంచి బయటకు వచ్చేటప్పుడు అలా వెళ్ళేవారు. అంత 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 అనుగ్రహం మనం అందరం అక్కడి నుంచి పొందాం. అంటే మనకి అది భక్తులందరికీ అది ఒక దేవాలయం, అది ఒక దేవాలయం. అసలు పాపాయమ్మ గారి యొక్క ఆ బ్లెస్సింగ్స్ అన్నమాట, పాపాయమ్మ గారి బ్లెస్సింగ్స్ అసలు ఇంకా అంటే ఎంత విధి ఎంత చిత్రమో చూడు, విధి ఎంత చిత్రమో చూడు. సరిగ్గా పాపాయమ్మ గారు పెదమడి వెళ్ళారు 6 నెలలు, అంటే అసలు ఎక్కువ రోజులు ఆవిడ శరీరం లేదంటే పాపం వెళ్ళిన తర్వాత 6 నెలలు. అక్కడ కూడా తులసమ్మే, మళ్ళీ ఆవిడకి అక్కడ కూడా తులసమ్మ దగ్గరే, ఆ పెదమడిలో అన్నగారింట్లో కూడా ఆ తులసి కోట దగ్గర ఇంకా అసలు అలా ఉండేవారంట. ఎవరు కనపడినా నా మనవలు ఎలా ఉన్నారు, నా కోడలు ఎలా ఉంది, నా మనవలు ఎలా ఉన్నారు, ఇంక ఇదే భగవంతుడు నా మనవల్ని బాగా చూడాలి, ఇలాగే ఎలాగ తలపెట్టుకుని వాళ్ళ మీద అలా బెంగ పెట్టుకుని అలా ఉండేవారంట. అప్పటికే పెద్ద వయసు వచ్చింది కదా పాపం ఆవిడకి. సరే కొంతకాలానికి 6 నెలల సంవత్సరానికి ఆవిడ శరీరం విడిచిపెట్టేశారంటే పాపాయమ్మ గారు. పాపాయమ్మ గారి శరీరం విడిచిపెట్టేశారు. పాపాయమ్మ గారు అంటే అంటున్నారు, పాపాయ నాన్నగారు అసలు ఆ పాత మీటింగ్ లోనమాట ఏమని చెప్తున్నారంటే, పాపాయమ్మ గారి సంపద మేము అనుభవిస్తున్నామమ్మా, పాపాయమ్మ గారు కట్టిన ఇంట్లో మేము ఉంటున్నాము, కానీ పాపాయమ్మ గారితో పాపాయమ్మ గారికి మా చేతితోటి కర్మకాండలు చెయ్యలేకపోయాము. చేతితోటి మేము ఎందుకు కర్మకాండలు చెయ్యలేకపోయామంటే, పాపాయమ్మ గారికి కర్మకాండలు చెయ్యటానికి మేము అప్పుడు చిన్నవాళ్ళం, కర్మకాండలకి పనికి వచ్చే వయసు కాదు మాకు అన్నారు. అప్పుడు అంటే మరి నాన్నగారాళ్ళు మరి పనికిరారు కదా మరి కర్మకాండలు చేయటానికి. అప్పుడంట జిన్నూరులో లక్ష్మీరాజు గారు అన్నారంట, మరి వాళ్ళ కుటుంబ వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎవరు మనకు తెలియదు. నాన్నగారు చెప్పడం ఏంటంటే, జిన్నూరులో లక్ష్మీరాజు గారు ఉన్నారు. ఆ లక్ష్మీరాజు గారు ఏం చేశారంటే, పాపాయమ్మ గారికి కర్మకాండల్ని ఆ లక్ష్మీరాజు గారు జిన్నూరు నుంచి వెళ్ళంట పాపాయమ్మ గారికి కర్మకాండలు ఆయన చేతితో చేసి వచ్చారంట. అంటే ఎవరి ఫలాన్ని ఎవరి ఫలాన్ని మనం అనుభవిస్తున్నాము అంటే అది కేవలం పాపాయమ్మ గారు. అసలు నాన్నగారు తర్వాత మీటింగుల్లో అసలు జస్టిస్ అనేది ఒక గురువు చేస్తాడు తప్పించే లోకంలో ఉన్న మనుషులు ఎవరు చేయలేరు. పెట్టిన రోజు పండగ, పెట్టని రోజు దండగ, ఇంట్లో అయినా అంతే, సమాజంలో అయినా అంతే, ఎక్కడైనా అంతే. మనం ఒకరి స్వార్థానికి ఉపయోగపడ్డామా, ఇంకా అసలు మనల్ని పైకెత్తుతారు. మనం ఉపయోగపడని రోజు మనల్ని తీసి చెత్త కుప్పలోకి ఎత్తేస్తారు. కానీ గురువు అలా కాదు. గురువు అంటే అంతర్యామి, గురువు అంటే అంతర్యామి. ఆయన చూస్తాడు, ఆయన హృదయంలో. అంటే లక్ష్మీరాజు గారు చేశారమ్మా, లక్ష్మీరాజు గారు ఎంత ధన్యులు, మా నానమ్మ గారికి కర్మకాండలు చేశారు. ఆ లక్ష్మీరాజు గారిని ఆ భక్తులారు గుర్తుంచుకోకపోవచ్చు. అసలు జనాలతో కనేంటి, లక్ష్మీరాజు గారికి అంటే ఆ పని చేయటం ద్వారా, పాపాయమ్మ గారి కర్మకాండలు చేయటం ద్వారా నాన్నగారి యొక్క హృదయంలో ఆయనకి స్థానం వచ్చేసింది. ఆ స్థానాన్ని మనం ఎవరమైనా తీయగలమా? అలా పాపాయమ్మ గారి జీవితం అయిపోయింది. తర్వాత నాన్నగారి దగ్గరికి పాపాయమ్మ గారి స్నేహితురాలు వచ్చి ఊరంట మీ నానమ్మ, అంటే మీ నానమ్మ మీ కోసం కన్నీళ్లు పెట్టుకొని రోజు లేదు, మిమ్మల్ని తల పెట్టుకొని రోజు లేదు, అయ్యో నా మనవల్ని ఎవరు చూస్తారు, నా మనవల్ని ఎవరు చూస్తారు అని అనేవారు. కానీ తన మనవడే వేలాది మందికి, లక్షలాది మందికి తన మనవడే ఆశ్రయం అయ్యాడన్న సంగతి మీ నానమ్మకి తెలియదు కదా, మీ నానమ్మ ఉండి ఉంటే ఎంత సంతోషపడునో అనేవారంట. అనంటే మా నానమ్మ గారు మా గురించి అలా ఆలోచించేవారా, మా నానమ్మ గారు అలా అనేవారా అని చెప్పి పాపం నాన్నగారు ఇంకా అసలు ఆవిడ చేత మళ్ళీ అసలు అవన్నీ చెప్పించుకుని ఇంకా అసలు ఇంకా ఎంత ఆనంద పడిపోయేవారు అని అంటే నాన్నగారు. అదే నాన్నగారు అంటున్నారన్నమాట. అంటే నాన్నగారు అసలు అనేవారు అసలు మనకి ఆ లోపల ఉన్నటువంటి ఆ వస్తువు యొక్క దయ, ఆ వస్తువు యొక్క కంపేషన్, అది మనం పరమగమ్యంగా పెట్టుకుని జీవించాలి. మన జీవిత గమ్యం మన హృదయస్థానం, మనం అక్కడికి చేరాలి. ఇన్ దిస్ బట్ ఇట్సెల్ఫ్ మనం ఆ వస్తువు దగ్గరికి మన ప్రయాణం కొనసాగాలి, అక్కడికి మనం జరగాలి. అది మనం చేతితో చేసే పని అవ్వచ్చు, మన తలకాయలోకి వచ్చే ఆలోచన అవ్వచ్చు, మన నోటితోటి మాట్లాడే మాటలు అవ్వచ్చు. ఈ త్రికరణాలు మూడు కూడా ముందర మన హృదయంలో ఉన్నటువంటి బ్రహ్మ పదార్థాన్ని పొందటానికి మనకి సహకరించాలి. అసలు మన ఇంద్రియాలే మనకి సహకరించకపోతే, మన త్రికరణాలే మనకి సహకరించకపోతా ఉంటే అసలు బయట రోడ్డు మీద జనం ఎలా సహకరిస్తారు? అసలు ముందర మన ఇంద్రియాలు మనకి సహకరిస్తున్నాయా, మన త్రికరణాలు మనకి సహకరిస్తున్నాయా, ఇది చూసుకోమని వారు బాగా. ఒకసారి నాన్నగారు అంటే కొత్తగూడెం మామూలుగా నాన్నగారు చాలా సార్లు వచ్చేవారు కదా, నాన్నగారు చాలా సార్లు కొత్తగూడెం వెళ్ళాం కదా, మనం కూడా వెళ్ళాము. మీ అక్క పద్మ, నువ్వు కూడా చాలా సార్లు పద్మ ఒకసారి వచ్చింది, నువ్వు రెండు మూడు సార్లు వచ్చావు. మీరు నాలుగు రోజులు ఉండి వెళ్ళిపోయేవారు. ఒకసారి లక్ష్మీ విజయ వచ్చి నాలుగు రోజులు ఉండి వెళ్ళిపోయారు. ఒకసారి మన జేయు కూడా వచ్చి రెండు మూడు రోజులు ఉన్నట్టు గుర్తు నాకు. ఇలాగా కొత్తగూడెం పెద్దవాళ్ళు ఎక్కువ అంటే అక్కడ నాన్నగారు కూడా ఎక్కువ అరెస్ట్ గా ఉన్నట్టుండి ఊరు కదా, ఒకరోజు ఒక మాట చెప్పారు ఎంత అందం అంటే, అంటే రామచంద్రరాజు గారు కూడాని ముందర ఒక 4 రోజులుండి నాన్నగారు నేను మళ్ళీ వస్తానని చెప్పి రామచంద్రరాజు గారు వెళ్ళిపోయారు. సరిగ్గాని లక్ష్మణాలు వచ్చి వెళ్ళిపోయారు. మీరు 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 రావటానికి మధ్యలో 2 రోజులు గ్యాప్ వచ్చింది. సరిగ్గా అప్పుడు నాన్నగారు ఒక రోజు అనమాట, ఎవరు లేరు, భక్తులు ఎవరు లేరు, నాన్నగారు గదిలోంచి బయటకు వచ్చారు, కూర్చున్నారు, నేను అలా కూర్చుని ఉన్నాను. అంటే ఇంకా అట్లా కంప్లీట్ ఇంకా ఏకాంతమే కదా, ఇంక అక్కడ సరిగ్గా అలా కూర్చుని ఉన్నాము. మన రమణ గారు, ఈశ్వరి వాళ్ళ పనులకి వాళ్ళ డ్యూటీకి వాళ్ళు వెళ్ళిపోయారు, కూర్చున్నారు. కూర్చుంటే అప్పుడు నాన్నగారు అన్నారు, అమ్మా అంటే భగవంతుడి దయని మనం సొంతం చేసుకోవాలి, ఈశ్వరుడు యొక్క దయ, గురువు యొక్క దయ ఎప్పుడు ఉంటుంది, సర్వకాల సర్వావస్థల్లో ఉన్నే గురువు యొక్క దయ ఉంటుంది, కానీ ఆ గురువు యొక్క దయ మనకి సొంతం అవ్వాలి, మనకి సొంతం అవ్వాలి అని చెప్పి బుద్ధుడికి సంబంధించినటువంటి ఒక ఘట్టం చెప్పారు. బుద్ధుడికి సంబంధించి అంటే బుద్ధుడంట చెట్టు కిందకు, అంటే ఆయన జీవితం చెట్టు కిందే కదా, చెట్టు కింద పుట్టాడు, చెట్టు కింద జీవించాడు, చెట్టు కిందే శరీరం విడిచిపెట్టాడు, చెట్టు కింద ఉన్నారు, కూర్చుని ఉన్నారు. ఆయన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఉండేసరికి ఒక దారి పోయేవాడు వచ్చాడంటే ఇంతకేనే, అంటే సాధకుడో భక్తుడో కాదమ్మా, దారి పోయేవాడమ్మా. ఆ దారి పోయేవాడు వచ్చాడు బుద్ధుడి దగ్గరికి. ఆ దారి పోయేవాడు వచ్చి బుద్ధుడు ఎదుర్కొన్న అలా కూర్చుని ఉన్నాడంట. బుద్ధుడు ఎదుర్కొండా అలా కూర్చుని ఉండేసరికి బుద్ధుడు అలా ఒక 1.25 నిమిషాల తర్వాత కళ్ళు తెరిచి చూశాడు. బుద్ధుడు కళ్ళు తెరిచి చూస్తే బుద్ధుడిలో ఏముందమ్మా, ఏముంది బుద్ధుడిలో, దయ తప్పించి ఇంకక్కడ ఏమీ లేదు కదా, ఆ దయే ఆ నేత్రాల ద్వారా వర్షిస్తుంది. మన లోపల ఏది ఉంటే అదే వస్తుంది బయటికి, మాటల రూపంలో అయినా, చేతల రూపంలో అయినా, చేష్టల రూపంలో అయినా, మన లోపల ఉన్నదే మన ఇంద్రియాలు కక్కుతాయి. బుద్ధుడిలో ఏముందమ్మా, దయ తప్పించేమీ లేదు కదా అక్కడ, ఆ దయ ఆ దేహం కక్కుతాంది. చూస్తున్నాడు వాడి వంక, వీడు దారిపోయేవాడు, వాడు బుద్ధిస్ట్ మాంకు కాదు, బౌద్ధ భిక్షువు కాదు, దారిపోయేవాడు. వాడు బుద్ధుడి వంక చూశాడు. చూడగానే బుద్ధుడితోటి ఏమన్నాడంటే, బుద్ధుడు కళ్ళు తెరిచాడు కదా, కళ్ళు తెరవగానే వీడేమన్నాడంటే, ఈ దారిపోయేవాడు అంటే, తండ్రి తండ్రి నాకు బాగుపడాలని ఉంది, నాకు బాగుపడాలని ఉంది, ఇంతకాలం నా జీవితం మీద గడిచిపోయింది సంసారం కోసం, మనుషుల కోసం, విషయాల కోసం, పరిస్థితుల కోసం, ఏదో జీవితం జరిగిపోయింది. తండ్రి నాకిప్పటి నుంచి అయినా సరే కనీసం నా కోసం నేను నన్ను నేను బాగు చేసుకోవటానికి నా కాలాన్ని ఉపయోగించుకోవాలని ఉంది, తండ్రి నాకు బాగుపడాలని ఉంది అని అడిగాడంట బుద్ధుడిని. అంటే మనకి అసలు మనము ఎంత అదృష్టవంతులం అన్న సంగతి మనకి తెలియట్లేదు. ఆచార్యుల వారు అనేవారు కదా, అంటే మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయ, స్వప్రయత్నం, కాలపరిపక్వం, ఈశ్వర కటాక్షం, ఇవి మూడు కలిగిన వాడు మిక్కిలే అదృష్టవంతుడు భూమి మీద అని చెప్పేవారు కదా. అసలు మనకి ఆయన ఉన్నంతకాలం అసలు మనకి ఆ మోక్షం అంటే ఏంటో తెలియదు, జ్ఞానం అంటే ఏంటో తెలియదు, ఆ ఇన్నర్ లైఫ్ అంటే ఏంటో తెలియదు. అన్నీ అసలు ఒక మహాపురుషుడు మన జీవితంలో ఎంటర్ అయ్యేసరికి మనకి అవన్నీ వచ్చేసినాయి కదా.
హలో,
అయితే అసలు ఆశ్చర్యం, మనం ఎంతవరకు మన కాలాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నాము, మనం ప్రయత్నం చేసుకోవటానికి, సాధన చేసుకోవటానికి మన కాలం కూడా ఉండాలి కదా. కుండలో ఉన్న నీటిని సూర్యకిరణాలు ఎలా ఆవిరి చేసేస్తాయో అలా మన శరీరంలో పెట్టినటువంటి ఆ ప్రాణశక్తిని కాలుడు హరించేస్తా ఉంటాడు ఆ రోజు. మనం రైతన్ అవ్వాలి, ఆ లోపల మనం మేలుకోవటం అనేది ఆ లోపల జరగాలి. అక్కడ హృదయ స్థానం దగ్గరికి మనం చేరుకోవాలి, అక్కడ మన కళ్ళు తెరవపడాలి. దానికి సంబంధించిన ప్రయత్నం లేకుండా గనక మన కాలాన్ని గడిపిస్తే ఆ వస్తువుకి సంబంధించినటువంటి కంగుళం కూడా మనం లోపలికి దిగకుండా మనం శరీరం విడిచిపెడితే ఎందుకు భూమి మీదకి వచ్చినట్టు ఎందుకు ఈ భూమి మీద తిరిగినట్టు, ఎందుకు ఈ భూమిని విడిచిపెట్టినట్టు అర్థం లేని జీవితం అయిపోతుంది కదా. ఈ దారిపోయేవాడు వచ్చాడు. ఈ దారిపోయేవాడు వీడు ఏమంటున్నాడంటే, తండ్రి తండ్రి నాకు బాగుపడాలని ఉంది, ఏదో బతికాను ఇప్పటి వరకు. ఆ కొంపలో మనిషిలో, ఈదులో మనిషిలో, ఏ మనుషులైతే ఏముంది, ఎవరైనా మనుషులే కదా, ఆ మనుషుల కోసం ఏదో బతికాను, నా కోసం నేను బ్రతకాలి కదా, నన్ను నేను బాగు చేసుకోవాలి కదా, నన్ను నేను పవిత్రం చేసుకోవాలి కదా, తండ్రి నాకు బాగుపడాలని ఉంది. ఎంత సిన్సియర్ అడిగాడంటేనంట, అడిగాడంట, అడిగితే అడిగి నేను బాగుపడటానికి, నేను బాగుపడటానికి నాకు ఒక మార్గాన్ని, ఒక మార్గాన్ని, ఒక ఉపదేశాన్ని నాకు అనుగ్రహించండి, ఒక ఉపదేశాన్ని మీ నోటితో అనుగ్రహించండి, నేను హృదయంలో కళ్ళు తెరవటానికి, నేను అక్కడికి ప్రయాణం చేయటానికి, నేను బాగుపడటానికి, నిర్వాణ స్థితిని పొందటానికి నన్ను ఎలా జీవించమంటారు, ఓ తండ్రి నాకు ఉపదేశాన్ని అనుగ్రహించండి అని అడిగాడంట. అడిగితే అసలు నాకు అసలు అనిపించింది అన్నమాట, ఎంత కంపాషన్ అంటే అసలు ఇట్ ఇస్ బియాండ్ వర్డ్స్. అసలు మాటలో తోటి అసలు మనం జస్ట్ చెయ్యలేము, అసలు ఇది చెప్పడం కూడా ఇష్టం లేదు, కానీ అవి వచ్చేస్తుంది. అలవాటు ఉంది కదా మనకి, దురద ఉంది కదా, అది చెప్పుకోవటం అనేది దురద ఉంది కదా. ఇంకా అసలు అసలు అంటే ఎంత దయతో అన్నారంటే, అమ్మా దారిపోయేవాడు అలా అడిగాడు, దారిపోయేవాడు అలా అడిగాడు, బాగుపడాలనేటువంటి కాంక్ష భక్తుడికి లేనప్పుడు గురువేం చేయగలడమ్మా, గురువేం చేయగలడు, బాగుపడాలనే కాంక్ష భక్తుడిలో ఉండాలి కదా. రెండు చేతులు కలిస్తే చప్పట్లవుతాయి, రెండు హృదయాలు కలిస్తే ముచ్చట్లవుతాయి. బాగుపడాలనే కాంక్ష మనకి హృదయంలో ఉంటే గురువు యొక్క దయ, గురువు యొక్క అనుగ్రహం మనకి సొంతమవుతుంది. దారిపోయేవాడు అడిగాడమ్మా నాకు బాగుపడాలని ఉంది అని. అప్పుడు బుద్ధుడు అలా చూస్తున్నాడంట, మాట్లాడట్లేదు బుద్ధుడు, వాడు వంక చూస్తున్నాడంట. చూస్తా ఉంటే సరిగ్గానే ఆయన చూస్తా ఉంటే గురువు యొక్క చూపు ద్వారా మన పూర్వపు జన్మలు, గతించిపోయిన జన్మలు, ఇప్పటి మన జన్మ, రాబోయే జన్మలు, ఇవన్నీ గురువు స్కాన్ చేస్తాడు. ఆయనకి తెలుసు మనకి తెలియదు, అదే కదా తేడా. సరిగ్గా చూస్తున్నాడంట. చూస్తా ఉంటే గురువు అలా చూస్తా ఉంటే అప్పుడు ఏమనిపించిందంటే బుద్ధుడికి, ఆ చూస్తా వాడు ట్రేస్ బుద్ధుడు ట్రేస్ చేసింది ఏంటి అంటే, వీడి శరీరం ఇంకా ఉండదే, ఒక గంటలో వీడి శరీరం జారిపోతుంది. వీడికి ఉపదేశాన్ని ఇచ్చి, వీడికి ఉపదేశాన్ని మనం ఇవ్వచ్చు, కానీ ఆ ఉపదేశాన్ని వాడు ఇంప్లిమెంట్ చేసుకోవటానికి, ఆ ఉపదేశాన్ని వాడు ఉపయోగించుకుని దాన్ని మననం చేసుకుని, దాన్ని శ్రవణం చేసి, దాన్ని మననం చేసుకుని, దాన్ని ధ్యానంగా మార్చుకుని, ధ్యాసగా మార్చుకుని, ఆ లోపల ఉన్న వస్తువుని పొందటానికి, దాన్ని తెప్పగా మార్చుకుని అలా ప్రయాణం చెయ్యటానికి వీడికి శరీరం అనే పనిముట్టు ఉండదే, ఇది జారిపోతుంది, ఇంకొక గంటలో జారిపోతుంది అని బుద్ధుడు గ్రహించేసరికి ఇంకా బుద్ధుడికి ఇంకా అసలు వాడికి ఉపదేశం అడుగుతున్నాడు. అయ్యో మనం ఏమీ ఇవ్వలేకపోతున్నామే, అసలు నాన్నగారు అనేవారు నాకు జీవితంలో నాకు ఇష్టమైన పని ఏంటి అంటే ఇతరులకి ఇవ్వటం, ఆ గివింగ్ అనేది నాకు చాలా ఇష్టం అనేవారు. గివింగ్ అసలు అరుణాచలం వచ్చారనుకో గివింగ్, జిన్నూరులో ఉన్నారనుకో గివింగ్, హైదరాబాద్ వచ్చారనుకో గివింగ్. ఏమిద్దాం మనం, అమ్మా వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళకి ఇవ్వటానికి ఏమన్నా ఉన్నాయా, ఒకవేళ ఏమీ లేవనుకో ఆయన దగ్గర, మంచినీళ్ళు చేశాయని వాళ్ళ చేతిలో పెట్టుకుంటుంది అంటే, ఆయన భూమి మీదకి గివర్ గా వచ్చారు కానీ టేకర్ గా రాలేదు. మనం ఎవరు ఏమి చేసి ఆయనకి ఏమి చెయ్యగలము చేయటానికి, అసలు ఆయన టేకర్ కాదు, గివర్, గివర్ ఆఫ్ హ్యుమానిటీ, గివర్ ఆఫ్ లవ్, గివర్ ఆఫ్ కంపాషన్. అసలు కంపాషన్ ఎలా ఉంటుందో అది ఆయన చూసిన, అసలు మనకి జీవితంలో కంపాషన్ యొక్క రుచి ఎలా ఉంటుందో చూపించిన ఆయన ఆయనే కదా. అయితే ఈ బుద్ధుడు చూస్తున్నాడంట, వీడి శరీరం జారిపోతుందే, వీడికి ఉపదేశం ఇచ్చామనుకో వీడు చేసుకుంటానికి టైం లేదు కదా, దేహం జారిపోతుంది కదా వీడికి, అయ్యో వీడిని ఖాళీ చేతులతోటి ఎలా పంపను అన్నారు. అమ్మా మాకు కూడా మా దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళని ఖాళీ చేతులతోటి పంపటం మాకు ఇష్టం ఉండదు, వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో ఆప్యాయంగా మా కోసం వచ్చారు. మేమేమి ఇవ్వగలం వాళ్ళకి, వాళ్ళ ప్రేమకి మేమేమి ఇవ్వగలమమ్మా? భక్తులు ఎంత కష్టపడి వస్తున్నారమ్మా ఈ గురు పౌర్ణములకి, పుట్టినరోజులకి, ఎక్కడికైనా సరే. అంటే కోపం వచ్చినప్పుడు ఒక మాట అంటారు, కానీ అది ఆయన హృదయం కాదు. కోపం వచ్చినప్పుడు తల్లి కూడా ఒక మాట తిడుతుంది. తల్లి ఒక మాట తిడితే ఇంకా తల్లికి మన పట్ల ప్రేమ లేదనా? అది కాదు. ఆయన హృదయం ఏంటి అంటే భక్తులు ఎప్పుడు కలకలాడుతూ ఉండాలి, భక్తులు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి, భక్తులందరూ ఎప్పుడు అన్న వస్త్రాలకి లోటు లేకుండా ఉండాలి, భౌతిక జీవితం సుభిక్షంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అలాగే వాళ్ళ ఆధ్యాత్మిక జీవితం కూడా, అయ్యన్నార్ లైఫ్ కూడా వెలుగుతోటి, తేజస్సుతోటి, కాంతితోటి నింపబడాలి, నింపబడాలి. అసలు అటువంటి హృదయం మనం ఎక్కడైనా చూస్తాము? అటువంటి బోన్లెస్ హ్యాండ్ మనం ఎక్కడైనా చూస్తామా? ఎవరైనా ఫంక్షన్ చేసుకుంటే నేనేమనేదాన్నంటే, మీరు ఇలా ఇవ్వండి నాన్నగారికి చక్కగా అందంగా ఇలా ఇచ్చుకోండి అనేదాన్ని. ఎందుకనేదాన్నంటే వీళ్ళు అంటే వీళ్ళు ఇచ్చుకునే స్థాయిలో ఉన్నారు. వీళ్ళకి వీళ్ళు అలా అంటే, ఇప్పుడు నాన్నగారు వస్తారా మనం ఇవ్వటానికి, మనం ఏదన్నా అందంగా ఆయనకి ఇద్దామన్నాని, వాళ్ళు అలా ఇవ్వటం వల్ల వీళ్ళు ప్యూరిఫై అవుతారు. మళ్ళీ దాన్ని తీసి ఆయన ఎవరొకరికి ఇచ్చేవారు. అవి ఇస్తే వాళ్ళు ఎంత పదిలంగానో, ఎంత పదిల నాన్నగారు ఇచ్చారు. అది ఎంత ఆనందం, ఎంత ఆనందం. అసలు వివేకానందుడంట రామకృష్ణుడి దగ్గర ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఎప్పుడన్నా ఏం చేసేవాడంటే, వివేకానందుడు ఒక పూలమాల ఎప్పుడన్నా పట్టుకెళ్ళేవాడంట. వాడికి పట్టుకెళ్ళాలనిపించినప్పుడు పట్టుకెళ్ళి ఏం చేసేవాడంట, రామకృష్ణుడు మెళ్ళో వేసేవాడంట. మెళ్ళో వేస్తే అప్పుడు రామకృష్ణుడు ఏమనేవాడంట, రామకృష్ణుడు ఆ వివేకానందుడి చేత వేయించుకునేవాడంట. వేయమని లాగా తల ఉంచంట, చక్కగా వేయించుకునేవాడంట మాల. వేయించుకుని ఏం చేసేవాడంట, మళ్ళీ ఆ మాల తీసి వివేకానందుడి మెళ్ళో వేసేవాడంట, నరేంద్రుడి మెళ్ళో వేసేవాడంట. వేసి ఆ రెండు చెంపలో తడిమేవాడంట. నాన్నగారు అంటున్నారు అది అకంపేషన్, ఆయన లోపల ఉన్నటువంటి ఆప్యాయతని, ఆ లోపల ఉన్నటువంటి వాత్సల్యాన్ని, ఆ లోపల ఉన్నటువంటి ప్రేమని చూపించేవాడు, మాల వ్యక్తం చేసేవాడు. ఈ బుద్ధుడు వాడి వంక చూస్తున్నాడు, వాడి వంక చూస్తున్నాడు. చూస్తా ఉంటే అనిపిస్తుంది బుద్ధుడికి, ఏంటి వీడికి టైం లేదు కదా మనం ఉపదేశం ఇవ్వటానికి. ఏమి ఖాళీ చేతులతోటి వీడిని వెనక్కి పంపేనా, ఏమి ఇవ్వకుండా వీడిని రిక్తహస్తాలతోటి వెనక్కి పంపనా? అయ్యో ఇదేంటి, వీడు ఆఖరి క్షణాల్లో వచ్చాడే అని చూస్తున్నాడంట. అలా చూస్తున్నాడు. చూస్తా ఉంటే ఆ లోపల అంటే అజ్ఞాని చూపుతోటి ఆ లోపల హృదయాంతరాళాల్లో ఏవైతే అన్సీన్ అండ్ అన్హర్డ్గా ఏవైతే ఉంటాయో అట్లన్నింటినీ కిలుకుతున్నాడు, కిలుకుతున్నాడు, చూస్తున్నాడు, చూస్తున్నాడు. తడిమి 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 ఆ హృదయ యొక్క లోతుల్ని తడిమి తడిమి ఆ చూపు, ఆ జ్ఞానమేత్రం ఆ లోపలికి, అంటే సూర్యుడి యొక్క కిరణం కూడా ఏ హృదయాన్ని తాకలేదో ఆ హృదయం దగ్గరికి ఆ చూపు, ఆ గ్లాన్స్ ప్రయాణం చేసి తడిమి తడిమి వెతుకుతానంటమ్మా, వెతుకుతానంట. వెతికి వెతికి చూస్తే అప్పుడు వెతికి చూస్తున్నాడు, గంట టైం అయిపోతుంది లోపు టైం, అంటే ఆడు గంటే కదా శరీరం, ఇంకా టైం లేదు కదా, అయిపోతుంది టైం అయిపోతుంది. ఈలోపు సడన్ గా వాడికి ఇంకా ఆఖరి సెకండ్ వచ్చేసింది, ఆ ప్రాణం దేహాన్ని విడిచిపెట్టేసే ఆఖరి క్షణం వచ్చేసింది. అంతే సడన్ గా ఆ బుద్ధుడి యొక్క హృదయంలోంచి అనుగ్రహ సునామి. అమ్మా అది కెరటం కాదు, అది కెరటం కాదమ్మా, అది వర్షం కాదు, అది కెరటం కాదమ్మా, అది సునామీ. సునామీని లెక్కించేటువంటి స్థితి మన సహించుకుందా? అసలు మనం అంచనా వేయగలమా? అసలు సునామీ యొక్క స్థాయి, అసలు ఆ అనుగ్రహ సునామీ ఒక్కసారి ఉబికి 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 వచ్చి ఆ బుద్ధుడి యొక్క హృదయాంతరాళాల్లోంచి ఉబికి ఉబికి వచ్చి అసలు ఈ ఏ ఐ అండ్ మైన్, ఏదైతే ఏ నేను ఏ నాది అనేటువంటి ఈ తలంపులు రెండు, ఏ అహంకార మమకారాలు, ఏ దేహాత్మ బుద్ధి అనేటువంటి ఆ ప్రధానమైనటువంటి తలంపు, ఆ మూల తలంపుని అంటిపెట్టుకుని ఉండి మరు జన్మలకి ఇవి ప్రయాణం చేస్తున్నాయో, అంటే ఆ మూల తలంపు సర్దుకుంటుంది అనమాట మొత్తం నెక్స్ట్ రీబర్త్లోకి ప్రయాణం చేసేయటానికి. అంటే ఎంత అంటే నాన్నగారు అన్నారు, ఎంత అంటే అంటే ఎంత కఠోరమైనటువంటి వాస్తవం అంటే, ఏ దేహాన్ని ఇప్పటి వరకు అంటే ఏ దేహాన్ని ఇప్పటి వరకు ఈ మూల తలంపు వాడుకుందో ఆ దేహాన్ని నిర్దాక్షిణ్యంగా వదిలేస్తుంది. ఆ టైం అయిపోయినప్పుడు నిర్దాక్షిణ్యంగా వదిలేసి అది ప్రయాణం చేసేస్తుంది. ప్రయాణం చేసేస్తుంది. అలాగా అసలు అది అది మొత్తం అంతా కూడా కూడగట్టుకుంటుంది నాన్నగారు అనేవారు కదా. ప్రాణం పోయే ముందర సమస్తమైనటువంటి వాసనల్ని అది లోపలికి 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 విత్డ్రా చేసేసుకుని లోపలికి అంతా గూడు కట్టుకుని అప్పుడు అప్పుడు జెండా ఊపుతాడు, జెండా గార్డ్ జెండా ఊపితే ట్రైన్ కదిలినట్టుగా అప్పుడు అంటే ఆఖరి సిగ్నల్ ఇస్తాడు అని అనేవారు కదా. అలాగే సరిగ్గా ఇది లోపల 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 సర్దుబాట్లన్నీ జరిగిపోతున్నాయి. వీడికేమీ తెలియదు, వీడు బుద్ధుడు వంక అలా చూస్తున్నాడు, ఉపదేశాన్ని ఇస్తాడేమో అని. బుద్ధుడు చాలా కంపాషనేట్ హార్ట్. అసలు ఆ బుద్ధుడు అసలు సరిగ్గా ఏం చేస్తున్నాడంటే ఈయన ఈడు హృదయాన్నంతా తడుముతున్నాడు తడుముతున్నాడు. అంతే సడన్ గా బుద్ధుడు యొక్క హృదయంలోంచి ఒక ఆ సునామి ఒక్క అటున ఉబ్బికి ఉబికి వచ్చింది. వచ్చి ఏం చేసిందంటే ఏ మూల తలంపుని అంటి పెట్టుకుని ఐనెస్ అండ్ మైనస్ ఇవి రెండు, ఈ నేను నాది అనేటువంటి ఈ అహంకార మమకారాలు ఏవైతే పునర్జన్మలనేటువంటి విషవలయంలోకి జీవుని లాక్కెళ్ళిపోతాయో వాటిని మూలంతోటి సహా ఆ వేరుతోటి సహా ఇసుమంత రవ్వంత కూడా శేషము లేకుండా ఈ అనుగ్రహ సునామీ వచ్చి దాన్ని ఫెకలించేసి ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ స్వరూప సుఖంలో ఆ బ్రహ్మములో చటుక్కున ఆఖరి క్షణంలో ఆ లాస్ట్ బ్రీత్ లో ఏ సడన్ గా ఆ అనుగ్రహం సునామీ కింద వచ్చి వాటిని పెకలించి హృదయంలో ఉన్నటువంటి జ్ఞానాగ్నిలో పడేసి ఆ లోపల ఉన్నటువంటి ఆ నిర్వాణ స్థితిని ఒక్కసారిగా వాడి సహస్రారానికి తీసుకొచ్చేసాడు. అంతే వాడి పని పూర్తయిపోయింది. నాన్నగారు అన్నారు, అమ్మా వాడు దారిపోయేవాడికి అంటే దారిపోయేవాడికి అంత గ్రేసు అంటే అంత గ్రేసు వాడికి అంటే వాడికి సొంతమైపోయింది. దారిపోయేవాడికి అంత గ్రేసు ఎలా సొంతమైపోయింది అంటావు అన్నారు అని. అంటే దారిపోయేవాడికి ఎంత ఎందుకు వాడికి అంత గ్రేస్ సొంతమైంది అని అంటే అన్నారు, అసలు సాధన అంటే ఏంటి మన మాట, మనకు వచ్చే తలంపు, మనం చేసే పని, ఇవి మూడు ముందర మనం పవిత్రం చేసుకోవాలి. దాన్ని పవిత్రం చేసుకోవాలి. మన మాట పవిత్రంగా ఉండాలి, శుచిగా ఉండాలి. నాలిక మీద నుంచి వచ్చే మాట భవిష్యత్తులో బలి కోరుతుందని తెలిస్తే మా నాలికని నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటావు? మాట బలి కోరుతుంది. రోడ్డు మీద నడుస్తా ఉంటే అశుద్ధి ఉందనుకో, దాంతో దెబ్బలాట పెట్టుకోవు, దాంతో గొడవ పెట్టుకోవు, దానికి దూరంగా వెళ్ళిపోతావు. అలాగే అప్రధానమైనటువంటి మాటలు, అపవిత్రమైనటువంటి మాటలు, మనల్ని మలినం చేసేటువంటి మాటలు, మన పవిత్రతని కడిగేసి మనల్ని బహిర్ముఖం చేసేసేటువంటి మాటలు ఎన్నడూ మన నాలుక మీద నుంచి రాకూడదు. మాటని పవిత్రంగా వాడుకోవాలి. మన చెయ్యి ఎప్పుడూ మంచిలో నానేటట్టుగా చూసుకోవాలి. కానీ మంచి జ్ఞానము కాదు కానీ జ్ఞానము దగ్గరికి నువ్వు వెళ్ళటానికి మంచి అనేది ఫౌండేషన్. గుడ్నెస్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద నాలెడ్జ్. మంచి చేసే స్థాయి మనకి లేనప్పుడు, మంచిని మనం సపోర్ట్ చేసే స్థాయి మనకి లేనప్పుడు, మంచిని అంటే మంచిని మనం ఆలోచించే స్థాయి మనకి లేనప్పుడు, ఆ పరమ పవిత్రమైనటువంటి ఆ తేజస్సుతోటి కోటి వెలుగుల సూర్యుడికి సంబంధించి అంటే కోటి సూర్యుడిని కలిస్తే ఎంత తేజస్సో అంత తేజోమయమైనటువంటి అటువంటి పరిశుద్ధమైనటువంటి హృదయంలోకి మన కళ్ళు ఎలా తెరవబడతాయి, మనం ఎలా అక్కడికి విత్డ్రా అవ్వగలము. మన కళ్ళు ఎదుటి మనిషిలో ఉన్న చిన్న మంచినే మనం గుర్తించలేకపోతున్నాం. ఆ స్థాయికే మనం ఎదగట్లేదు. మా సాధన అంటే ఏంటి? మన మాట, మన తలంపు, మనకు వచ్చేటువంటి మనం చేసేటువంటి పనులు, ఇవి మూడు పవిత్రం అవ్వాలి. మనం ప్యూరిఫై చేసుకోవాలి. అలా పవిత్రంగా ఉండేటట్టుగా జాగ్రత్తగా మనం వీటికి ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. జాగ్రత్తగానే వీటికి విచ్చలవిడితనం అలవాటు చేయకూడదు. వీటిని విచ్చలవిడిగా రోడ్డు మీద వదిలేయకూడదు. దీన్ని పవిత్రంగా ఉపయోగించుకోవాలి. వీటిని ప్యూరిఫై చేసుకోవాలి. బుద్ధుడికి వాడి మీద కంపాషన్ ఎందుకు వచ్చిందంటే వాడికి అంటే వెతికాడంట, లోపల హృదయం అంతా వెతికాడంట బుద్ధుడు. వెతికితే లోపల వాడికి వాడు హృదయంలో ఏదైతే ఉందో అదే నోటితోటి చెప్తున్నాడు. ఆ హృదయానికి నోటికి వ్యత్యాసము లేదే. అంటే నూటికి నూరు పాళ్ళు నేను నా నేను బాగుపడాలి అనేటువంటి హృదయం వాడికి ఉంది, నూటికి నూరు పాళ్ళు వాడికి ఆ హృదయంలో ఉంది, అది కల్మషరహితంగా ఉంది, కపటంగా లేదు. వాడు సో కాల్డ్ డివోటీ కాదు. వాడికి బాగుపడాలని ఉంది, అదే వాడి నోటితోటి మాట్లాడుతున్నాడు, మాట్లాడుతున్నాడు, వాడి నోటితోటి చెప్తున్నాడు. అయితే ఆ హృదయానికి ఆ నాలికకి ఆ మధ్యలో వ్యత్యాసము లేనటువంటి ఆ ప్యూరిటీని, ఆ పవిత్రతని బుద్ధుడు గుర్తించాడు. గుర్తించాడు వాడి సిన్సియారిటీ చూశారు. చూశాడు సిన్సియారిటీ, వాడి సిన్సియారిటీ చూసంట ఆఖరి క్షణాల్లో సర్జరీని పూర్తి చేసేసారంట. సర్జరీ అయిపోయింది, వాడు పునర్జన్మల్లోంచి విడుదల పొంది హృదయంలో ఉన్న ఆత్మశాంతిలో ఐక్యమైపోయాడు. ఈ ప్రపంచంలో దేనితోటి వెలకట్టలేనిది ఆత్మశాంతి ఒక్కటే. అమ్మా, మనం దాన్ని గమ్యంగా పెట్టుకుని జీవించాలి, అది మన ఎయిమ్, మన డెస్టినీ అది. దానిని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. An aimless life is always miserable. మన గమ్యం, మన శరీరం పడిపోక ముందరే మన హృదయ స్థానానికి ఈ జీవుడు చేరాలి, విత్ డ్రా అవ్వాలి. వీడు విత్ డ్రా అవ్వాలి అని అంటే మనం ఈ మూడింటిని, త్రికరణాల మూడింటిని కవ్యంగా ఉపయోగించుకోవాలి, వీటిని సిన్సియర్ గా ఉపయోగించుకోవాలి. అంటే జ్ఞాని నాలుకంట నోట్లో ఉండదంట, జ్ఞాని నాలుక హృదయంలో ఉంటుంది. ఆ హృదయంలోంచి ఒక్క మాట ఆ నోటి నుంచి బయటికి వస్తే, ఆ హృదయంలో ఉన్న జ్ఞానముతోటి తడిసి ఒక్క మాట బయటికి వస్తే అది అసలు ఈనాటికి ఏనాటికి కాదు, అసలు అనేవారు కదా, ఎప్పటికీ ఈ సృష్టి ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలము ఆ వాక్యానికి చావు ఉండదు. జీవకోటిని ఏ జ్ఞానమనేటువంటి మెలుకవని తీసుకురావటానికి ఆ వాక్యాన్ని ఉద్దేశించి బోధించాడో భగవంతుడు, ఆ అది ఆ వాక్యం దాని పని అది చేస్తూ వెళ్ళిపోతుంది. అసలు ఆశ్చర్యం అనిపించేది, ఆశ్చర్యం అనిపించేది. నా మైండ్ ఎప్పుడన్నా డిస్టర్బ్డ్గా ఉంటే ఉంటుంది కదా, ఏదో ఇంట్లో సమస్యలు అవ్వచ్చు, ఇదిలో సమస్యలు అవ్వచ్చు, లేకపోతే ఆశ్రమాల్లో సమస్యలు అవ్వచ్చు, ఏదో ఒక డిస్టర్బెన్స్ మనకి రాకుండా ఉండదు కదా. పేరెస్ హ్యూమన్, ఖచ్చితంగా ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చిందనుకో, మన తలకాయ పీకేసుకునే పరిస్థితిగా మనకు ఉందనుకో, ఎంత ఆశ్చర్యం అంటే ఎవరో ఒకళ్ళు ఫోన్ చేసేవారు. వాళ్ళకి ఫోన్ చేయాలనిపించేది, ఒక్కొక్కసారి లక్ష్మి చేసేవారు, ఒక్కొక్కసారి ఆ తర్వాత మన దేవి చేసేవారు, భీమవరం దేవి, ఒక్కొక్కసారి స్వరాజ్యం చేసేది, ఒక్కొక్కసారి ఏమో మన జయ చేసేది. ఇవాళ నాన్నగారి దగ్గరికి వెళ్ళాను, వేళ ఈ మాట చెప్పారు అంటే పేర్లు అలా ఎవరో ఒకళ్ళు, ఎవరో ఒకళ్ళు, ఎవరో ఒకళ్ళు. నువ్వు ఖతార్ వెళ్ళావు కదా ఉషా, వెళ్ళినప్పుడు నువ్వు ఖతార్ వెళ్తున్నావు, అన్ని అవకాశాలు అందరికీ రావు కదా, అక్కడ చెప్పిన మాటలన్నీ నువ్వు రికార్డ్ చేసి తీసుకురా అని అడిగాను నేను. నువ్వు తెచ్చావు అక్కడ సరిగా తెస్తాను నాకు అన్నావు, నువ్వు తెచ్చావు. ధర్మ అందులో ధర్మాలయం మీటింగ్ ఒకటి, అవన్నీ బిట్లు 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 కింద ఉంది మొత్తానికి. అవన్నింటినీ మళ్ళీ ఒక సీడీలో పెట్టి నాకు పంపావు, దాన్ని నేను మొత్తం ఆ బిట్లు బిట్లు కింద అంతా నోట్స్ రాశాను. అందులో ఉన్న మాటలో నాకేమనిపించేదంటే, నేను ఎలా వినలేదో నా తోటి వాళ్ళు కూడా వినలేదు కదా, అది అందరికీ వెళ్ళాలి. జ్ఞానం అందరికీ సంపవ, అందరికీ సంపవ జ్ఞానం అనేది, ఏదో ఒక్కరికి పరిమితం అయిపోవటం కాదది, అది అందరికీ పంచటానికి ఆయన చెప్పినటువంటి వాక్యం. ఎవరి చెవికి ఆ వాక్యం చేరిందో వాడు హక్కుదారుడు. చెప్పేవాడు ఎవడు ఎందుకి, చెప్పేవాళ్ళం మనమా? వాడు హక్కుదారుడు, హక్కుదారుడు కాబట్టి ఆటోమేటిక్ గా వాడి దగ్గరికి ఆ వాక్యం వెళ్తుంది. అప్పుడు అది సరిగ్గా నాన్నగారు మొట్టమొదటి గురు పౌర్ణమి. ఏది మన జీవితంలో మనం ఇది చేస్తామని గాని మనకి ఇది కాదని ఎన్నడూ ఏది అడగలేదు. ఆశ్చర్యం, నాకు ఇప్పటికీ ఆశ్చర్యం. మనలో ఏముందమ్మా, మనం ఏం చేశాము? కొంపకొత్తే నలుగురికి మనం ప్రేమగా ఏదన్నా వండి పెడితే వండి పెడతాం, అంతకు మించి మనం ఏమీ చేయలేము. అసలు గురువు కృప ఎలా ఉంటుంది అంటే, అమ్మా హైదరాబాద్ గురు పౌర్ణిమలను నేను నిర్ణయించుకున్నాను అన్నా, హైదరాబాద్ లో చేద్దామా అని నన్ను అడగలేదు. భక్తులకి 99% భక్తులకి తెలియదు, ఎందుకంటే చెప్పటం అనేది అసలు నాకు అలవాట్లేదు, నాకు అయ్యా ఇష్టం ఉండదు. ఎందుకు భగవంతుడు మనకి అంటే ఒక పని చేస్తా ఉంటే వచ్చే ప్లెజర్ ముందర చెప్పుకునేది చాలా అల్పమైనది, చాలా హీనమైనది. చెప్పుకోవటం ఏంటి, ఫోన్ చేసి అమ్మా గురు పౌర్ణమి హైదరాబాద్ నిర్ణయించుకున్నాను అన్నారు. మేము అప్పటికి పుట్టినరోజుకి హౌసింగ్ బోర్డులో ఒక హాల్ బుక్ చేసాం, ఎందుకంటే అంతకు ముందు సంవత్సరం అంటే ఆటోమేటిక్ డివైన్ యాక్షన్ ఉష, నీ జీవితమే కాదు నా జీవితమే కాదు భక్తులందరూ కూడా గురువు యొక్క ఫోల్డ్లోకి వెళ్ళిన తర్వాత ఆ డివినిటీ యొక్క గ్రేస్లో మన జీవితాలు వెంటబడుతున్నాయి. ఆ డివినిటీని మనం గుర్తిస్తే మనకి సాధనలతోటి పని లేకుండా మన మనసు అణిగిపోతుంది. ఆ డివినిటీని మనం గుర్తించలేనప్పుడు మనకి వికారాలు వస్తాయి, అది మనకి లోపల ఉన్నటువంటి స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ని బట్టి ఆధారపడి ఉంటుంది. అది నాకు అనిపించింది అనమాట. ఆయన గురు పౌర్ణిమని ఫోన్ చేశారు. గురు పౌర్ణమి అసలు ఈ పుట్టినరోజులు ఈ గొడవకి ముందరే ఏమైందంటే, ముందర సంవత్సరం గురు పౌర్ణమికి జిన్నూరు వెళ్ళాం. గురు పౌర్ణమి అయిపోయింది, 2 రోజులు ఉన్నాను నేను జిన్నూరులో. తర్వాత 2 రోజులకి నాన్నగారేమో అరుణాచలం కాదు బెంగళూరు వెళ్ళి నాన్నగారు అరుణాచలం రావటం ప్రయాణం. సరే నాన్నగారు ఉండే ట్రైన్లో టికెట్లు తీసుకున్నామని, నేనే కాదు నాతో పాటు 10 మంది భక్తులు కూడా టికెట్లు తీసుకున్నారు. ట్రైన్ ఎక్కాం నాన్నగారితో పాటు, ఎక్కడ భీమారాన్ని మొత్తానికి ఏది శేషాద్రి ఎక్కాం. శేషాద్రి ఎక్కితే కొంచెం నాన్నగారు ఎందుకో కొద్దిగా సీరియస్గా ఉన్నారు. ఎక్కాము అయిపోయింది, సాయంకాలం నాన్నగారు చుట్టూగానే తిరిగాము, నాన్నగారు నిద్రపోయారు రెస్ట్ తీసుకున్నారు, సరిగ్గా తిరుపతిలో లెగిసి కాఫీ తాగారు. తాగిన తర్వాత ఏం చేశారంటే, అంటే మరి ఒకటే ఆ ఎదురు బదురు బెర్తల్లో అందరికీ ప్లేస్ సరిపోదు కదా, నేను అవతల పక్క బెర్తలో ఒక మూలకి అలాగా నిలబడి అవతల పక్క నుంచి చూస్తున్నాను. నాన్నగారు ఏం చేశారంటే, నాగలక్ష్మి ఎక్కడుంది దాన్ని ఇలా రమ్మనండి అన్నారు. ఇదేంట్రా బాబు నన్ను పిలుపునారనుకున్నాను నేను. సరిగ్గా అని నువ్వు ఇలా కూర్చో అన్నాను. ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నారు. కూర్చోబెట్టుకుని అన్నారు, అమ్మా ఈ రకంగా గురు పౌర్ణమి చేయటం ఎక్కడైనా ఏ సంస్థలో అయినా ఏ గురువు దగ్గరైనా ఉందా? గురువే భోజనాలు పెట్టడం, గురువే స్టేషన్లకి కారు పంపటం, గురువే అకామిడేషన్ చూడటం, గురువే పళ్ళు పుచ్చుకోవటం, గురువే పళ్ళు ఇవ్వటం, గురువే మీటింగ్ చెప్పటం, ఇది ఎక్కడైనా ఏ సంస్థలో అయినా ఉందా అమ్మా? నేనే కాదు నాన్నగారు తిరుపతిలో మొదలు పెట్టారు షా, కాట్పాడి వెళ్ళే వరకు ఇంచుమించు అంటే 2.5 గంటలు 3 గంటలు పడుతుంది కదా టైము. ఇంక అసలు ఎంత వేదనగా ఎంత సీరియస్గా ఆ మాట చెప్పారంటే, ఇలా ఎక్కడైనా ఉందమ్మా, వారమేసి రోజులు గురు పౌర్ణమి ఏంటమ్మా, అబ్బెబ్బే ఇంక ఈ పద్ధతి మంచిది కాదమ్మా, ఈ పద్ధతి మంచిది కాదు, ఇంకా ఆ పెద్దావమ్మా ఆ పెద్దాం. నువ్వు ఎప్పుడన్నా రామకృష్ణ మఠానికి వెళ్ళావా, హైదరాబాద్లో రామకృష్ణ మఠానికి గురు పౌర్ణమి ఎప్పుడన్నా అక్కడ చూసావా? లేదు నాన్నగారు నేను ఎప్పుడు వెళ్ళలేదు. అక్కడ ఏం చేస్తారనుకున్నావు, రామకృష్ణుడి ఫోటో దగ్గర పూజ చేసి ఊరికే కొంచెం బూందీ పలుకులు అంటే వాళ్ళు లడ్డూ కింద ఇవ్వరంట, బూందీ పలుకులు అంటే తీపి బూందీ పలుకులు ప్రసాదం కింద ఇస్తారు. ఎక్కడన్నా ఎప్పుడన్నా చూసావమ్మా నువ్వు ఇలా ఇన్ని రోజులు గురు పౌర్ణమి అని పాపం ఇంక అసలు నాకు అనిపించింది. నాకు అప్పుడు లోపల అనిపించినమాట, నేను ఎక్కడో హైదరాబాద్ లో ఉంటాను, మనం ఏం చెయ్యగలం, జిన్నూరు వెళ్ళి మనం ఏం చెయ్యలేం కదా, ఇదేంటి బాబోయ్ నన్ను పక్కన అంటే నాకు చాలా 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 సిగ్గు అనిపించింది, చాలా చాలా బాధ అనిపించింది, మనసు పిండినట్టు అనిపించింది. అయ్యో అక్కడ భక్తులు ఎవరన్నా బాధ్యత తీసుకుని చక్కగా నాన్నగారు మీరు ఇంక ఈ బరువు మీరు పెట్టుకోకండి, మేము పెట్టుకుంటాం మేము చూసుకుంటామని అనొచ్చు కదా, చాలా అక్కడ కూడా చాలా మంది ఉన్నారు నాన్నగారు చుట్టూరు చాలా మంది ఉన్నారు, వీళ్ళందరినీ వదిలేసి నన్ను పట్టుకున్నారేంటి నాన్నగారు అనుకున్నాను. ఈలోపు కాట్పడి వచ్చింది 2.5 గంటలు, ఇంకా అసలు డిస్కషన్ అనమాట అయిపోయింది, దిగిపోయాం వెళ్ళిపోయాం. తర్వాత నాన్నగారు 2-3 రోజులు ఉన్నాక అరుణాచలం వచ్చారు, మామూలుగానే ఉన్నారు 1 వారం రోజులు. ఆ తర్వాత నాన్నగారు అక్కడికి వెళ్ళిపోయారు, ఇటు వెళ్ళిపోయాం. ఆ తర్వాతే పుట్టినరోజు ఆయన స్కిప్ చేసేసి తిరుపతి వెళ్ళిపోయారు, నువ్వు వెళ్ళావు తిరుపతి, అది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏమనుకున్నామంటే నాన్నగారు తర్వాత ఏం చేశారంటే పుట్టినరోజు ఇంకా మేము మానేస్తామమ్మా మానేస్తాము అని చెప్పారు. అని అంటే అప్పుడు తర్వాత నెక్స్ట్ ట్రిప్ లో హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చినప్పుడు అప్పుడు విజయలక్ష్మి ఆంటీని, విజయలక్ష్మి ఆంటీ ఆ అబ్బాయి ఏమన్నారంటే, విజయలక్ష్మి గారి అబ్బాయి ఏ నాని, ఆ అబ్బాయి ఏమన్నారంటే, శ్రీనివాస్ ఏమన్నారంటే, అమ్మా నువ్వేదైనా మంచి చేసుకో, నువ్వేది చేసుకుంటానంటే అది ఆ ఖర్చు నేను పెట్టుకుంటాను అన్నారు. అనంటే అప్పుడు ఆంటీ అన్నారు, నాని ఇలా అన్నాడమ్మా, మనం పో నాన్నగారు పుట్టినరోజు మనం చేద్దాము అన్నారు. నాన్నగారు పుట్టినరోజు ఏదో మాటల సందర్భంలో, సత్సంగం అయ్యాక మాటల సందర్భంలో నాన్నగారు పుట్టినరోజుకి వెళ్ళిపోయారు, చూడండి ఆంటీ పుట్టినరోజు ఎవరన్నా చేసుకుంటే ఎంత బాగుంటుంది అని అనుకుంటే, మా నాని ఇలా అన్నాడమ్మా మనం అన్నారు. అనంటే అప్పుడు మేము ఏం చేసాము, ఏ ఇక్కడ హౌసింగ్ బోర్డ్ లో ఒక హాల్ బుక్ చేశాం. సరే అయిపోయింది. ఆశ్చర్యం ఏంటంటే, నాన్నగారు నాకు ఫోన్ చేసింది గురు పౌర్ణమి హైదరాబాద్ లో అని నిర్ణయించుకున్నాను అని ఫోన్ చేశారు. ఇంచుమించు 10 రోజులకో 15 రోజులకో ఖచ్చితంగా ఫోన్ చేసేవారు, ల్యాండ్ లైన్ కే చేసేవారు. ఎప్పుడన్నా అంటారు ఈయన ఎందుకా ల్యాండ్ లైన్ తీసిపడాక అంటారు, నాకు తీయాలని అనిపించదు ఎందుకంటే నాన్నగారు ఫోన్ అలా వచ్చేది. అమ్మా చాలా రోజులైపోయింది అనేవారు. నేను ఎప్పుడో కానీ చేసేదానికి, అంటే నాకు ఆయన ఇబ్బంది పెట్టడం ఎందుకు అని, ఏదన్నా అవసరమైనప్పుడు ఆయన చేస్తారు కదా మనం ఇబ్బంది పెట్టడం ఎందుకు అనిపించేది. ఎప్పుడన్నా చేస్తే ఇప్పుడే నేను అనుకుంటున్నానమ్మా నీకు చేద్దామని, నువ్వు నాకు చేసావు. నా తలంపు ఇంకా పూర్తవలేదు, నువ్వు చేసేసావు ఏంటమ్మా అనేవారు. అంటే అది మన హృదయాన్ని మెల్ట్ చేయటానికి, మనం రాళ్ళం కదా, అసలు ఎంత చిత్రం అంటే, ముందు రోజు రాత్రి జయ అందే ఏమే గురు పౌర్ణమి అంటున్నారేంటి, మీరు పుట్టినరోజు కదా అడిగినట్టున్నారు, కానీ గురు పౌర్ణమి అంటున్నారు, గురు పౌర్ణమికే వస్తానంటున్నారు హైదరాబాద్ నాన్నగారు అన్నారు. అందే అంటే తిట్టాను నిజంగా జయని పట్టుకుని, నువ్వు ఒకటింటే ఒకటి మాట్లాడతావు, మేము అడిగింది పుట్టినరోజు, గురు పౌర్ణమి మేము అడగలేదు, గురు పౌర్ణమి అని ఎలా అంటావే నువ్వు అసలు అని తిట్టాను. సరే అయిపోయింది. మర్నాడు ప్రొద్దుట సరిగ్గా నాన్నగారు చేశారు. నాన్నగారు చేసి అన్నారు, అమ్మా గురు పౌర్ణమి హైదరాబాద్ అని నిర్ణయించుకున్నాను అన్నారు. ఇంకేమనాలో నాకు అర్థం కాలేదు, నాకు టెన్షన్, మనకి కెపాసిటీ లేదు, మనం అంత స్థాయి లేదు, మనకి అంతమంది భక్తుల్ని ఆదరించి మనం స్వతంత్రంగా చేసేటువంటి పరిస్థితి మనకి లేదు, ఫిజికల్ గానీ లేదు, మెంటల్ గానీ లేదు, అసలు ఇంకా ఫైనాన్షియల్ గానీ లేదు, ఏ రకమైంది లేదు, మనం జీరో, అసలు నాకు కంగారు, టెన్షన్. అయ్యి బాబు ఇదేంటి? అప్పుడు నాన్నగారు అన్నారు, మళ్ళీ ఆ మాట పూర్తవటం, నేను మాట్లాడట్లేదు ఏమిని. నాన్నగారు అన్నారు, అమ్మా పోనీ మన సుబ్బారావు గారు ఉన్నారు కదా, మన సుబ్బారావు గారిని ఆ శ్రీనివాస కాలనీ కమ్యూనిటీ హాల్లో ఎప్పుడన్నా మీటింగ్ పెడతారు కదా, ఏ ఆ హాల్ బుక్ చేయమని నేను చెప్పనా పని సుబ్బారావు గారికి అన్నారు. అని అంటే నేనన్నాను, నాన్నగారు హాల్లో 300 మంది కన్నా పట్టరు, గురు పౌర్ణమి అంటే మీ దర్శనం అందరికీ కావాలనుకుంటారు, వద్దు నాన్నగారు నాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పాను. సరే అని చెప్పి ఫోన్ పెట్టేసి, అలాగే అమ్మా నువ్వు నెమ్మదిగా ఆలోచించి 4-5 రోజుల్లో నువ్వు ఎక్కడ ఏంటి ఎక్కడ అన్నది నువ్వు నాకు ఫోన్ చేసి చెప్పు, దాన్ని బట్టి మనం రమణ భాస్కర్ లో వేయిందామన్నారు. అప్పటికి మెయిన్ ఎలాఖరు వచ్చేసింది. ఏ అసలు ఎంత చిత్రం అంటే, ఎంత టెన్షన్ అంటే, అంత నాకు నా పర్సనల్ లైఫ్ లో ఒక్కటి కూడా నాకు టెన్షన్ లేదు. అసలు టెన్షన్ అంటే నాకు తెలీదు, నా పర్సనల్ లైఫ్ అంతా వడ్డించిన అసలు ఆశ్చర్యం ఏంటంటే, ఇంకా నాకు టెన్షన్ ఒక కంగారు. వెంటనే లక్ష్మికి చేశాను. లక్ష్మి అన్నారు, భోజనాల బాధ్యత మట్టుకు మేము తీసుకుంటాం అన్నారు. ఎంతమంది వచ్చినా సరే భోజనాలకి మా గ్రూప్ తరఫున, మా ఫ్రెండ్స్ తరఫున మేము పెట్టేస్తాం నాకు లక్ష్మి అన్నారు. సరే మరి హాల్ ఎలాగ, నాకు అనిపించేది ఒక యజ్ఞం చేసేటప్పుడు ఎన్నో సమిధులు కావాలి, ఒక సమిధతోటి యజ్ఞం అవ్వదు, అది అసలు యజ్ఞం అని పిలవబడదు. అసలు నాన్నగారు ఇక్కడికి రావటం అనేది ఒక యజ్ఞాన్ని మనకు అనుగ్రహించారు, అందులో సమిధులు ఎన్నో, పైన ఊరికే నోరేసుకున్న నాగలక్ష్మి కనపడేది అంతే. అసలు కమ్మ సంఘం ఈయన అన్నారు, కమ్మ సంఘం వెళ్ళి అడుగుతాను, కమ్మ సంఘం ప్రొప్రైటర్ నాకు కొంచెం పరిచయం ఉంది, ఆయన అయితే కొంచెం తక్కువకి ఇస్తారేమో, అది మనకి కొంచెం ఖర్చుల వరకు మనం పెట్టుకోగలిగితే సరిపోతుంది, సరే కమ్మ సంఘం కనుక్కుంటానని చెప్పి కమ్మ సంఘం అడిగారు ఈయన. అడిగొస్తే కమసంగం 21 రోజులు షణ్ముఖ శర్మ గారికి బుక్ అయిపోయిందని తెలిసింది. సరే ఈలోపు కంగారు ఏం చేయాలి? రామన్ చేశాడు. రామన్ ఫోన్ చేసామన్నాడంటే ఏం చేస్తున్నారు గురు పౌర్ణమికి అన్నారు. ఏం చేస్తున్నారు ఏంట్రా బాబు, అసలు హాల్ కదా ఇప్పుడు ముందర కావాల్సింది, ఇంకా నెలన్నర కూడా టైం లేదు, హాల్ దొరకాలి కదా, హాల్ దొరికితే ఇంకా మిగతాయి పర్వాలేదమ్మా అని అంటే అని నేను అన్నాను, పోనీ రామకృష్ణరాజు కమ్యూనిటీ హాల్ అయితే ఎలా ఉంటుంది అన్నాను. అయ్యి బాబు ఏనుగుని తీసుకెళ్లి గుర్తులు కూర్చోబెట్టినట్టు ఉంటుంది, వచ్చిన భక్తులందరికీ దర్శనం ఇప్పించటం అనేది మీ హైదరాబాద్ వాళ్ళ యొక్క ధర్మం, అది అది డ్యూటీ, దర్శనం నాన్నగారి దర్శనం అందరికీ అవ్వాలి కదా. ఎంతమందికి అవుతుంది అక్కడ రామకృష్ణరాజు కమ్యూనిటీ హాల్లో? అది చిన్నది, భోజనాలు పెట్టడం తప్పదు, దర్శనం ఇవ్వటం తప్పదు, ఇవి రెండు మధ్యాహ్నం మీటింగ్ అరేంజ్ చేయటం తప్పదు, ఇవి మూడింటిలో మీరు రాజీ పడకండి, అవుట్స్కట్స్ లో ఎక్కడైనా మీరు పెద్ద హాల్స్కి వెళ్ళిపోండి అన్నారు. ఆశ్చర్యం బహుశా నాన్నగారు పెట్టిన లిటిగేషన్ ఏంటి అంటే అనిపిస్తుంది అందరికీ, అంటే ఆ పని ఏదో మనం కోరి చేసేసినట్టు, కోరి చేయలేదు, నెత్తి మీద పడింది కాబట్టి తప్పదు కదా అని చేసాం. కానీ ఆ తప్పదు కదా అని చేసినా సరే ఆ పనిలోంచి వచ్చేటువంటి ఆనందం, ఆ ప్లెజర్ ముందర, అసలు జ్ఞానంలో కూడా అటువంటి ఆనందం, అసలు జ్ఞానంలో ఉన్న ఆనందం వెంపు కూడా మన ముఖం వెళ్ళదు, అంత ఆనందంగా అనిపించేది నాకు ఆయన పని చేస్తూ ఉంటే. అసలు ఎంత అందంగా అంటే, ఎప్పుడైతే ఈ మాట రామన్ అన్నాడో అంతలోకి మళ్ళీ నాన్నగారు ఫోన్ చేశారు. నాన్నగారు హాల్ మరి రామకృష్ణరాజు హాల్ అయ్యి కనిపించవు, కొన్ని అవుట్స్కట్స్ లో ఏమన్నా వెళ్దామా అని చూస్తున్నాము అన్నాను. అంటే అబ్బెబ్బెబ్బెబ్బే వద్దమ్మా, ఇంద్రి గారి ఇంటికి 3 కిలోమీటర్ల సరౌండింగ్స్ లో చూడండి. ఆశ్చర్యం, ఆ లక్ష్మీవారం సత్సంగం మన చౌదరి పద్మారి ఇంట్లో జరిగేది కదా, అక్కడ శ్రీనగర్ కాలనీలో. ఆ సత్సంగానికి వచ్చినప్పుడు ఆటోలో వస్తా ఉంటే నేను అమీర్పేటలో బస్సు దిగి అమీర్పేటలో ఆటో ఎక్కి అటు వస్తే ఆ హాల్ బయట వాల్ పోస్టర్లు ఉండే, సత్యసాయి హాల్ బయట ఎవరో ఫలానా సో అండ్ సో మీటింగ్ ఉంది మధ్యాహ్నం 2 గంటల ప్రవచనం అని చెప్పి అలా చాలా వాల్ పోస్టర్లు కనపడి, నేను అనుకునేదాన్ని ఇందులో ఎప్పుడైనా మీటింగ్ పెడితే ఎంత బాగుంటుంది, ఏమే పద్మ నాన్నగారి మీటింగ్ ఇక్కడ పెట్టుకుంటే ఎంత బాగుంటుంది, అసలు ఎంత పుచ్చుకుంటారో ఏంటో ఒకసారి సుబ్బారావు గారికి ఎప్పుడన్నా ఖాళీ ఉన్నప్పుడు వెళ్ళి అడిగి రమ్మని అన్నాను. ఎప్పుడు అసలు ఏమి లేనప్పుడు, అసలు వీటికి సంబంధించిన అసలు ఏమి లేనప్పుడు, ఊరికే ఎప్పుడన్నా మన చిక్కడపల్లి త్యాగరాయ గాన సభలో పెట్టినట్టుగా ఇందులో కూడా ఎప్పుడన్నా నాన్నగారికి పెట్టుకుంటే బాగుంటుంది కదా అలా అనిపించేది అనమాట. నాకు అనిపిస్తుంది ఒక్క సంకల్పంలో గనక దోషం లేకపోతే ఖచ్చితంగా అది నెరవేరు తీరుతుంది. అప్పుడు సుబ్బారావు గారు ఏమన్నారంటే 2 గంటల మనకి హాల్ ఇవ్వటానికి 25,000 అని చెప్పారు. అమ్మో మనకి అంత అయ్యి బాబు, ఇంకా మనం ఆ కోరిక వదిలేసుకున్నాములేండి, అయిపోయింది ఆ డిస్కషన్, ఎప్పుడు అయిపోయింది అయిపోయింది, సరిగ్గా ఇంకేమీ లేదు కదా. అప్పుడు నీతోటి కూడా అన్నాను కదా, ఉషా సత్యసాయి హాల్ ఖాళీ ఉందో లేదో ఒకసారి కనుక్కో మనం వెళ్దాము అన్నాను కదా, వెళ్ళి కనుక్కో, ఖాళీ ఉంది ఖాళీ ఉంది, 195,000 దాని రెంట్ అని. సరే అప్పుడు నాన్నగారికి ఫోన్ చేశాను. అసలు ఆశ్చర్యం ఉషా, అసలు మనం ఎక్కడ ఉన్నాము, ఎక్కడ లేము, మైనస్, అసలు ఆశ్చర్యం నాన్నగారు, చుట్టుపక్కల ఏ హాళ్ళు లేవు మాకు తెలియదు, అందరూ గురు పౌర్ణమిల కోసం షణ్ముఖ శర్మ గారికి 21 రోజులు బుక్ చేసుకున్నారు హాలు, అందరు భక్తులు గురువుని చాలా ప్రేమగా చాలా ఆదరణంగా చాలా గౌరవంగా చూసుకుంటున్నారు, కానీ మాకు అసలు అలా చేయటువంటి ఏంటో మాకు తెలియదు కదా నాన్నగారు. ఇప్పుడు ఈ హాల్స్ వెతుకుతా ఉంటే తెలుస్తుంది గురు పౌర్ణమికి అందరూ బుక్ చేసేసుకున్నారని, మీ గ్రేస్ ఉండాలి, సత్యసాయి హాల్ దగ్గరికి వెళ్తున్నావు నాన్నగారు అన్నాను. అనంటే మరి నువ్వు ఎలా వెళ్తావమ్మా అన్నారు. నేను ఆటోలో వసుంధర ఇంటికి వెళ్ళిపోతాను, అక్కడి నుంచి వసుంధరిని డాక్టర్ పద్మని భూషణి తీసుకుని నేను హాల్కి వెళ్తాను నాన్నగారు అన్నాను. ఎల్లమ్మా ఎల్లు, నువ్వు టెన్షన్ పడకమ్మా, నాకు దుఃఖం వచ్చింది నాన్నగారితో మాట్లాడుతా ఉంటా, నువ్వు టెన్షన్ పడకు నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళొచ్చిన తర్వాత నువ్వు నాకు ఫోన్ చెయ్యి, ఇవాళ కుదరకపోతే రేపన్నా చెయ్యమ్మా అన్నారు. ఎంత ఆశ్చర్యముష, నాన్నగారి కొన్ని సీడీలు, రమణ భాస్కర బుక్స్ 1-2 ఫొటోస్ కొన్ని తీసుకుని మనం వెళ్ళాం, గుర్తుందా నీకు? మూర్తి గారి దగ్గరికి వెళ్ళాం, మూర్తి గారి దగ్గరికి వెళ్ళాం. మూర్తి గారు ఏమన్నారంటే మేము ఇంత పెట్టుకోలేమండి అన్నాం. అంటే మూర్తి గారు ఏమన్నారంటే తగ్గించరమ్మా అన్నారు. లేదండి ఒక్కసారి చూడండి, మేము 4 ఆడవాళ్ళం, ఏదో మాకు ట్రస్టులు లేవు, ఏ రకమైనటువంటి ఇది లేదు, ఆడవాళ్ళం నలుగురు డబ్బులు వేసుకుని చేసుకునే ఫంక్షన్ అండి, పౌర్ణమిల్ ఫౌండేషన్ ఉన్నటువంటి హాల్ ఇది, ఇక్కడ మా గురువు గారి జరగాలి. ఆయన ఎప్పుడు బయటికి రాలేదు, ఇదే ఫస్ట్ టైం ఆయన బయటికి రావటం, ఆయన నోటితో ఆయన వస్తానన్నారు అన్న అంటే అప్పుడు మూర్తి గారు ఏమన్నారు మనల్ని, నేను చైర్మన్ గారి దగ్గరికి తీసుకెళ్తానమ్మా, కానీ మీరు ఎక్కువ హోప్స్ పెట్టుకోకండి అని మనల్ని చైర్మన్ గారి దగ్గరికి తీసుకెళ్ళారు. నాకు ఇప్పటికీ నాకు గురు పౌర్ణమి వచ్చినా పుట్టినరోజు వచ్చినా నాకు ఫస్ట్ గుర్తు వచ్చేది నాన్నగారు, తర్వాత దండం పెట్టుకుంటే నాకు ఆంజనేయులు గారు గుర్తు వస్తారు. అంటే ఆంజనేయులు గారు చేసినటువంటి సహాయం అది మన భక్తులు ఎవరు చేయలేదు. మన గురువు చుట్టూరో ఉన్నాం, కానీ ఎవరి వల్ల అవ్వలేదు, ఆంజనేయులు గారు. అంటే ఆ ప్యూరిటీ అది మన వాళ్ళ బయట వాళ్ళ కాదు, ప్యూరిటీ ఎక్కడ ఉంటే వాళ్ళ ద్వారా అసలు అలాగే సపోర్ట్. ఆంజనేయులు గారు ఏమన్నారు, ఏంటి వీళ్ళు ఎందుకు వచ్చారు అన్నారు కదా మనల్ని చూడగానే, పండిపోయి పచ్చటి రంగుతోటి ఆ తెల్లటి జుబ్బా వేసుకుని అసలే ఎంత అందంగా ఉండేవారు ఆయన అని నిండుగా కుర్చీలో కూర్చుని అసలు ఆయన అన్నారు, గురు పౌర్ణిమ ఓ మా ఫార్మాలిటీస్ చెప్తారేమో మూర్తి గారు అన్నారు. చెప్తారండి, కానీ మేము అంత భరించలేము, మాకేమి ట్రస్టులు లేవు, ఏ రకమైనటువంటి సపోర్ట్ లేదు, మేము ఊరికి నలుగురు ఆడవాళ్ళం కలిసి చేసుకోవాలి, మీరు కొంచెం కన్సిడర్ చెయ్యాలి, ఇవి మా గురువు గారివి, ఏ పూట వరకు మా గురువు గారు పెడితే తిని వచ్చేస్తాం, మా గురువు గారు కారు పంపితే వెళ్ళి వాళ్ళం, ఆయనే అకామిడేషన్, ఆయనే ఫుడ్ ఆయనే సర్వస్వం ఆయనే అన్ని, తినేసి వచ్చేయటం తప్పించి మాకంటూ ఏమీ లేదు, ఆయన ఎట్టివారు అని చెప్పటానికి అది నేను చెప్పలేను, ఇగో ఈ సీడీలు రమణ భాస్కర తీసుకొచ్చాను, ఎప్పుడన్నా మీకు ఖాళీ ఉన్నప్పుడు ఒక్కసారి చూడండి, మీరు కొంచెం కన్సిడర్ చేయండి, ఇది బాబా యొక్క బ్లెస్సింగ్స్ తోటి కట్టిన హాల్, ఇక్కడ ఈ స్పిరిచువల్ ఫౌండేషన్ ఉన్నటువంటి హాల్లో మాది జరగాలి గురు పౌర్ణమి అని అడిగాం. అడిగితే అప్పుడు మనం అంతకు ముందే మనం డిస్కషన్లో 100,000 రూపాయలకి మనం ప్రిపేర్ అయ్యాం, గుర్తుందా నీకు, 1,00,000 రూపాయలు ఏదో రకంగా మనం హాలీకి పెడదామని ప్రిపేర్ అయ్యాం, కానీ అది 2 లక్షలు అయిపోతుంది. సరే అప్పుడు మీరు ఎంత పెట్టగలరు అన్నారు. ఒకే మాట, డివైన్ గ్రేస్ ఉంటే ఏది అసాధ్యం అనేది ఉండదు అసలు, కానీ సంకల్పంలో దోషం ఉండకూడదు, సంకల్పంలో కపటం ఉండకూడదు. సంకల్పంలో కపటం లేకపోతే, సంకల్పంలో దోషం లేకపోతే గడ్డి పరక కూడా ఘనకార్యాలు చేయగలదు భూమి మీద. అది నా అనుభవం, అది నా అనుభవం, నా ఎక్స్పీరియన్స్. అసలు ఎంత అందం అంటే వెంటనే మేము మీరు ఎంత ఇవ్వగలరు అన్నారు. నేను పక్క నుంచి మిమ్మల్ని గిల్లాను, నిన్ను అంటే లక్ష్మణ్ నువ్వు ఎక్కడ కంగారు, ఆయన ఏదో అన్నారు కదా సరే మనదంతా బుద్ధి అదో బుద్ధి కాదు అని నేను అన్నాను. 70,000 అయితే మేము బరువు లేకుండా చేసుకోగలమండి, ఇంక మేము ఏమీ కట్టలేము, కరెంటు బిల్లు కట్టలేము, మేము ఏ రకమైన ఎక్స్ట్రా చార్జెస్ మేము కట్టలేము, 70,000 ముందు రోజు రాత్రి నుంచి ఆ రోజు రాత్రి వరకు కూడా మాకు ఉండాలి 24 అవర్స్, ఎందుకంటే ఊళ్ళ నుంచి భక్తులు వస్తారు. అసలు 2 మాట లేకుండా ఎస్ అన్నారు. ఎప్పుడో రూపాయి తగ్గించిన ఇన్స్టిట్యూషన్ 2 మాట మాట్లాడకుండా ఎస్ అన్నారు. అంతే, అది ఫస్ట్ టైం. ఇంకా అసలు ఆ ఫంక్షన్ పూర్తయ్యాక మనం ఎప్పుడు వాళ్ళకి ఎవరి పట్ల అయినా గౌరవంగా ఒకటే అనిపిస్తుంది, ఎవరైతే పని చేశారో, ఎవరైతే మనకి సహాయం చేశారో, ఏ వారిని ఇతరులు గుర్తించకపోవచ్చు కానీ మనం గౌరవించాలి. మన హృదయానికి తెలుసు కదా ఆంజనేయులు గారు ఏం చేశారు, మూర్తి గారు ఏం చేశారు. ప్రతి ఒక్కళ్ళకి మనం బొకే, స్వీట్స్, నాన్నగారి ప్రసాదం అన్ని తీసుకెళ్లి ఎప్పుడూ ఇచ్చొచ్చేవాళ్ళు. ఆయన ఎంత ఆప్యాయంగా ఇవ్వరు నిన్ను కూడా అని, డాక్టర్మ్మ అని. అసలు ఆయన అది అయిపోయింది, ఫంక్షన్ అయిపోయింది, అయిపోయిన తర్వాత చాలా సంతోషం అండి అని ఆంజనేయులు గారితోటి వీళ్ళతోటి కృతజ్ఞతగా కలిసి వచ్చాము చెప్పొచ్చాము. మీరు ఎప్పుడైనా సరే మీరు ఏది పెట్టుకున్నా సరే ఇక్కడే పెట్టుకోవాలమ్మాయి ఆంజనేయులు గారు, అన్నారు. అనంటే అయ్య బాబాయ్, మేము ఎక్కడ పెట్టగలమండి ఇంత ఖర్చు? మేము హౌసింగ్ బోర్డులో పుట్టినరోజుకి బుక్ చేసాము, ఆల్రెడీ బుక్ చేసాము. అంటే హౌసింగ్ బోర్డు కాలనీ, అది గవర్నమెంట్ కమ్యూనిటీ హాల్, దానికి ముందరే డీడీలు అయ్యి కట్టాలి, కట్టేశాం. అదేంటి, మేము మీకు ఇంత కోఆపరేట్ చేస్తే మీరు హౌసింగ్ బోర్డులో ఎలా బుక్ చేస్తారు? వద్దే వద్దు. మీకు ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటి? ఇక్కడ మీకు వచ్చిన కష్టం ఏంటి? మీరు ఇక్కడ చేసుకుని తీరవలసిందే అన్నారే, ఈ మాట ఎవరంటారు? వేలాది కోట్లు, లక్షలాది కోట్లు, ఎంతో సరపతులు, అధికారాలు అన్నీ ఉన్నవాళ్ళు, మేము మీకున్నాం, మీరు చెయ్యండి అని సపోర్ట్ ఇవ్వని వాళ్ళు ఎక్కడో ఒక ఆంజనేయులు గారు. అసలు ఆయన చీఫ్ జస్టిస్ గా చేసి రిటైర్ అయ్యారు, ఆయనకు అసలు ఆ ఇన్స్టిట్యూట్ తోటి సంబంధం లేదు. కానీ ఎంత అంటే నాకు అనిపించింది, భగవంతు, అది రామకృష్ణుడు అంటాడు కదా, నేను శరీరం విడిచిపెట్టే వరకు నేర్చుకుంటానే ఉంటాను. నేర్చుకోవడం అనేది ఎక్కడ పవిత్రత ఉన్నా సరే మనం నేర్చుకోవాలి. నేర్చుకోవడం అనేది ఆ నేర్చుకోవడానికి సారీ అమ్మా, అది డిస్టర్బెన్స్. ఆ నేర్చుకోవటం అనేది ఎప్పటికీ నేర్చుకుంటానే ఉండాలి. అసలు ఆంజనేయులు గారంట బాబా దగ్గరికి ఒకసారి వెళ్తే బాబా ఆయన రెండు చెంపలు ఇలా టచ్ చేసి, ఎంత అందమైన మాట చెప్పారంటే బాబా, వర్క్ ఈజ్ వర్షిప్, ఈ మాట చెప్పారంట ఆంజనేయులు గారికి. ఆయన మనం వెళ్ళేటప్పటికే 87 పైన ఉన్నాయి కదా, బహుశా ఆయనకి పెద్ద ఆయన అయిపోయారు కదా. ఒక్కసారి నేను బాబాని దర్శనం చేసుకున్నానమ్మా, ఆ ఒక్కసారి దర్శన ఫలం, ఆ దర్శనానికి బాబా ఇలా టచ్ చేసి బస్కేజ్ వర్షిప్ అన్నారు. ఆ మాటని, ఆ మాటకి ఆయన శరీరం విడిచిపెట్టే వరకు కూడా దానికి, ఆ బాబా యొక్క ఇన్స్టిట్యూట్ కి ఆయన చెయ్యగలిగినటువంటి సర్వీస్ చేస్తానే ఉన్నారు, చేస్తానే ఉన్నారు. ఇద్దరు మనుషులు తీసుకొచ్చి ఆయన కార్యక్రించేవారు. మనం ఏమంటున్నాం అంటే, మరి జ్ఞాన మార్గం నెత్తి మీద ఉన్న బరువు కింద పడేద్దాం అనుకుంటున్నాం. అంటే బరువు కింద పడేయటం కాదు, బరువు నెత్తి మీద ఉన్నప్పుడు కూడా బరువు మనం మొయ్యట్లేదు, మోసేవాడు భగవంతుడు అనే ఎరుకతోటి జీవించటం జ్ఞాన మార్గం. బరువు కింద పడేయటం ఏంటి? ఏ శరీరం ద్వారా ఏ పని చేయటానికి భూమి మీదకి వచ్చిందో, ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ శరీరం ద్వారా వర్క్ జరుగుతుంది. కానీ ఆ వర్క్ జరిగేటప్పుడు మన ఇష్టాయిష్టాలని పక్కకు పెట్టి భగవంతుడి యొక్క స్ఫురణతోటి, గురువు యొక్క స్ఫురణతోటి, ఏ ఈశ్వరుడి యొక్క స్ఫురణతోటి ఈ రోజు ఈ పని చేసేటువంటి అవకాశం భగవంతుడు ఇచ్చాడు, ఆ శక్తిని భగవంతుడు ఇచ్చాడు, అది వెళ్ళవలసి, అంటే ఆ పని కూడా, అంటే పని చేసేవాడు చెయ్యటము, అది ఎవరికి చేస్తున్నామో, ఇవి మూడు త్రిపుటి, ఇవి మూడు ఏకంగా దర్శిస్తూ పని చేస్తే ఆ పని ఏమవుతుంది? యజ్ఞ సమానమవుతుంది. పని ఇసిరేయటం, పని పడేయటం కాదు. నాకు మధ్య మధ్యలో తిక్కొచ్చినప్పుడు ఇసురు పడేస్తానంటాను, వస్తుంది అహంకారం మాటలు అవన్నీ, రజోగుణం మాటలు. మనం జ్ఞానం కాదు కదా, గుణాలు తిరుగుతూ ఉంటాయి కదా, ఎప్పుడో ఈ రజోగుణం తమో గుణం తిరుగుతుంది కదా, తిరిగినప్పుడు నోట్లోంచి అలాంటి పొరపాటు మాటలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత అనిపిస్తుంది రోజుకో రెండు రోజులుగా కొంచెం ఆ గుణం చల్లబడ్డాక, అటు ఇటు తప్పుకున్నాక అప్పుడు అనిపిస్తుంది, ఏంటి బొత్తిగా ఇన్ని సంవత్సరాలు గురువుని ఆశ్రయించి గురువు చుట్టూరు తిరిగి మనం ఇలా మన మాటలు మన నోట్లోంచి ఇలా మాటలు వస్తున్నాయి అని మనకే రిపెంటెన్స్ వస్తుంది. అసలు ఆశ్చర్యం, ఆయన ఆంజనేయులు గారు మళ్ళీ పుట్టినరోజు మళ్ళీ ఇక్కడే జరగాలి. ఇదిగో అమ్మాయి, మేము హాల్ కట్టిన తర్వాత, అసలు నాకు అనిపించింది ప్రపంచంలో ఎవరు నాన్నగారు భక్తులకి అటువంటి సర్టిఫికెట్ ఇవ్వలేదు. ఆంజనేయులు గారు ఎక్కడున్నారు మరి? ఆంజనేయులు గారి నోట్లోంచి వచ్చిన మాట ఏంటంటే, ఇంత క్రమశిక్షణగా, ఇంత పద్ధతిగా, ఇంత లైవ్లీగా, ఇంత సంతోషంగా జరగటం అనేది మా హాల్ కట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అమ్మా, మాకు కూడా సంతోషం అనిపిస్తుంది కదా. ఇప్పటికీ ఎప్పటికీ మీరు ఇక్కడే చేసుకోండి, మనకి సందు ఏళ్ళు దూరే సంధిస్తే మనుషులు దొరకాం కదా మనం, ఏదో బుద్ధి మంది. మరి మేము 70,000 కట్టలేమండి ఇప్పుడు అనిపిస్తుంది అసలు అంటే, అప్పుడు అన్నారు ఓ నేను 70,000 నేను కట్టమని అన్నాను, నేను మీరే 70,000 అన్నారు. మరి అప్పుడు నెక్స్ట్ టైం నుంచి 60,000కే ఇస్తాను మీకు, 60,000కి ఇంకా తగ్గించమని అన్న అడగండి. ఎందుకంటే మీరు వాడే కరెంటు, మీరు వాడే నీళ్లు, మీరు వాడే రూమ్స్, మీరు ఇంకా అసలు మరి బోల్డ్ అంత ఉంటుంది కదమ్మా, ఇంకా అంతకన్నా మీరు తగ్గించమని అడగండి, కానీ మీరు ఎప్పటికీ ఇక్కడే చేసుకోండి అన్నారు. అసలు ఆశ్చర్యం. అసలు నాన్న ఇప్పుడు సత్యసాయి హాల్ అనే కాదు, నాన్నగారు ఎక్కడ ఉన్నా సరే అది వైకుంఠం కిందే అవుతుంది. అది జ్ఞాని యొక్క వైభవం, అది జ్ఞాని యొక్క వైభవం. ఇందిర గారు తెల్లారులో ఒకసారి ఫస్ట్ పుట్టినరోజు, అంటే మనం ఈ పుట్టినరోజు ఈ పురమాయించక ముందర సంవత్సరం పుట్టినరోజుకి ఇందిర గారి ఇంటికి వచ్చారు. ఇందిర గారి ఇంటికి వస్తే ఎందుకు
నాగలక్ష్మి ఇప్పుడు మనం పెట్టిన ఫోటో అదే
అదే కదా, కరెక్ట్ అతడే. ఏ ఎంత చిత్రం అంటే ఆ రాత్రి మనం విజయ సేవ వీళ్ళిద్దరు చేత అని సునాలించాను. అసలు ఇప్పటికీ నాకు గుర్తు వస్తుంది, పాపం భక్తుల్ని కూడా ఎంత కష్టపెట్టాను అని అనిపిస్తుంది. కానీ తప్పదు, అది గురువు పని మరి చెయ్యాలి కదా అందరూ అని. అంటే ఇంద్ర గారు చల్లారు అంత శుభ్రంగా ఉండరు, ఆ పిల్లల చెయ్యిని మట్టేసిపోయి ఉన్నాయి, ఉంటే సొల్లం ప్యాకెట్ వైట్ సిమెంట్ పట్టారా రాంబాబు అని ఆ పిల్లర్స్ అన్నిటికి రంగు వేసేస్తాం, ఆ సొన్నం భావించేస్తాం, సొన్నం భావించేసి ఇంకా తెల్లవార్లు పువ్వులు. అంటే ఆ పని ఎందుకు, అంటే పని నాకు ఇష్టమై పెట్టుకోవటం కాదు, అంత ఖర్చు పెట్టే డబ్బు లేకపోవటం వల్ల పెట్టుకోవటం. ఇప్పుడు ఫ్లవర్ డెకరేషన్ కి కింద ఏమన్నా మరి కాదు, నాన్నగారు రాక వస్తున్నారు, నాలుగు పువ్వులు తగిలించుకోవాలి కదా, కొంచెం గౌరవంగా చెయ్యాలి కదా. చెయ్యాలి అని అంటే మన దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి, డబ్బులు లేవు కదా. ఇంకా అందుకని చెప్పేసి ఫ్లవర్ డెకరేషన్ వాడికి ఇస్తే బోల్డ్ అడుగుతాడు, ఇంకా అందుకు మార్కెట్ లోంచి పువ్వులు తెచ్చేయటం వెళ్ళి. పాపం వసుంధర వచ్చేది, అమ్మ వసుంధర వచ్చేది, అది కారేసుకుని వచ్చి బురద, వర్షాకాలం కదా ఇంకా బురద, మోకాళ్ళు లేదు బురద అనమాట. బస్తాల్లో నేను కొనేసి డబ్బులు కట్టడం, నేను చూడటం డబ్బులు కట్టడం నా పని. ఇది బస్తాల్లో వేయించి అది డ్రైవరు అది కూడా అసలు అన్నాక, అది అసలు ఆ సింప్లిసిటీ ఎక్కడ ఉన్నా సరే దాన్ని మనం గౌరవించాలి. అది వసుంధర అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు. అసలు ఆ బస్తాలు మోసి కార్ లో పడేస్తా ఉండేది ఆ మార్కెట్ లో. ఇంకా అసలు చూడు చెమటల కప్పుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చేవాళ్ళం, వచ్చి చల్లార్లో పోసేసి మొత్తం అన్ని కట్టించి ఎంత వైకుంఠ. అసలు ఆ లిఫ్ట్ లోంచి దిగి నాన్నగారు బయటకు వస్తా ఉంటే అది అసలు ఎప్పుడు చూసే ఇందిరిగా చల్లారేనా, అది ఎంత కళకళలాడిపోయింది, ఎంత కళకళలాడిపోయింది. నాకనిపించింది ఏదో గురువు గారు బుక్ ఓపెనింగ్ అని వస్తున్నారు, మన మల్కపేట లెక్చరర్ గారు ఏదో బుక్ ఓపెనింగ్ అని వచ్చారు, వస్తారేంటి మళ్ళీ మళ్ళీని అని చెప్పి నా భక్తుడికి జ్ఞాపకంగా ఉండాలి అని చెప్పి నాన్న ఉవాచ పుస్తకం ఒకటి, అమృత వాక్కులు ఇవి పుస్తకాలు మన సంజారమ్మ ప్రింట్ చేయించారంట. ఆ పుస్తకాలు తెప్పించి ఆ పుస్తకాలన్నీ ఇంచుమించు 600-700 పుస్తకాలు అన్నమాట. ఆ ఒక్కో పుస్తకం పండు చాక్లెట్లు ఆ జ్ఞాపకంగా, ఏదో ఇక్కడ జరిగింది కదా ఆ జ్ఞాపకం మనకి పదిలంగా ఉండాలి అని చెప్పి అది పెట్టి పంచిపెట్టి. అసలు నాకు ఆశ్చర్యం ఎంత వైభవంగా జరిగింది. ఇంకా నాన్నగారి ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు ఎంత బాగా చేశారే, ఎంత బాగా చేశారు, అక్కడ ఏమి లేదు చేయడానికి చల్లారు. అసలు అంటే అది కాదు సత్యసాయ ఇంద్రగారు చల్లారా లేకపోతే అరుణాచలమా లేకపోతే రోడ్డు మీద, అది కాదు. ఆయన ఎక్కడ ఉంటే, అంటే జ్ఞాని ఎక్కడ ఉంటే అక్కడే వైకుంఠం అనేవాడు కదా. అంటే వశిష్ఠుడు చెప్తాడంట, జ్ఞాని సమక్షం, జ్ఞాని సాంగత్యం ముందర, ఆ సత్పురుషుడి సమక్షం ముందర, జ్ఞాని సమక్షం ముందర వైకుంఠంలో, వైకుంఠము కూడా వైకుంఠంలో జీవుడు అంటే వైకుంఠములో పొందే ఆనందము కూడా, స్వర్గములో పొందే ఆనందము కూడా దిగదుడితే అట్టిదే సత్పురుషుడి యొక్క సాంగత్యంలో పొందే ఆనందం. ఎంత వైభవంగా జరిగిందో చెప్పలేము. అది ఫస్ట్. తర్వాత నుంచి ఇంకా అసలు ఆ ప్రవాహం జరుగుతానే ఉన్నాయి. మళ్ళీ ఆయన నోటితోటి ఆయన ఇంకా మనం హైదరాబాద్ ఆపు చేద్దామమ్మా అన్నాక, తర్వాత ఒక సంవత్సరం యథాలాపంగా విజయలక్ష్మి ఆంటీ ఫోన్ చేస్తే నాన్నగారు ఏమన్నారంటే అరుణాచలం వస్తారా నాన్నగారు, పోనీ అక్కడికి వెళ్దామా అంటే వస్తానమ్మా, పుట్టినరోజు ఏర్పాట్లు అక్కడ చేసుకోండి, నేను వారం రోజులు మాత్రమే ఉంటాను, వైజాగ్ నుంచి నేను ఫ్లైట్కి వస్తానని చెప్పారు. చెప్తే ఎన్నో అరుణాచలాన్ని ఆ పుట్టినరోజు జరిగింది. అరుణాచలాన్ని ఆ పుట్టినరోజు జరిగినప్పుడు గుర్తుందా ఉష కేక్ కట్ చేశారు. అసలు అసలు ఇంకా అది వేరు, ఆ వైభవం వేరు, తెలియదు మనకి. కట్ చేసి ఏమన్నారంటే నిన్ను పిలిచారు, పిలిచి నీకు నోట్లో పెట్టారు. నాన్నగారు ఏమని చెప్పారంటే అమ్మా భక్తులందరికీ గట్టిగా చెప్పు, వినిపించేలా చెప్పు, ఏమనంటే హ్యాపీ బర్త్డే టు ఆల్ ద డివోటీస్. ఇది నా పుట్టినరోజు కాదు, గట్టిగా చెప్పు, అందరికి వినపడేలా చెప్పు. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు ఆల్ ద డివోటీస్. ఇది 2016 అరుణాచలంలో నాన్నగారు పుట్టినరోజు జరిగినప్పుడు చెప్పినటువంటి మాట అనమాట. అంటే అసలు ఆయన దయ, ఆయన అనుగ్రహం, ఆ డివినిటీ యొక్క ఆ ప్రవాహంలో అలా జరిగిపోయినాయి అన్ని. ఏ అవి ఎలా జరిగినాయి అన్నట్టు ఇప్పుడు ఆలోచించుకుంటే అనిపిస్తుంది, అవన్నీ ఒక మధురమైనటువంటి జ్ఞాపకాలు. ఆ మధురమైనటువంటి జ్ఞాపకాలని మనం ఎన్నడూ మర్చిపోకూడదు, మనం ఎన్నడూ మర్చిపోకూడదు అంటే నాన్నగారు అంటున్నారన్నమాట, మాలో చాలా లోపాలు ఉన్నాయి, మాకు జ్ఞానం ఎలా వస్తుంది అని మీరు అడగచ్చు, అడగచ్చు. మనలో చాలా దోషాలు ఉన్నాయి కదా, మనకి తెలుస్తుంది కదా మన లోపల ఉన్న దోషాలు. ఇతరులు నా దోషాలని చూడలేకపోవచ్చు, కానీ నా లోపల ఉన్న దోషాలు నాకు తెలుస్తూ ఉంటాయి కదా. నేను మ్యాడ్ మ్యాన్ కాదు కదా, బ్యాడ్ మ్యాన్ అయ్యి ఉండొచ్చు, మ్యాడ్ మ్యాన్ కాదు కదా. నాకు తెలియకపోవటానికి నా లోపల ఉన్న దోషాలు నాకు తెలుస్తున్నాయి కదా. ఎలా వస్తుంది మనకి అటువంటి శాంతి అని మీరు అడగచ్చు, కానీ గురువు హృదయంలోంచి వచ్చేటువంటి జ్ఞానకణం 1000 జన్మల వాసనలున్నా లోపాలున్నా సరే వాటిని అన్నింటినీ కరిగించేస్తుంది. అయితే మన బాడీ, మన మైండ్ కూడా గురువు యొక్క, ఆ గురువు యొక్క వర్క్ కి కోఆపరేట్ చేయాలి. ఎంత పెద్ద గడ్డిమేటు ఉన్నా ఒక్క నిప్పు రవ్వ గడ్డిమేటుని ఎలా దహించేస్తుందో, దహించేస్తుందో, అలాగే ఒక్క జ్ఞాన కణం గురువు యొక్క చూపుల్లోంచి వచ్చినటువంటి జ్ఞాన కణం, ఒక్క కణం ఈ అజ్ఞానం 1000 జన్మలకు సంబంధించినటువంటి అజ్ఞానం లోపల ఉన్నప్పటికీ కూడా దాన్ని అంతటినీ కూడా బర్ణ చేసేస్తుంది, బర్ణ చేసేస్తుంది. అయితే ఆ దానికి, ఆ వర్క్ కి నీ బాడీ మైండ్ రెండు సహకరిస్తా ఉండాలి అన్నారు. అని ఒకసారి, ఎప్పుడు ఏ సంవత్సరం కరెక్ట్ గా గుర్తులేదు, ఏ ఒకసారి భీమవరం వెళ్ళాను. అంటే ఎప్పుడు మనం 3 మీటింగ్లు 4 మీటింగ్లు అంటే మనం ఒకసారి ఛార్జీలు పెట్టుకుని వెళ్తే మనకి కలిసి రావాలి 3 మీటింగ్లు 4 మీటింగ్లు. అలా మొత్తానికి వెళ్ళాం. సరిగ్గా ఏమైందంటే భీమవరాన్ని దిగాం. భీమవరాన్ని దిగిన తర్వాత భీమవరం భక్తులు అందరూనే ఈ సూమో కానీ లేకపోతే కారు కానీ మాట్లాడుకుని వెళ్ళేవారు కదా దూరం వెళ్ళాలంటే. సరే వాళ్ళకి ముందరే చెప్పి నేను వస్తాను మీటింగ్ కి మీతో పాటుని, నాకు ప్లేస్ ఉంచండి అని చెప్పి అడిగి వెళ్ళాం. వెళ్తే సరిగ్గా ఆ రోజు మల్లేశ్వరం మీటింగ్. నిజంగా ఈ మల్లేశ్వరం మీటింగ్ ఇంకా ఎన్నో ప్రవచనాలు నేను విన్నాను నాన్నగారు. మల్లేశ్వరం అంటే ఇంకా మల్లేశ్వరం మీటింగ్. అయితే అనుకోకుండా నాన్నగారికి నైట్ అంతా మోషన్స్ అయిపోయి చాలా నీరసం అయిపోతే ఆ డాక్టర్ గారేమో సిలైన్ ఎక్కించి ఇంజక్షన్స్ చేశారు. అలాంటి పరిస్థితిలో నాన్నగారేమో బుజ్జుని పిలిసేమన్నారంటే, నువ్వు మైకులు తీసుకురాకు, ఏ భక్తులకు కూడా నీకు తెలుసున్న వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు, మేము ఎక్కువసేపు అక్కడ ఉండం, ఎండ చాలా ఎక్కువగా ఉంది, మేము ఊరికే ఒక అరగంట అంటే మాట పోషించుకోవాలి, మాట దేవుడై ఉన్నాడు, మనం ఒక మాట ఇస్తే ఆ మాటను మనం పోషించుకోవాలి, అందుకని వెళ్ళి ఊరికే కనిపించి వచ్చేస్తాను నేను, అంతే తప్పించి నేను అక్కడ ఏమి మీటింగ్లు చెప్పను ఏ అని చెప్పి బుజ్జి గారికి చెప్పారంట నాన్నగారు. సరే ఇంకా మొత్తానికి సరే ఫోన్లో ఇంకా నాన్నగారు దర్శనం అవుతుంది కదా, దర్శనం చేసుకుని వెనక్కి వచ్చేయని వెళ్ళిపోయాం. చాలా ఎండ. ఏ అంటే మల్లేశ్వరం ఎందుకు వచ్చారు అని అంటే, అక్కడ మల్లేశ్వరాన్ని ఏ ఆ నాన్నగారు వచ్చిన ఆ ప్లేస్ లో అక్కడ ఒక స్వామి ఉండేవారంట. అంటే కేరళ నుంచి గుడి తరపున, పూర్వం గుళ్ళు తరపున యాత్రలకు తీసుకెళ్ళేవారు కదా, అలా యాత్రలకు వెళ్తా అటు గోదావరి ఒడ్డు మించి వెళ్తా ఉంటే ఏ ఆ బస్సులో ఒక పిల్లోడు వచ్చి, కేరళ గుడి దగ్గర నుంచి ఒక పిల్లోడు వచ్చి బస్సు దిగిపోయాడంట. దిగిపోయి అప్పటి నుంచి ఆ మల్లేశ్వరంలో ఉండిపోయాడు. ఏమో తెలియదు, ఆయన అనుబంధం ఏంటో మనకి తెలియదు. ఆ మల్లేశ్వరంలో ఉండిపోయి అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఫోటో పెట్టుకుని అఖండ దీపాన్ని పెట్టి, అంటే అఖండ దీపం కంటిన్యూస్ గా అక్కడ అఖండ దీపం వెలుగుతూనే ఉంటుంది, అలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో పెట్టుకుని అలా ఆయన ఆరాధన చేసేవారంట. ఆ స్వామి శరీరం విడిచిపెట్టారు. శరీరం విడిచిపెట్టిన తర్వాత ఊళ్ళో ఒక టైలరు ఏ ఈ అఖండ దీపం బాధ్యత తీసుకుని అక్కడ అలా కంటిన్యూగా అది ఆ వెలిగిస్తున్నాడు అనమాట. అయితే నాన్నగారిని ఏమన్నారంటే, అక్కడ ఊళ్ళో వాళ్ళు పిలిచి మీరు ఒక్కసారి మల్లేశ్వరం రావాలండి, మీరు ఇక్కడ ఏదన్నా చిన్న మీటింగ్ చెప్పాలి అని చెప్పి వాళ్ళు అడిగారు పాపం. అయితే నాన్నగారికి ఆ వేళ చెప్పే పరిస్థితి లేదు కదా. అసలు కార్ లోంచి పాపం రామచంద్రరాజు గారిని బుజ్జి గడిలో పట్టుకున్నారు, పాపం ఇలా ఏలాడిపోతున్నారు. దిగారు, ఏ దిగి సరిగ్గానే మనం కార్ దగ్గరికి వెళ్ళిపోతాం కదా, ఇలా కనపడగానే ఇలా బ్లెస్ చేశారు. సరిగ్గా లోపలికి వెళ్ళారు. ఆ చిన్న పూరిల్లు అమ్మా అది, ఆ పూరిల్లు. ఆ రూమ్ లోకి వెళ్ళారు. ఆ రూమ్ లోకి వెళ్ళేసరికి అక్కడ అక్కడ అఖండ దీపం సుబ్రహ్మణ్యుడిది. ఏ సరిగ్గా స్వామి ఇలా ఇక్కడ ఆరాధన చేశారండి. ఎంత 90 ఏళ్ళు 98 ఏళ్ళు ఎంత చాలా ఎక్కువ సంవత్సరాలే అక్కడ స్వామి చేశారు. ఇలా చేశారండి. తర్వాత వీరు టైలర్ వృత్తి చేసుకుంటారు. వీరేమో వచ్చి దీని బాధ్యత వీరు తీసుకున్నారని అక్కడ వాళ్ళు ఎవరు చెప్పారు. చెప్పితే నాన్నగారు అలా చూశారు అతను వంక కూడాని. అఖండ దీపం వంక చూశారు, సుబ్రహ్మణ్యుడి వంక అలా చూశారు. అసలు ఆశ్చర్యం ఉష, నేను జీవితంలో అది మర్చిపోయాను. అసలు అందులోంచి అపూరింటిలోంచి అలా వంగి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన ఆయన అసలు ఎంత దర్పంగా, ఎంత బలంగా, ఎంత దర్జాగా 4 అడుగులు వేసుకుని ఒక మహారాజు వలె వెళ్ళి సరిగ్గా ఆ వెనకాల ఆ ఇంటికి వెనక పక్క చిన్న చుడు మన పూర్వం ఆ పల్లెటూరులోని ఈ గేదెలు ఆవులు పెడతారు సావిడి, ఆ దాని మీద ఒక బరకం వేసేసి ఓ దిండి వేసేసి ఓ మైకెట్టారంతే. ఆయన ఏమీ ఆడంబరం లేదు. ఈ నేల మీదేమో మేము కూర్చోవటం, ఒక్క అడుగు ఎత్తులో నాన్నగారు కూర్చోవటం. సరిగ్గా నాన్నగారు అక్కడ కూర్చున్నారు. ఇంకా అసలు ఉన్నారు నిజంగానే, అసలు దివ్య తేజస్సు తోటి అసలు అన్నారు అంటే, ఇక్కడికి వచ్చే వరకు మాకు తెలియదు మా రాకకి కారణమేంటో, మా రాకకి కారణమేంటో ఇక్కడికి వచ్చే వరకు తెలియదు మాకు. ఇప్పుడు అర్థం, ఇక్కడికి వచ్చాక తెలిసింది స్వామి యొక్క, ఇక్కడికి వచ్చాక తెలిసింది స్వామి యొక్క ఆరాధనా ఫలంగా, స్వామి యొక్క జప ఫలంగా, స్వామి యొక్క తపస్సు ఫలంగా మేము ఇక్కడికి రప్పించబడ్డామన్న సంగతి. స్వామి ఇక్కడ సుబ్రహ్మణ్యుడిని ఆరాధించారు. సుబ్రహ్మణ్యుడి యొక్క ఆరాధనా ఫలంగా, ఆ జప ఫలంగా, ఆ ధ్యాన ఫలంగా, ఆ తపస్సు ఫలంగా మేము ఇక్కడికి రప్పించబడ్డాము. అని నిజంగా గురువు యొక్క మౌనం అసలు ఆ భక్తుడిని ఎలా ప్రభావితం చేస్తుంది. గురువు యొక్క వాక్కు ఆ భక్తుడి యొక్క జీవితానికి తెప్పవలే ఎలా ఉపయోగపడుతుంది. ఆ హృదయంలో ఉన్నటువంటి జ్ఞానంలోకి వెళ్లే వరకు కూడా గురువు యొక్క ఆ గ్రేసు విడిచి ఎలా విడిచిపెట్టదో అసలు ఇంకా చెప్పారు. ఆ టీచింగ్ ఇంకా అసలు అది అద్భుతం అన్నమాట, అద్భుతం. అసలు నాకు ఆ మాట విన్నాక అసలు ఆ వాక్యం ఫస్ట్ ఆ మీటింగ్ అసలు మొదలు పెట్టడమే సుబ్రహ్మణ్యుడి యొక్క ఆరాధనా ఫలం, సుబ్రహ్మణ్యుడి యొక్క తపఫలం, సుబ్రహ్మణ్యుడి యొక్క జప ఫలం, ఆ జ్ఞాన ఫలంగా మేము ఇక్కడికి రప్పించబడ్డాం. అప్పటి నుంచి నా ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. నాకేమనిపించేదంటే, ఏమో మనం ఏం చెయ్యలేదు కదా, మనకి జపాలు లేవు, తపస్సు లేవు, సాధనలు లేవు, ఏమీ లేదు కదా, అసలు సున్నా కదా, ఏమీ లేదే, మనం ఏమి చెయ్యలేదే. జ్ఞానం కావాలనే కాంక్ష లేదు, జ్ఞానం అనేది ఒకటి ఉంటుందనే ఆలోచన లేదు, అసలు ఇన్నర్ లైఫ్ గురించి మనకి తెలియదు. భగవంతుడు అంతర్యామి అనే సంగతి మనకి తెలియదు. మన రెస్టింగ్ ప్లేస్, మన డెస్టినేషన్, మన హృదయ స్థానం అనేటువంటి ఆ గోల గమ్యం మనకి తెలియదు. ఏమీ తెలియదు మనకి, కానీ ఏమీ తెలియని మనకి సమస్త వేదాల సారం, ఉపనిషత్తుల సారం, అసలు సమస్త శాస్త్రాల సారం, మహాత్ముల యొక్క జీవిత సారాన్ని అసలు పిండి 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 మన చేత మింగించారు. మన వెంపు నుంచి ఏముంది, ఏమీ లేదు కదా. నాకు ఆ మీటింగ్ నాకు అనిపించింది, ఏమో ఎక్కడికి నాన్నగారు వచ్చిన అది ఎవరిల్లైనా సరే ఆ భేదభావం పోయింది నాకు. ఎవరింట్లో ఉంటే ఏంటి, ఒక లక్ష్మి అనేవారు, ఎవరిళ్ళు కన్నా నాన్నగారు వెళ్తే నాకు లక్ష్మి ముందర మీరు వెళ్ళి చెయ్యటం అలా ఉండటం కష్టం కదమ్మా. అదే ఒక లక్ష్మి. అయితే నాకేమనిపించేదంటే, మనకేమీ సాధన లేదు కదా, ఏ రకమైన సాధన మనం చెయ్యలేదు కదా. ఎవరి ధ్యాన ఫలంగా, ఎవరి జప ఫలంగా, ఎవరి తపస్సు యొక్క ఫలంగా నాన్నగారు వస్తున్నారు, ఎవరో ఉన్నారు, ఎవరో ఉన్నారు మొత్తానికి. ఆ ఉన్నవాళ్ళు ఎవరో మనకి తెలియదు, ఈరా ఆరా ఆ గొడవ కూడా మనకు వద్దు. కానీ ఆయన రాకకి కారణం ఏదో ఉంది. ఆయన వస్తున్నారు, ఆయన ఎక్కడుంటే అక్కడే మన ఇల్లు కదా. ఏమైంది, మన ఇంట్లో ఉంటే మనం చేసుకోమా? అలా ఎక్కడుంటే అక్కడ మనం ఆయన పని చేస్తాం. అసలు ఆయన పని చెయ్యటానికి, అసలు మన చెయ్యి ఆయన పనిలో ఉందనుకో, మనం పొందే ఆనందం ఉందరు అసలు? విమర్శలు కానీ, పొగడ్తలు కానీ, లేకపోతే ఏదో మొత్తానికి రాజుకి అసలు అయ్యి అసలు మనం తాగుతాయేంటి? తాగితే మనం నిలబడగలమా? అవి తాగితే అసలు మనం పని కంటిన్యూ చేయగలమా? అమ్మా ఒకసారి ఒక మాట అంటున్నారు, అమ్మా పని పట్ల బాధ్యత ఉండాలి, జీవితం పట్ల బాధ్యత ఉండాలి, పని పట్ల బాధ్యత ఉండాలి. పని పట్ల మనకి బాధ్యత లేకుండా, మన జీవితం పట్ల మనకి బాధ్యత లేకుండా మనం సాధనలు ఎలా చేయగలం? అంటే ఎవరి సంసారం కోసం, ఎవరి కుటుంబం కోసం, ఎవరి స్వార్థం కోసం వాళ్ళు బాధ్యతగానే జీవిస్తారు? భగవంతుడి కోసం, గురువు కోసం, భక్తుల కోసం మనం బాధ్యతగా జీవించామనుకో, బాధ్యతగా జీవిస్తే అంటే భగవంతుడి పని మనం చేస్తే మన పని భగవంతుడు పూర్తి చేస్తాడు. అందుకు ఎప్పుడు నువ్వు ఇలా ఇసిరేస్తాను, పడేస్తాను, బాబా నాకు వద్దండి గొడవ ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడుకో. నీ నోట్లోంచి ఇటువంటి మాటలు వినటం నాకు నచ్చట్లేదు. మనకు కోపం అయితే పెట్టేదిగా కదా, మన ఇంటి పని మనం బాధ్యతగానే చేసుకుంటాం, మన పిల్లల పని మనం బాధ్యతగానే చేసుకుంటాం, మన వ్యాపారాలు మనం బాధ్యతగానే చేసుకుంటాం. కానీ భగవంతుడి పని, గురువు పని కనుక బాధ్యతగా చేస్తే ఎవరు తన పనిని బాధ్యతగా చేస్తున్నాడో వారి పని భగవంతుడు పూర్తి చేస్తాడు. ఇంకా సాధనలు అక్కర్లేదు, సాధనలుగా అవసరం లేకుండా మన బాధ్యత ఆయన తీసుకుంటాడు. అసలు అటువంటి మాటలు, అటువంటి గ్రేస్, అటువంటి వైభవం అసలు మనం విన్న తర్వాత, ఆయనతోటి మనం పొందిన తర్వాత అసలు మనకి రెండో ఆలోచన ఎలా వస్తుంది? ఒకసారి ఎలా ఏమన్నారంటే, నేను ఎన్నాళ్ళు రాగలిగితే అన్నాళ్ళు ఇక్కడికి వస్తాను, కానీ బాధ్యతను నువ్వు ఎన్నడూ విడిచిపెట్టకు. ఎవరు సహకరిస్తే వారి సహకారం తీసుకో. ఒకవేళ ఎవరన్నా సహకరించరనుకో, ఒక చిరునవ్వుతోటి తప్పించుకో. అంటే నోరు ఉపయోగించొద్దని, చిరునవ్వుతోటి తప్పించుకో. సహకరించిన వాళ్ళ సహకారం తీసుకో. ఒకవేళ ఏదన్నా ఇబ్బంది అయిందనుకో, నువ్వు ఇతరులకి ఎవరికి చెప్పుకో, నాకే చెప్పు. ఏ గురువు అంటాడు, నేను నీకు పంపిస్తాను. ఏదన్నా ఇబ్బంది అయితే, ఏదన్నా డబ్బులు ఇబ్బంది అయితే ఈ మాట ఏ గురువు అన్నా అంటారా? నాకు ఇంకా అసలు ఎప్పుడు చెప్పనవ్వే కదా, ఇంకా నవ్వేసి నేనన్నాను, నాన్నగారు మీరు చాలా మందికి డొనేషన్ ఇస్తున్నారు కదా, నాకు కూడా డొనేషన్ ఇద్దరు కానీ మీరు. ఇంకా అసలు పొట్ట ఊగిపోయేలా నవ్వేసుకుని, ఇంకా అసలు నవ్వేసుకుని అలాగే అమ్మా, అలాగే అమ్మా నాగలక్ష్మి, అలాగే అమ్మా. ఎప్పుడు అవసరం రాలేదు, భక్తులందరూ సమిష్టిగా చేసుకున్నారు, చాలా సహృదయంతో ఎదుర్కొచ్చేవారు. ఓ చిన్న చిన్నయ్యి ఏ పనిలో అయినా ఉంటాయి ఇబ్బందులు, అవన్నీ అసలు ఇబ్బంది కింద అసలు ఎప్పుడు అనిపించేది కాదు. ఆయన అనుగ్రహం మొదలు ఇవన్నీ ఉన్నాను అసలు ఏముంది. ఇంట్లో మనకి ఏమైనా కష్ట సుఖాలు వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళ చేత మనం అనిపించుకోవట్లేదా? అనిపించుకుంటున్నాం కదా. ఇంట్లో వాళ్ళకి చేసినంత మన వీధిలో సమాజంలో ఉన్న వ్యక్తులకి మనం చేస్తామా, భక్తులకి మనం చేస్తామా? ఇది మనం ఎందుకు తీసుకోవాలి లోపలికి? అసలు ఆయన సబ్జెక్ట్, ఆయన టీచింగ్ అడుగడుగునా 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 ఖచ్చితంగా సాధకుడిని నిలబెట్టి తీరుతుంది. జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఆ లింకన్ గురించి ఎంత అందంగా చెప్పేవారు. ఆయన ప్రెసిడెంట్ కంటే కంటే కూడా యాజ్ ఎ హ్యూమన్. ఆ 16వ ప్రెసిడెంట్, అమెరికన్ ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ ఎంత వైభవం అసలు. ఆయన ఒకరోజు ఆ మొత్తానికి గెలిచాడు, ప్రమాణ స్వీకారానికి సెనేట్కి వెళ్తున్నాడంట. సెనేట్కి వెళ్తా ఉంటే సరిగ్గా అక్కడ ఆ మొత్తానికి ఆ రాజకీయాల్లో ఎక్స్పర్టీ వాళ్ళు ఉంటారు కదా, వాడు ఉన్నాడు. వాడికి అసూయ, ఆ లో లింకన్ ప్రెసిడెంట్ అయిపోవటం ఏంటి, వీడు ప్రెసిడెంట్ అయిపోవటం ఏంటి అని వాడికి లోపల అసూయ వచ్చేసింది, జెలసీ వచ్చేసింది, అసూయ వచ్చేసింది. ఆడు లింకన్ సరిగ్గా సెనేట్లోకి వెళ్తున్నాడు, ఇలా వెళ్తున్నాడు, వెళ్తా ఉంటే చటుక్కున లింకన్ ని వీడేమన్నాడంటే, ఓయ్ లింకన్, నీ తండ్రి నాకు చెప్పులు కుట్టాడు అన్నాడు. అనేసరికి లింకన్ అప్పుడు, అంటే లింకన్ ఎంత 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 ధైర్యంగా చెప్తాడంటే, ఇతరులు ఎంతమంది ఎవరు నన్ను అవమానపరిచినా నేను అవమానపడను అని చెప్తాడు వాడు అబ్రహాం లింకన్. ఎంతో మంది ప్రెసిడెంట్లు వచ్చారు పోయారు, ఏడి ఒక లింకన్ ఏడి, లింకన్ పేరు నిలబడింది కానీ ఇంకా ఎవరి పేరు నిలబడలేదే, గాలికి కొట్టుకుపోవాల్సిందే. ప్యూరిటీ లేనప్పుడు వాడు ఎంతటి గొప్పవాడైనా సరే వాడు గాలికి కొట్టుకుపోవాల్సిందే. లింకన్ ఏమంటాడంటే, ఎవరు అంటే అవమానపరచటం వాళ్ళ స్వభావం అవ్వచ్చు, వ్యతిరేకపరచటం వాళ్ళ స్వభావం అవ్వచ్చు, అవమానాన్ని స్వీకరించటం అనేది నా స్వభావం కాదు, నేను దాన్ని యాక్సెప్ట్ చెయ్యను, దాన్ని రిజెక్ట్ చేస్తాను. బుద్ధుడు కూడా అంటాడు కదా, నువ్వు ఒక పండు ఇచ్చావనుకో, ఆ పండును నేను తీసుకోలేదనుకో, ఆ పండు ఎవరి దగ్గర ఉంటుంది, నీ దగ్గరే ఉంటుంది. లింకన్ ఏమంటాడంటే, అసలు వాడి ధైర్యం, వాడి కరేజ్ చూడండి. వాడు ఏమంటాడంటే, లింకన్ ఏమంటాడంటే, మా తండ్రి గారే కాదు, నేను కూడా చెప్పులు చాలా బాగా కుట్టగలను, నేను నా తండ్రి వద్ద నేర్చుకున్నాను చెప్పులు కుట్టడం, నేను కూడా బాగా కుట్టగలను చెప్పులు. మీ ఇంటికి వచ్చి మీ చెప్పులు కొడతానని నా తండ్రి అడిగాడా, లేకపోతే నా తండ్రి వద్దకు వచ్చి మీరు చెప్పులు కుట్టించుకుంటానన్నారా అడిగాడు? లేదు లేదు, మా ఇంటికి రాలేదు మీ నాన్న, మీ ఇంటికే నేను వచ్చి నా చెప్పులు కుట్టమన్నా ఆది ఇచ్చాను. మీ ఆదికి సరిపడి జాగ్రత్తగా కుట్టాడా, ఏమన్నా తేడాగా కుట్టాడా? మీ ఆదికి సరిపడి సరిగ్గా కొట్టకపోతే మీరు చెప్పులు పట్టండి, నేను కుట్టి పెడతాను మీకు. ఈ మాట ఒక ప్రెసిడెంట్ నోట్లోంచి వచ్చింది. అంటే వాడు ఎత్తకి ఎంత దగ్గరగా ఉన్నాడు అంటే వాడి మాట మనకి ఆ స్థాయి తెలియజేస్తుంది. ఒకవేళ మా నాన్న కనుక మీకు ఏదైనా పొరపాటుగా ఆది తేడాగా కుడితే నేను సరిచేసిస్తాను, మీరు రండి అన్నాడు. ఈ మాట ఆ సెనేట్కి వచ్చిన వాళ్ళందరూ విన్నారు. ఒక ప్రెసిడెంట్ నోట్లోంచి అట్టి అట్టడుగు స్థాయి తోటి కూడినటువంటి ఆ మాట, ఎత్త బౌండ్, అసలు ఆ ఎత్తకి దగ్గరగా, భూమికి దగ్గరగా, అసలు ఆ మట్టికి దగ్గరగా అటువంటి, అంటే అంత గర్వం లేని తనం, అంత సింప్లిసిటీ, అంతే వాళ్ళ హృదయాన్ని దోచుకుంది. సెనేట్కి వచ్చిన వాళ్ళందరూ ప్రమాణ స్వీకారం చూడటానికి వచ్చిన వాళ్ళందరూ చప్పట్లు కొట్టేశారు. అప్పుడు లింకన్ ఏమంటాడంటే, చెప్పులు కుట్టే పని నా తండ్రి కనుక బాగా చేసి పర్ఫెక్ట్ గా చేసి ప్రెసిడెంట్ గా నేను చేసే పని కనుక నేను సవ్యంగా చెయ్యలేకపోతే, నేను కనుక సవ్యంగా చెయ్యలేకపోతే, ప్రెసిడెంట్ గా చేసే పని బాధ్యతగా కనుక నేను చెయ్యలేకపోతే, సవ్యంగా కనుక నేను చెయ్యలేకపోతే, నాకంటే నా తండ్రికే దైవానుగ్రహం కలుగుతుంది. మన ఇంట్లో పన, బయట పన, లేకపోతే ఒక సంస్థలో పన, అలా విడదీసుకోకండి. పని ఏదైనా పనే, ఆ పని ఎవరి అనుగ్రహం? భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల ఆ పని మన నెత్తి మీద పడింది, పడింది కాబట్టి దానికి జస్టిస్ చెయ్యాలి. లింకన్ ఎంత అందంగా చెప్పాడు, చెప్పులు కుట్టడం అనేది నా తండ్రే కనుక పర్ఫెక్ట్ గా చేస్తే, నేను ప్రెసిడెంట్ గా సరిగ్గా చెయ్యలేకపోతే నా తండ్రికే దైవానుగ్రహం కలుగుతుంది. అంటే ఆ లింకన్ యొక్క హృదయం అంట ప్రెసిడెంట్ కంటే కూడా ముందర వాడు యాజ్ ఎ హ్యూమన్, మానవత్వం మానవత్వంతో కూడినటువంటి హృదయం ఉన్నటువంటి మనిషి. ఈ పూట అమెరికా అమెరికా అంటున్నా, అది బానిసత్వంతో కూడినటువంటి దేశం, ప్రజల్ని బానిసలుగా కట్టు బానిసలుగా చూసే దేశం. ఆ బానిసత్వాన్ని వ్యతిరేకించాడు. అంటే మనకి డబ్బు ఉందనో లేకపోతే అధికారం ఉందనో ఒక మనిషిని బానిసగా చూసే హక్కు ఎవరికీ లేదు. అది ధర్మ విరుద్ధం, అది ధర్మ విరుద్ధం అని బానిసత్వానికి వ్యతిరేకంగా నిలిచి పోరాడి, అంటే ఒకవేళ అలాగ అంటే అలాగ శత్రుత్వాలు పెరిగి ఒకవేళ చంపినా సరే చచ్చిపోవటానికి సిద్ధమయ్యే అదలాంటి ఆ ధర్మాన్ని అంటి పెట్టుకుని ఉన్నాడు. చివరికి వాడిని కాల్చి చంపారు. అంటే వాళ్ళకి ధర్మం ప్రాణం కంటే కూడా ధర్మం గొప్పది. ధర్మాన్ని అంటి పెట్టుకుని వాళ్ళు జీవించారు. చర్చ్ అంటే లింకన్ అంటే అమెరికా అంటే లింకన్ గుర్తొస్తారు తప్పింది ఇంకెవరో మనకి గుర్తురారు కదా. అంటే నాన్నగారు అంటున్నారు అనమాట, అమ్మా ఎక్కడ ప్యూరిటీ ఉన్నా ఎక్కడ పవిత్రత ఉన్నా ఏ హృదయంలో ఏ ఔన్నత్యం ఉన్నా సరే దాన్ని గుర్తించాలి. అంటే ఆ పవిత్రతని గుర్తించటం వల్ల, ఆ పవిత్రతని చూసి సంతోషపడటం వల్ల, ఇప్పుడు ఎవరు ఎవరి చేతితో ఏ మంచి జరిగితే ఏంటి, ఆ చెయ్యి లోపల ప్రేరణ ఇచ్చింది నాన్నగారే కదా. ఏ చెయ్యి మంచి చేసినా ఎక్కడ ఏది జరిగినా ఏ వైభవం ఉన్నా ఆ ప్రేరణ ఏ హృదయంలోంచి వస్తుంది, ఆ హృదయమే నాన్నగారు కదా. ఆ హృదయానికి దగ్గరవ్వటానికే మనం జీవించాలి. మన గమ్యం లోకం కాదు, మన గమ్యం మనుషులు కాదు, మన గమ్యం పరిస్థితులు కాదు, మన గమ్యం ఎక్స్టర్నల్గా లేదు, మన గమ్యం హృదయం. ఆ హృదయ స్థానం దగ్గరికి మనం చేరుకోవాలి అని అంటే బాహ్య గురువు మనల్ని లోపలికి గెంటుతాడు, లోపల గురువు లోపలికి లాక్కుంటాడు. బయట గురువు అంటే లోపల గురువు మనకి తెలియదు, మనకి తెలియట్లేదు, బయట గురువు మన కళ్ళకి కనపడుతున్నాడు. ఆ గురువు యొక్క రూపం, ఆ గురువు యొక్క నామం, ఆ గురువు యొక్క వాక్కు, ఇది మన హృదయంలో ఆ లోపల ఉన్నటువంటి ఆ గుహలో ఆ గుహేశుడు దగ్గరికి ఆ హృదయంలో మన కళ్ళు మేల్కొనేలా చేస్తాడు. బయట గురువు చేసే పని ఏంటి, లోపలికి గెంటుతాడు. ఎంత అందంగా చెప్పారు అంటే 1000 మంది తల్లిదండ్రులు చెయ్యలేని సహాయ సహకారాలు వేద మాత మనకి చేస్తుందంట. వేద మాత 1000 తల్లిదండ్రులు చెయ్యలేని సహాయ సహకారాలు. ఓ తండ్రి, ఓ ప్రభు, నన్ను చీకటిలోంచి వెలుగులోకి మేల్కొల్పు, నన్ను అజ్ఞానములోంచి జ్ఞానము వెంపు మేల్కొల్పు, నన్ను అశాంతిలోంచి శాంతిలోకి మేల్కొల్పు, నన్ను మృత్యువులోంచి అమృతత్వంలో మేల్కొనేలా చెయ్యి. ఓ తండ్రి, ఓ ప్రభు, నన్ను నా జీవితం అటువెంపుగా మళ్లించుకుని జీవించేటట్టుగా అనుగ్రహించు. మనల్ని అటు గెంటటానికి అటు ఏదైతే వేదమాత ప్రార్థించిందో ఆ ప్రార్థన వెంపుగా మన జీవితాలను అటు గెంటటానికి గెంటి అసలు ఎప్పటి నుంచి ఆయన 23వ సంవత్సరంలో భగవాన్ ఆయన జీవితంలో ఎంటర్ అయితే 84 సంవత్సరాలు శరీరానికి వచ్చే వరకు ఎంతెంత పెట్టులతోటి మందులు అసలు అలా మందులు మింగి ఎంత కృషి చేసి ఎందుకో కష్టపడటం, గురువు యొక్క కృషి, గురువు యొక్క శ్రమ దేనికోసం, మనల్ని మరో లోకంలో మన కళ్ళు తెరిపించడానికి. ఎక్కడ అజ్ఞానము లేదో, ఎక్కడ అజ్ఞానము యొక్క ఛాయ కూడా అంటదో, ఎక్కడ చీకటి యొక్క ఛాయ కూడా అంటదో, ఎక్కడ కుచేష్టలు కుతంత్రాలు ఎక్కడ 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 ఈ అహంకార మమకారాలు లేవో అక్కడ మన కళ్ళు తెరిపించటానికి ఆయన కృషి చేస్తూ కృషి చేస్తూ కృషి చేస్తూ ఆయన శరీరాన్ని విడిచిపెట్టారు కదా. ఎంత అందం అసలు ఆ ఆఖరి పుట్టినరోజుకి మనం అందరం వెళ్ళాము ఎన్నోరు గుర్తుందా ఉష, మనం అందరం వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మీటింగ్ అయిపోయాక గదిలోకి వచ్చారు. గదిలో ఆయన అన్న మాట ఏంటంటే ఆచార్యులు వారి నలుగురు భక్తులు ఆ ఘట్టం తీసుకున్నారు. గ్రేట్ ఆచార్య ఆచార్యులు వారు కేదార్ వెళ్ళిపోయారు. కేదార్ వెళ్ళిపోయారు ఆ సరస్వతి నది ఒడ్డున కూర్చున్నారు ఈ నలుగురు శిష్యులు కూర్చోబెట్టుకుని. ఆ సరస్వతి నది ఒకటే ప్రవాహం ఒకటే ప్రవాహం ఒకటే ప్రవాహం. ఆచార్యుల వారు ఆ నది వంక చూస్తున్నారు. ఈ నలుగురు చూసి మళ్ళీ నలుగురు వంక తిరిగి ఈ నలుగురు వంక ఆ సరస్వతి నదిని చూసినటువంటి ఆ చూపులు ఈ నలుగురు మీద నిలుపుతున్నారు. వీళ్ళు ఎవాల్వ్డ్ సోల్స్, ఈ ఆచార్యుల వారి శిష్యులు కూడా ఈ నలుగురు ఎవాల్వ్డ్ సోల్స్. వీళ్ళకి అర్థమవుతుంది ఆచార్యుడు ఇంకా ఆయన శరీరాన్ని ఉపసంహరించుకుందాం అనుకుంటున్నాడు, ఆయన అవతారాన్ని పరిసమాప్తం చేద్దాం అనుకుంటున్నాడు. అర్థమవుతుంది వీళ్ళ నలుగురికి. అప్పుడు వీళ్ళ నలుగురు ఆచార్యులు వారు చాలా గంభీరంగా ఉన్నారు. అంటే ఆ సరస్వతి నదిని చూసి 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 ఆ కళ్ళలోంచి ఆ దివ్యమైనటువంటి తేజస్సుతోటి ఆ దయతోటి వీళ్ళని చూస్తున్నారు మధ్య మధ్యలో. వీళ్ళు నలుగురు నెమ్మదిగా ధైర్యం తెచ్చుకున్నారు. తెచ్చుకున్న ఆచార్యుల వారిని ఏమని అడిగారంటే, ఆచార్య యు మస్ట్ లివ్ 100 ఇయర్స్. ఆచార్య యు మస్ట్ లివ్ 100 ఇయర్స్. గదిలో చెప్పారు ఉష, నువ్వు 100 సంవత్సరాలు మీరు ఉండాలి శరీరంతో భూమి మీద. అప్పుడు ఆచార్యులు వీళ్ళు నలుగురంకా చూశారు. వీళ్ళు నలుగురంకా చూసి ఆ కంపాషన్ ఆ దయ ఆ పేర్సి అక్కడ ఇంకొకటి ఉంటే కదా ఏదన్నా కనపడటానికి చూస్తున్నారు. చూసి ఏమన్నారంటే, ఈ కోరిక మీకు ఎందులోంచి వస్తుంది? అసలు ఆఖరి క్షణం వరకు జ్ఞానమే వాడు ఆచార్యుడు. ఆఖరి క్షణం వరకు ఈ కోరిక మీకు ఎందులోంచి వస్తుంది? నన్ను 100కి 100 పాళ్ళు ఈ శరీరంలో ఉండాలంటున్నారు. పైగా వీళ్ళు ఏమంటున్నారంటే, ఆచార్యుడు మేధస్సు కదా, ఆచార్యుడు అంటే వేద ప్రమాణం. మళ్ళీ వీళ్ళు చెప్తున్నారు నలుగురు, అంటే వేదం ఏమని ప్రమాణంగా చెప్పిందంటే పూర్ణమైనటువంటి జీవితం 100 సంవత్సరాలు అని చెప్తాంది కదా వేదము, వేద ప్రమాణంగా మీరు 100 సంవత్సరాలు జీవించాలి అని అడుగుతున్నారు వీళ్ళు. అడిగితే అప్పుడు ఆచార్యుడు ఏమంటాడంటే, మీరు ఈ కోరిక మీకు ఎందులోంచి వస్తుంది? మీరేమనుకుంటున్నారంటే నన్ను మీరు ఏమనుకుంటున్నారంటే మీరు మీ దేహం మీరు అనుకుంటున్నారు. మీ దేహం మీరు అనుకుని అక్కడితో తాగారా? మీ దేహం మీరని ఎలా అనుకుంటున్నారు? ఆ దేహాత్మ బుద్ధితోటి చూడటం వల్ల నా శరీరం నేను అని మీరు అనుకుంటున్నారు. అనుకుని ఆ దేహ బుద్ధితోటి ఆ శవ బుద్ధితోటి నన్ను ఏమంటున్నారంటే, ఈ శరీరంలో 100 సంవత్సరాలు ఉండమని అడుగుతున్నారు. అసలు ఈ ఆచార్యుడు భూమి మీదకి వచ్చి చేసినటువంటి పని ఏంటి? ఏ పర్పస్ నిమిత్తమో ఆచార్యుడు వచ్చాడు? ఆచార్యుడు భూమి మీదకి వచ్చినటువంటి పర్పస్ ఏంటి? ఏ దేహాత్మ బుద్ధి అనేటువంటి కఠిన గాఢాంధకారంలో ఏ జీవకోటి వెళ్ళిపోతాందో కొట్టుకుపోతాందో ఆ సంసార సముద్రంలో కొట్టుకుపోతాందో ఎక్కడికో సుదూరమైనటువంటి తీరాల్లోకి ఆ దేహాత్మ బుద్ధిని ఛేదించి ఆ లోపల ఉన్నటువంటి విశ్వాత్మతోటి నీకు సాదాత్మ్యాన్ని తీసుకువచ్చి అందులో మిమ్మల్ని స్థిరపరచడానికి కదా ఆచార్యుడు వచ్చింది. మళ్ళీ ఎన్ని సంవత్సరాలు మీరు శ్రవణం చేసి విని నా సమక్షాన్ని పొంది మళ్ళీ మీరు నన్ను ఇలా కోరటం మీకు సబబా? ఎంత ప్రిపేర్ చేశారు మనల్ని అసలు. అంటే గురువు యొక్క శరీరం అది దేవాలయం, అది ఎప్పటికీ ఉండాలని అనిపిస్తుంది. మనల్ని ప్రిపేర్ చేస్తున్న పాపం, కానీ దాని నుంచి కూడా మనకి డిటాచ్మెంట్ రావాలి కదా. ఆ ఫిజికల్ ప్రెజెన్స్ అది అలవాటు పడ్డాం కదా, మళ్ళీ అక్కడ మనం బాధపడకూడదు. ఏ కోణంలోని భక్తుడికి బాధ కలగకూడదు అని ఊరు కదా. సత్పురుషుల సాంగత్యంలో 99% అన్ని లాభాలే, 1% అవి వేరైపోయేటప్పుడు ఆ పార్టింగ్ లో దుఃఖం ఉంటుంది. ఆ పార్టింగ్ కి ప్రిపరేషన్, పుట్టినరోజు నాడు ఆ సాయంకాలం ఆ గదిలో ఇది సబబా అని అడుగుతున్నాడమ్మా ఆచార్యుడు. అతడు అప్పుడు అక్కడి నుంచి లెగిసి ఆ కేదారేశ్వరుడి గుడి పక్కకి వెళ్ళాడు. వెళ్ళి అంటాడు, ఇప్పటి వరకు మీరు ఇచ్చిన బట్టలకి కృతజ్ఞతలు. ఓ పద్మపాద, నువ్వు నాకు బట్టలు ఇచ్చావు, నాకు అన్నం పెట్టావు, నా అవసరాలు చూసావు, వీటన్నింటికి కృతజ్ఞతలు అంటాడు కదా ఆచార్యుడు. ఇప్పుడు పద్మపాదుడు ఏమంటాడు అంటే, మట్టి సుద్దల్లాంటి మట్టి ముద్దల్లాంటి మమ్మల్ని మణుల్లా తీర్చిదిద్దారు, ఎందుకు పనికిరాని మట్టి శుద్ధల్లాంటి మమ్మల్ని మీ అనుగ్రహం మణుల్లా తీర్చిదిద్దింది. ఇచ్చిన బట్టలకి, పెట్టిన అన్నానికి, చేసిన సేవకి కృతజ్ఞతలు చెప్తున్నారు. జన్మజన్మల యొక్క చీకటిలోంచి, జన్మజన్మల దుఃఖంలోంచి, జన్మజన్మల అశాంతిలోంచి, జన్మజన్మలకి సంబంధించినటువంటి భవరోగంలోంచి మమ్మల్ని విడుదల అవ్వటానికి కావలసినటువంటి ఆ టీచింగ్ చేసి చేసి మమ్మల్ని అనుగ్రహించి మా జీవితానికి ఒక అర్థాన్ని, ఒక పరమార్థాన్ని కూర్చి ఈరోజు వెళ్ళిపోతున్నారు మీరు, మీకు ఏమని మేము కృతజ్ఞతలు చెప్పగలం? అంటే ఆచార్యుల యొక్క హృదయం ఏంటి అంటే, ఆయన శరీరం విడిచిపెడితే ఆ కర్మకాండల యొక్క బరువు శిష్యుల మీద వేయకూడదు అనుకున్నారు. అనుకుని ఏం చేశాడంటే, ఆయన శరీరాన్ని పంచభూతాల్లో ఐక్యం చేసేసాడు. ఆచార్యుడు డెడ్ అవ్వలేదు, ఆచార్యుడు డిసప్పియర్ అయ్యాడు. ఏ పంచభూతాలు కలిస్తే దేహం అవుతుందో ఆ పంచభూతాల్ని ఐక్యం చేసేసాడు. ఆచార్యుడిలో ఉన్నటువంటి ఆ మేధస్సు తీసుకొచ్చి మన గుండెలో పోసినటువంటి గురువుకి మనం ఏం చేయగలం? ఎక్కడ ఆచార్యుడు? ఆ లాస్ట్ ఇయర్ ఆ కేదారు బదిరి ఆ జోషి మట్టు ఆ తోటకాచారి అంటే గురు అనుగ్రహం పొందటానికి పెద్ద పెద్ద కారణాలు అక్కర్లేదు. ఆ తోటకాచారి చాలా కష్టపడి పనిచేసేవాడు. ఈ తోటి భక్తులకి వాడి పట్ల చిన్న చూపు, గురువు యొక్క హృదయం స్పందించింది. ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం అంటే, ఆచార్యుడు ఆ విద్యను ప్రసాదించేశాడు కదా తోటకాచారికి. ప్రసాదించి ఏమని చెప్తాడంటే, తోటక, మనం బాగుపడటానికి, మనం జ్ఞానం పొందటానికి, మనం మోక్షం పొందటానికి విద్య ఒక్కటే సరిపోదు, విద్యతో పాటు తపస్సు ఉండాలి. విద్య ఒకటే సరిపోతుందా? మేము సంవత్సరాల తరబడి వెళ్ళాము, సంవత్సరాల తరబడి వినేసాము, సంవత్సరాల తరబడి సత్సంగాలు చేసేసుకున్నాము, విద్య సరిపోతుందా? విద్య సరిపోదే, విద్యతో పాటు తపస్సు కూడా ఉండాలి. తోటక, తపస్సు చేద్దావురా. తపస్సు అంటే ఏంటి? ఆ హృదయంలో ఉన్నటువంటి బ్రహ్మము మీద ధ్యాస పెట్టి 100% డీవియేషన్ లేకుండా, ఇరక తరకలు లేకుండా, ఇటు చూపు అటు చూపు, వెనక చూపు, ఎదర చూపు, ఏ చూపు లేకుండా డైరెక్ట్ గా ఆ హృదయంలో ఉన్నటువంటి బ్రహ్మముని తదైక జాతతోటి దర్శిస్తూ ఆ బ్రహ్మము యొక్క స్ఫురణతోటి ఆ బ్రహ్మము యొక్క ఎరుకతోటి మనం జీవించటమే తపస్సు అని ఆ జోషి మట్లో ఆ పక్కన ఆ కొండ గుహలో, కొండ గుహలో ఆచార్యుడు, ఆచార్యుడు పక్కన ఈ తోటకాచారి ఇద్దరూ కొన్ని సంవత్సరాలు అక్కడ తపస్సు చేశాడు. మొన్న మేము జోషి మఠ అక్కడికి వెళ్తే ఆ పైన స్వామి అంటున్నారు, అమ్మా మీరు అక్కడికి వెళ్ళి 10 నిమిషాలు కూర్చుని వెళ్ళండి. అనిపించింది ఏనాటి ఆచార్యుడు, ఏనాటి ఆచార్యుడు, ఎవరి అనుగ్రహం వల్ల ఆచార్యుడి యొక్క నామం మన నోట్లోకి వచ్చింది, ఆచార్యుడి యొక్క సబ్జెక్ట్ మన చెవిలోకి వచ్చింది, చెవిని పడింది. కృతజ్ఞత లేనివాడు శరీరం విడిచిపెడితే ఆ శరీరాన్ని రాబందు అంటే మాంసాన్ని ఇష్టంగా తినే రాబందులు కూడా ముట్టుకోవాలి. అతి హేయమైనటువంటి జన్మ. కృతజ్ఞతతోటి జీవించాలి. మనకి గురువుకు సంబంధించిన జ్ఞాపకాలు చాలు, గురువుకు సంబంధించినటువంటి ఆ మధుర క్షణాలు, మనం జీవించినటువంటి ఆ మధుర క్షణాలు అవే మన సంపద. ఆ మధుర క్షణాలు, ఆ జ్ఞాపకాలు, ఆ రిమెంబరెన్స్ ఇట్సెల్ఫ్ ఇస్ ఎనఫ్ టు అటైన్ మోక్ష. అది మనల్ని హృదయ యొక్క లోతుల్లోకి, ఆ లోయల్లోకి మోసుకెళ్ళిపోతుంది. మనం హృదయంలో పేర్కోవాలి. మనం మనుషుల నోట్లో నానటం కాదు, భగవంతుడి యొక్క హృదయంలో నానాలి. అంటే భగవంతుడి యొక్క హృదయంలో కనుక ఒక్కసారి మెదిలేమనుకోండి మన పని పూర్తయిపోతుంది. అది మన కడసారి జన్మ చిటారు కొమ్మ. భగవంతుడి యొక్క హృదయానికి స్పందన వచ్చేటట్టుగా మనం జీవించాలి. అలా జీవించటానికి మన జీవిత విధానాన్ని సరి చేసుకోవాలి. చాలా టైం అయిపోయింది అమ్మా, చాలా టైం అయిపోయింది.
పర్వాలేదు, ఇంకా 10 నిమిషాలు పర్వాలేదు.
భక్తులందరికీ ఆయన ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి. ఏదో ఇప్పుడు మనం ఏదో మాట్లాడుకోలేక మాట్లాడుకోవటమే. మనందరికీ కలిసి ఉండటం ఇష్టం, కలిసి గడపటం ఇష్టం. మనకి పర్సనల్ లైఫ్ ఏంటో మనకి ఎప్పుడూ తెలియదు. భక్తులతోటి కలిసి ఉండటం, భక్తులతోటి కలిసి గడపటం, ఈలోపు ఏదో వచ్చి కష్టాలు వస్తా ఉంటే వెళ్ళిపోయినాయి వచ్చినాయి, వెళ్ళిపోయినాయి వచ్చినాయి, వెళ్ళిపోయినాయి సమస్యలు వచ్చినాయి వెళ్ళిపోయినాయి, అలా మన ప్రారంభం మన డెస్టినీ అలా జరిగిపోతా ఉంది. ఎంత ఆశ్చర్యం, గురువు దగ్గరికి వచ్చిన తర్వాత మన 30 సంవత్సరాలు జీవితం, 31 సంవత్సరాల జీవితం, మనకి బాహ్యమైనటువంటి ప్రారంధాన్ని అనుసరించి వచ్చేటువంటి కష్ట సుఖాల యొక్క ప్రభావం మన మనసుని ముట్టుకోకుండా మనల్ని మోసుకెళ్ళిపోయారు. అంటే ప్రారంధాన్ని అంగీకరించండి, ప్రారంధాన్ని యాక్సెప్ట్ చేయండి, ప్రారంధాన్ని జయించండి. అది కాదు, అసలు ప్రారంధం యొక్క స్ఫురణ కూడా లేకుండా మనల్ని అసలు అంత డిటాచ్ చేసి తీసుకెళ్ళిపోయారు. ఏమో రాలేదా సమస్యలు, వచ్చినాయి వెళ్ళినాయి, కానీ మనం ఏ సమస్య దగ్గర మన జీవితం ఆగలేదు, ఏ కష్టము దగ్గర మన జీవితం ఆగలేదు, ఏ సమస్య దగ్గర మన జీవితం ఆగలేదు. అసలు దాని గురించి ఆలోచించే టైం కానీ, దాని గురించి అసలు బాధపడే టైం కానీ, ఆలోచించే టైం కానీ అసలు ఒకటి కూడా మనకి ఇవ్వలేదు కదా. మనల్నే కాదు, మన ఇంట్లో వాళ్ళ పట్ల కూడా, అసలు మనల్ని అసలు అంటే మన చేత ఒక పని చేయించడానికి ఇంట్లో వాళ్ళని ముందర అయినా ఇచ్చేసేసి ఎవరు మనం చేయటం ఏంటి, పైగా అనేవారు అందరినీ. అంటే మనం ఇంట్లో టాక్ట్ఫుల్ గా ఉంటే, టీఎస్ఈటీ టాక్ట్, టాక్ట్ఫుల్ గా ఉంటే మీరు బాగా వాళ్ళ పట్ల సర్వీస్ బాగా చేసి, వాళ్ళని బాగా పొగిడి, వాళ్ళ అహంకారాన్ని ఫుల్ఫిల్ చేసేస్తే ఇంకా మీ మార్గానికి వాళ్ళు అడ్డురారు అనేవారు. నవ్వుతూ అనేవారు కదా, పొగిడేయిందమ్మా, పొగిడేశారనుకోండి వాళ్ళు ఓ కాబోసుగా అవును అనుకుంటారు. అలా అనేవారు కదా. అసలు మన మనం అలాగే గడిపిస్తాం. అసలు ఒక్కొక్కసారి మనకు అలా అవసరం లేకుండా మన ఇంట్లో వాళ్ళని ముందరే ఆయన మెల్ట్ చేసేసేవారు కదా. అసలు అంటే వాళ్ళకేమనిపించింది అంటే మీరు ఏదో తిరుగుతున్నారు, నాన్నగారి గ్రేస్ మా మీద ఎక్కువ ఉంది. వాళ్ళదేమా, వాళ్ళు ఏంటంటే నాన్నగారి గ్రేస్ మా మీద ఉంది కానీ మీ మీద ఉంది, మీరు ఏదో తిరిగితే మీకు వచ్చేస్తుందా అంటే వాళ్ళలో కూడా ఆ లోపల ఏదైనా మనం ఒక పని చెయ్యగలిగామనుకోండి, ఎదురుగాలిగా ఉంటే మనం ఏం పని చెయ్యగలం? అసలు ఎదురుగాలి ఉంచేవారు కాదు, బాలిగాల్లో సైకిల్ తొక్కినట్టే ఎవరికి కూర్చుంటే చాలు సైకిల్ వెళ్ళిపోతుంది. ఎంత చిత్రం అంటే మెడ్రాస్ లో యాక్సిడెంట్ అయ్యి మా వాడు సరే మొత్తానికి హైదరాబాద్ పంపారు ఆ పిల్లలు, కొంచెం అంటే బాగా దెబ్బలు తగిలేసినాయి. సరిగ్గా నాన్నగారు వచ్చారు, ఇంద్రగారు ఇంట్లో ఉన్నారు. ఆడు వచ్చాడు 3 రోజుల వరకు పిల్లలకి యాక్సిడెంట్ అయ్యిందని కానీ లేకపోతే దెబ్బలు బాగా తగిలేసినాయి అని కానీ నాకు చెప్పాలని వాళ్ళకి అసలు ఆ చెప్ప వాళ్ళు ఏమనుకున్నారంటే అమ్మ నాన్నగారి దగ్గర ఉంది కదా, వద్దులేండి డాడీ, మళ్ళీ గబుక్కుని మళ్ళీ పాపం రాత్రికి వస్తుంది, మళ్ళీ ప్రొద్దుటే వెళ్ళాలి, అది అలసిపోతుంది కదా. గబుక్కుని అమ్మ వచ్చిందనుకోండి ఇందిరమ్మమ్మ కంగారు పెట్టుకుంటారు కదా, వద్దులేండి డాడీ నేను బాగానే ఉన్నాను కదా, నాన్నగారు వెళ్ళిపోయాక అదే వచ్చేస్తుంది కదా, నాన్నగారు అలా ట్రైన్ ఎక్కగానే వచ్చేస్తుంది కదా, వచ్చాక తెలుస్తుందిలేండి, ఈరోజు చెప్పకండి మీరు. అంటే ఇది వాళ్ళ గొప్పతనం కాదు, గురువు యొక్క గ్రేస్ అలా వాళ్ళు అడ్జస్ట్ అయ్యేలా చేస్తుంది. ఏది చేసినా గురువు అనుగ్రహానికి అన్నీ సాధ్యమే, ఏది అసాధ్యం కాదు. నాకు అనిపిస్తుంది ఎంతమంది 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 సహాయ సహకారాలు. సుందరం గారు ఒకసారి నిన్న ఎవరో నాకు ఎవరో సుబ్బారావు గారు వాళ్ళు ఫోటో పెట్టారు. సుందరం గారు మన ఆ సత్సంగానికి వచ్చారు, ఎక్కడ మన శ్రీనగర్ కాలనీలో ఆ ఇంట్లో సత్సంగానికి నాన్నగారు పుట్టినరోజు ఒకసారి జరిగింది. సుందరం గారు వచ్చారు. సుందరం గారు ఎంత బాగా అన్నారంటే, సుందరం గారి దగ్గరికి ఒకసారి నాన్నగారు వెళ్తే అన్నారు, నాన్నగారు ఏవో 4-5 రమణ భాస్కర జిన్నూరు మీటింగ్లు తీసుకెళ్లి ఇట్లా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయండి అన్నారు. అని అంటే అప్పుడు సుందరం గారు ఏమన్నారంటే, నాన్నగారు భగవాని నేను చేశానంటే భగవాని ఎవరో విని వాళ్ళు చెప్పితే దాన్ని నేను ట్రాన్స్లేట్ చేశాను. అంటే మధ్యలో మధ్యవర్తనే చెయ్యి మారింది కదా, మీది అలా కాదు, మీరు ఆకాశ ధార, మీది ట్రాన్స్లేట్ చెయ్యాలి అంటే ఆ సహజత్వం కోల్పోకుండా ఉండాలి, ఆ న్యాచురాలిటీ కోల్పోకుండా ఉండాలి. మీ టీచింగ్లో ఉన్నటువంటి ఆ బ్యూటీ ఏ సహజత్వం, ఆ సహజత్వం అలాగే ఉండాలి నాన్నగారు. మీ టీచింగ్స్ ఎలా ఉంటాయంటే అక్షర జ్ఞానం లేని వాడికి కూడా ఆత్మజ్ఞానం పొందేటట్టుగా ఉంటాయి. ఇంకట్లా నాన్నగారు వెంటనే చటుక్కుని లేచిపోయారు సోఫా నుంచి, లేచిపోయి సుందరం గారిని ఇలా కావలించుకున్నారు. కావలించుకుని ఆయన 2 చెంపలు పామి అన్నారు, సుందరం గారు మీరు నా హృదయాన్ని పట్టుకున్నారండి, నా హృదయాన్ని పట్టుకున్నారు. అక్షర జ్ఞానం లేని అంటే అన్నీ తెలిసిన వాడికి, తెలివితేటలు ఉన్న వాళ్ళకి, చదువులు ఉన్న వాళ్ళకి, వేదాలు ఉపనిషత్తులు భగవద్గీతలు ఇవన్నీ అవపోసన పెట్టిన వాళ్ళు పట్టిన వాళ్ళకి వాళ్ళకి నేను ఎందుకండి టీచ్ చేయటం? అక్షర జ్ఞానం లేని వాడికి ఆధ్యాత్మిక విద్యని అందించి ఆ మోక్షాన్ని పొందింప చేయటానికి, అక్కడికి మోసుకెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. అది నా గోల్ అండి, అది నా గమ్యం అండి. ఆ మాట అది ఆయన హృదయం, ఆయన హృదయం అది. అంటే సాధన కింద ఏదో కొలబద్దలేమీ లేవు, కొలబద్దలేమీ లేవు. ఆయన హృదయం ఏంటి అంటే అక్షర జ్ఞానం లేనివాడు కూడా ఆత్మజ్ఞానం పొందాలి, అటు వెంపుగా గైడ్ చేయటానికే ఆయన జీవితం. మనల్ని అందరినీ బ్లెస్ చేసిన ఆ చేతులు మనకి కనపడకపోవచ్చు, మనం అందరం గెంటుకుని గెంటుకుని గుద్దుకుని ఏ పాదాలని టచ్ చేయటానికి కింద మీద పడిపోయే వాళ్ళము. ఆ పాద దర్శనం మనకి దొరకకపోవచ్చు. ఆప్యాయత, వాత్సల్యము, ఆ దయ, అనురాగం కూర్చినటువంటి ఆ నేత్రాలు ఇప్పుడు మనకి కనపడకపోవచ్చు. ఈ హృదయాన్ని చీల్చుకుని చీల్చుకుని వచ్చినటువంటి ఆ వాక్యాలు మనకి వినపడకపోవచ్చు. కానీ అది ఎప్పటికీ 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 ఫరెవర్ మనం జీవించి ఉన్నంత కాలం మన జ్ఞాపకాల్లో అంత అలా చిరస్థాయిగా ఉంటారు. ఆ జ్ఞాపకాల్ని మన నుంచి ఎవరు లాక్కోలేరు. ఎవరు లాక్కుంటే పోయేవి కాదు. ఆ జ్ఞాపకాలు మన జీవితానికి సరిపోతుంది. ఆ జ్ఞాపకాలనే మనకి హృదయం ఉంటే, మనకి ఆప్యాయత ఉంటే, మన రాబోయే తరాల వాళ్ళకు కూడా ఆ జ్ఞాపకాలు అందాలి అందాలి. ఏనాటి భగవాను, ఏనాటి భగవాను నాన్నగారు అన్నారు, గురువు అనుగ్రహానికి అసలు ఒక రాష్ట్రంతో, ఒక కులంతో, ఒక మతంతో, ఒక భాషతోటి అట్లా సంబంధం ఉందా? ఎక్కడ భగవాను, ఎక్కడ అరుణాచలం? మేము దత్తులం, మేము అంటే మేము పొందినదంటూ ఏదన్నా ఉంది అంటే అది గురువు అనురాగంలోంచి, గురువు ఆప్యాయతలోంచి, గురువు యొక్క వాత్సల్యంలోంచి మాకు వచ్చినదే తప్పించి మేము సాధనలు చేసి పొందలేదు. మాకు భగవాన్ తోటి ఉన్న అనుబంధం అది జన్మాంతరం. ఈ అనుబంధం అంటే ఆ అనుబంధం ఈ జన్మలో ఇప్పుడు ఇలా కలిపింది. ఈ అనుబంధం మరు జన్మకి రాదా? ఆ అనుబంధం కంటిన్యూ అవుతుంది. అది ఎప్పటికీ కంటిన్యూ అవుతుంది? సముద్రంలో బిందువుల్ని వేరు చేస్తావా? వేరు చేస్తే సముద్రం అవుతుందా? నాన్నగారు భక్తులంటే నాన్నగారు భక్తులే, వాళ్ళని ఎలా వేరు చేస్తాం? వేరు చేస్తే వేరవుతారా? మీరు రండి, మీరు రాకండి, మీరు కూర్చోండి, మీరు నుంచోండి, మీరు పొండి, మీరు వెళ్ళండి, ఏమి చేసినా అది వేరవ్వదే. పుష్పాలన్నీ కలిపితేనే మాలవుతుంది, భక్తులందరూ కలిస్తేనే నాన్నగారు అవుతారు. తండ్రికి ఒక బిడ్డ ఎక్కువ ఒక బిడ్డ తక్కువ కాదు. ఏ శరీరం ద్వారా ఏ పని జరిపించాలో ఆ శరీరాన్ని కొంచెం దగ్గరికి పిలుస్తారు, అంతకు మించి ఏమీ లేదు అనేవారు కదా. మాట్లాడితే అనుగ్రహం, మాట్లాడకపోతే అనుగ్రహం, చూస్తే అనుగ్రహం, చూడకపోతే అనుగ్రహం. గురువు యొక్క ప్రతి చేష్ట అనుగ్రహమే. అనుగ్రహం తప్పించేమన్నా ఉంటే కదా. ఆ అనుగ్రహాన్ని సర్వకాల సర్వావస్థల యందు దాన్ని విస్మరించకుండా మనం పొందినటువంటి శాంతిని, పొందినటువంటి సుఖాన్ని, ఆ జ్ఞాపకాలని మళ్ళీ ఆ మరిచిపోకుండా, ఆ మరుపులోకి జారిపోకుండా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు రీఫ్రెష్ అవ్వటానికి ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు సత్సంగాలు అవ్వచ్చు, లేకపోతే ఇలా వెబ్సైట్లు అవ్వచ్చు, ఇలా ఏ భక్తులైనా సరే ఆ జ్ఞాపకాలని మరింత మరింత ఎవర్ ఫ్రెష్, ఆ జ్ఞాపకాలని తలపెట్టుకునే కొలది అవి అలా ఉంటాయి. జ్ఞాపకాలని ఎప్పుడైతే మనం తలపెట్టుకోమో అవి మరుపులోకి జారిపోయే అవకాశం ఉంటుంది. అందుకని వాటిని తలపెట్టుకోవటానికి మన భక్తులందరూ చేసే ప్రయత్నం చూస్తా ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది. ఐకమత్యం నాన్నగారు, ఆప్యాయత నాన్నగారు, వాత్సల్యం నాన్నగారు, ఏ అంటే ఆ ఒకరికొకరు ఆ కష్ట సుఖాలు షేర్ చేసుకోవడం నాన్నగారు, ఇది నాన్నగారి కుటుంబం. నాన్నగారి కుటుంబం అంటే ఏదో ఒకరికో ఇద్దరికో పరిమితం కాదు. నాన్నగారు అంటే నాన్నగారనే మహావృక్షం కింద ఏ ఆ సేద తీరే ఆ భక్తులందరూ కూడా నాన్నగారి కుటుంబ సభ్యులే. అలాగే ఫరెవర్ భక్తులందరూ కూడా అలా నాన్నగారి కుటుంబంగానే కొనసాగాలి. అలా ఎప్పటికీ కూడా మనం జీవించి ఉన్నంత వరకు అంటే తల్లిదండ్రులకి పిల్లలు కలిసి ఉంటే అంతకు మించిన ఆనందం ఇంకొకటి ఉండదు. పిల్లలు దెబ్బలు అడిగి వస్తున్నారనుకోండి అంతకంటే దుఃఖం ఉండదు. ఏ మన నాన్నగారి బిడ్డలు అలా నాన్నగారి బిడ్డలలాగే ఉందాము ఫరెవర్. ఎవరు అభివృద్ధిలోకి వచ్చినా, ఎవరి జ్ఞానం పొందినా, ఎవరికి కీర్తి వచ్చినా, ఎవరికి గౌరవం వచ్చినా, లేకపోతే ఎవరు భౌతికంగా అవ్వచ్చు, ఆధ్యాత్మికంగా అవ్వచ్చు, ఎవరు ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళినా నాన్నగారు ఎంత సంతోషపడిపోయేవారంటే అంత సంతోషపడిపోయేవారు. అమ్మా మీరు కష్టపడ్డారు, మీ చేతులు అరిగిపోయేలా కష్టపడ్డారు, మీరు అభివృద్ధిలోకి వచ్చారమ్మా, నాకు చాలా సంతోషం అనేవారు. అలాగే మన భక్తుల్లో ఎవరు అభివృద్ధిలోకి వచ్చినా సరే, ఎవరు ఒడ్డుకు వచ్చినా సరే, మనం హృదయపూర్వకంగా సంతోషపడాలి, హృదయపూర్వకంగా వాళ్ళని ఆహ్వానించాలి, హృదయపూర్వకంగా మనం ఒకరిని ఒకరి పట్ల ఒకరికి బాధ్యతగా ఉండాలి, కష్ట సుఖాల్ని షేర్ చేసుకోవాలి. అలాగే అలా కుటుంబం అంటే నాన్నగారు ఎప్పుడు గురు శిష్య సంబంధం ఎప్పుడు చూపించలేదు అసలు, ఆయన గురు శిష్యుని సంబంధం అసలు మనకి లేనే లేదు అసలు మన మార్గంలో. ఏ ఆయన కుటుంబ అంటే 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 ఒక్కొక్క అవతారం ఒక్కొక్క పర్పస్. అయ్యే నాన్నగారు ఆ కుటుంబ వ్యవస్థలో ఉండి కుటుంబ కష్ట సుఖాలు అలాగా మొత్తానికి ఆ బాధ్యతల పట్ల ఏ అంటే అంత బాధ్యతగా జీవిస్తూ ఈ జ్ఞానం పొందటం అనేది అసాధ్యము కాదు. మరి జ్ఞానం పొందటానికి కుటుంబం కానీ, పరిస్థితులు కానీ, మనుషులు కానీ, లోకం కానీ, మన కష్ట సుఖాలు కానీ ఏవి అడ్డు కాదు మన మనస్సు తప్పించి అని. ఏ మనస్సు ఏ మూలతలంకైతే మొత్తానికి ఆ జ్ఞానం పొందటానికి అడ్డుగా ఉందో దాన్ని తొలగించుకోవాలి. ఇన్ దిస్ బట్ ఇట్ సెల్ఫ్ ఎంత అద్భుతంగా చెప్పేవారు, ఊరూరు తిరుగక ఊరూరు తిరుగక ఊరూరు తిరుగక ఉల్లమునిను గని అనగని ద్యుతిజూపుము అరుణాచల. ఎన్నో తిరిగాం ఎన్నో తిరిగాం ఎన్నో తిరిగాం, తిరిగి 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 మీ దర్శనం అయింది. నీ దర్శన మాత్రం చేత, నీ సమక్ష మాత్రం చేత, నీ బోధ మాత్రం చేత ఈ మనస్సు అణిగిపోవాలి అణిగిపోవాలి. మనందరి మనసులు అణిగిపోయి అణిగిపోయి మళ్ళీ మనం ఎక్కడ ఉంటాము, ఆత్మలో ఏకంగా ఉంటాము. ఇప్పుడు దేహాల్లో ఉన్నాము, విడివిడిగా ఉన్నాము, మళ్ళీ మనం ఆత్మ అంటే ఆ హృదయంలోకి వెళ్ళినప్పుడు, ఆ హృదయ స్థానంలోకి మనం చేరినప్పుడు మనం అక్కడ ఎలా ఉంటాము, అక్కడ వేరుగా ఉండము, అక్కడ ఒకటిగానే ఉంటాము. అవున్నది ఒకటంటే ఒకటే, యు ఆర్ దట్. అక్కడికి మనం చేరుకోవాలి. చాలా సంతోషము, అందరము కలుసుకునే అవకాశం లేదు, లేకపోయినప్పటికీ కూడా నాన్నగారు దగ్గర మనం ఉన్నామని అనిపించేలాగా అలాగా ప్రతి చోట, అంటే ఇప్పుడు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి ఆయన తలపెట్టుకుంటా ఆయన జ్ఞాపకాల్లో మనం ఈ 2 గంటలు 3 గంటలు గడిపాము. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా.
థ్యాంక్ యూ సో మచ్ నాగలక్ష్మి, అద్భుతంగా ఉంది. అంటే ఎంత సమగ్రంగా అంటే కవర్ చేయని టాపిక్ అంటూ లేదు. అండ్ ఆయన జీవితం, మదర్ వాళ్ళ గ్రాండ్ మదర్, నాన్నగారు ఏం ఫీల్ అయ్యారు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ గ్రాండ్ మదర్ ఏం ఫీల్ అయ్యారు, కాడి నుంచి మొత్తం అన్ని అంటే కవర్ చేయని ఆస్పెక్ట్ అంటూ లేకుండా చేశారు. అండ్ ముగింపు కూడా చాలా అద్భుతంగా చెప్పారు. మనందరం ఒక కుటుంబం, ఆయన్ని తలపెట్టుకుంటూ జీవిస్తే చాలు, మనకు వేరే సాధనలు ఎప్పుడూ లేవు. ఈరోజు పొద్దున్న పాప గుండుగొల్లు జ్యోతి ఫోన్ చేసింది అనమాట పొద్దున్నే,
అంటే
అయింది కదా.
అవునవును,
ఎవరు అనారోగ్యంగా వెళ్ళినా కూడా మందులు కూడా ఆయనే చెప్పి వాళ్ళని
కదా
ఏడ్చింది అనమాట. నాన్నగారి దగ్గర అలవాటు కదండి, లెగ్స్ కాడి నుంచి దుఃఖం వస్తుంది అంటే ఎందుకమ్మా అంటే సాధన చేయలేము కదండి, సాధన చేయలేము, ఓన్లీ జ్ఞాపకమే కదా నాన్నగారిది, దానికి మించి మాకు సాధన తెలియదు, పర్వాలేదా హర్ష గారు అంటే అదేంటమ్మా ఎవరం చేసాం అసలు సాధన, మనం అందరం కూడా ఓన్లీ ఆయన జ్ఞాపకమే కదా ఎప్పుడూని,
అసలు
ఆయన ప్రేమలోనే కరిగాం మనం, ఆయన ఆప్యాయతలో కరిగాం మనం, మన హృదయం నిండా ఉన్నది ఆయన. మనం నాన్నగారు తప్ప వేరే ప్రపంచం కనపడలేదు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు 25 ఏళ్ళు అంచేత ఆయనే నడుపుతున్నారు కదా మన జీవితాలు, అది మనం గ్రహిస్తే చాలమ్మా. మనందరం ఒకళ్ళకొకళ్ళు ఎప్పుడూ కూడా నాన్నగారు బిడ్డల్లా మనందరం ఉందాము, కలిసికట్టుగా ఉందాము. అండ్ చాలా సంతోషంగా ఉంది నాగలక్ష్మి, అందరం ఒక ప్లాట్ఫామ్ మీద, మనందరం ఒక్కటే, మధ్యలో భేదం లేదు, ఒకళ్ళనొకళ్ళని అంటే అభివృద్ధిలోకి రావడం చూసి ఆనందించాలన్నారు చూడండి. నిజంగా ఎవరు అభివృద్ధిలోకి వచ్చినా, ఎవరికి ఏది లభించినా మనందరం ఆనందిస్తే అసలు ఇంకా సాధన ఏముంది నాగలక్ష్మి, మనం మైండ్ పోకుండా ఉంటే మనసు లోపలికి వెళ్ళిపోతుంది కదా,
మనసుని
కలుషితం చేసుకోకుండా దాన్ని ఉన్నదాన్ని ఉన్నట్టు మనం హృదయం దగ్గర ఉంచగలిగితే ఏముంది, అయిపోతాం కదా. అంటే బయటకు వచ్చే ఫ్యాక్టర్స్ అన్ని కూడా తీసేశారు కదా నాగలక్ష్మి నాన్నగారు,
తీసేశారు
ఆయన దేహం ఉండగా మన బాహ్యంగా మనసు వెళ్ళిపోయే ఫ్యాక్టర్స్ అన్ని కూడా మనందరికి తీసేశారు, ఇంకా లోపలికి వెళ్ళడం తప్ప మనకి వేరే పని మిగలలేదు అసలు. మీరన్నట్టు ఆయన్ని తలపెట్టుకుంటూ మనం ఆయనలో ఉండడం తప్ప మనకి వేరే పని లేదు కాబట్టి ఈ పుట్టినరోజు సందర్భంగా అద్భుతంగా చెప్పారు. చాలా చాలా థ్యాంక్స్ మీకు అండ్ భక్తులందరికీ కూడా. నాగలక్ష్మి గారు చెప్పినట్టు మనందరం కూడా ఒక్కటే, ఈ వ్యత్యాసాలు ఏమీ లేదు. ఒక బాడీని ఆయన దగ్గర కాసేపు పెట్టుకున్నారు అంటే ఎవరి ద్వారా ఏ పని చేయించాలో ఆ పనికి పెట్టుకున్నారు తప్ప వ్యత్యాసం ఎప్పుడూ లేదు అని చేత మనందరం హ్యాపీగా సాధన చేయగలమా చేయలేదా. ఈ ఈ అసలు ఈ తలంపే మనకు అనవసరం. మనం నొల్లుకోకుండా ఉంటే చాలు, మనం ఏమీ ప్రత్యేకం చేయక్కర్లేదు అని చేత అద్భుతంగా ఈ 3 అవర్స్ మనందరినీ నాన్నగారి దగ్గర ఆక్యుపై చేసి ఉంచినందుకు నాగలక్ష్మి మనందరి కృతజ్ఞతలు కూడా. థ్యాంక్ యూ నాగు.
జ్ఞాపకాలు మళ్ళీ మననం చేసుకున్నామంటే ఇందులో ఏది మన సొత్తు అంటూ ఒక్కట్లేదు. మననం మననం అంతా అయిందే అమ్మ. మిగల్చలేదు మిగల్చలేదు
కదా.
అవును 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 అవును.
అచ్చా మనకి ఆయనకి వ్యత్యాసం చూడలేదు, అందుకే మనం అందరం ఇలా ఉండగలిగాము.
నాగలక్ష్మి
వదిలేసినా కూడా మనందరం ఆనందంగా ఆయనతో పాటు ఉండగలుగుతున్నామంటే మీరు నేను ఒకటే నా నా భాగం, నా శరీరంలో భాగం మీరు అన్నారు
అన్నారు అన్నారు అన్నారు.
కేవలం ఆధ్యాత్మిక సంపత్తే కాదు, మనం అందరం దానికి అర్హులం. ఎందుకంటే ఆయన మీరన్నట్టు ఆయన దగ్గర ఆయన గుమ్మంలోకి మనం ఎలా వెళ్ళామో ఇంపార్టెంట్ కాదు, బయటకు ఎలా వచ్చామనేది. ప్రతి గుమ్మంలోంచి ఏ గుమ్మం కనపడితే ఆ గుమ్మంలోంచి లోపలికి వెళ్ళాము. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళామో గానీ వచ్చేటప్పుడు మాత్రం ఫుల్ ధైర్యంగా బయటకు వచ్చాము. అంటే ఎటువంటి శాంతి ఉన్నా ఎటువంటి దుఃఖం ఉన్నా ఆయన దగ్గరికి వెళ్ళడం మళ్ళీ శాంతితో తిరిగి వచ్చాం మనం.
అవునమ్మా.
అంచేత ఇంకా మనం అందరం చీమల కింద కాదు, ఆయన ఆయన చీమల్లా బతకాలి.
అంటే నాన్నగారు పుట్టినరోజు అంటే ఆ వేళ అరుణాచల్ అని చెప్పించినట్టు హ్యాపీ బర్త్డే టు ఆల్ ద డివోటీస్.
హ్యాపీ బర్త్డే నాన్నగారు అని అందరూ తప్పని కొడుతూ ఉంటే హ్యాపీ బర్త్డే టు ఆల్ ది డివోటీస్.
ఆల్ ద డివోటీస్ ఈ రోజు మన అందరు పుట్టినరోజు అమ్మ. అలాగే అమ్మ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ.
ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః.